ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. మణి ఆంటీ, మాకు ఎప్పుడో ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి పరిచయం, అంటే నాకు పేరు ఒకరు గుర్తుండవి అంటే అంత మంది మీద.
అవునమ్మా, అవును.
అసలు అసలు పేరు మీది అది కాదు, మణి కాదు కదా?
అది కాదమ్మా, నాగేశ్వరి నా పేరు.
నాన్నగారు మణి మణి అని పిలిచేవారేమో.
మణి అని పేరు పెట్టారమ్మా.
మీరు ఎప్పుడో పాత అంటే ఓల్డ్ నోటీస్ లో ఒక ఆవిడ మణి ఆంటీ.
అవును,
కాన్స్టెంట్ గా అరుగు మీద ఎక్కడ జిన్నూరులో కానీ చుట్టుపక్కల ఊళ్ళో కానీ మీటింగుల్లో ఫ్రంట్ రోస్ లోనే ఉండేవారు. ఇప్పుడు
అంటే మీటింగ్ కొంచెం తక్కువ ఉషా, ఎందుకంటే వస్తే మటుకు బాగా వచ్చేదాన్ని, కానీ కొంచెం ప్రయాణాలు తక్కువ, ఇంట్లో కొంచెం బాధ్యతలు ఎక్కువ. అందుకేంటంటే కొంచెం మీ సత్సంగాలు అయ్యి కొంచెం నాన్నగారితో ప్రయాణాలు జర్నీలు అయ్యి తక్కువే, కానీ నాన్నగారిని కలవటం ఎక్కువ.
అదే అదే, నా జిన్నూరులో ఎక్కువ కలిసేవారు.
జిన్నూరులో నాన్నగారిని ఎక్కువ కలిసేదాన్ని.
జిన్నూరు చుట్టుపక్కల
అంటే పాలకొల్లు, చింతపర్రు, లంకలకొడేరు, కాపవరం, ఆఖరి భీమవరం మీటింగ్ కూడా ఎప్పుడు వెళ్ళలేదమ్మా.
అందరికి చాలా ఫెమిలియర్.
అవును,
అరుగు మీద ఎక్కువ,
అరుగు మీద నాన్నగారిని ఎక్కువ కలిసేదాన్ని. నాన్నగారు కూడా బాగా మన ఇంటికి రావడం అంతా బాగానే ఉండేవారు.
మీ జర్నీ బిగినింగ్ నుంచి చెప్పండి ఆంటీ. నాన్నగారికి మీకు బిగినింగ్ నుంచి అనుబంధం?
ఫస్ట్ గురువు గారి మీద ఒక పాట పాడినా?
పాడండి.
బోధ చేసే గురులకి దేవందనం, జ్ఞానదాతల చరణధూళికి వందనం. బోధ చేసే గురులకి దేవందనం, జ్ఞానదాతల చరణధూళికి వందనం. శాంతమూర్తులు, స్వచ్ఛకీర్తులు, సుగుణ చంద్రులు, సగుణ సాంద్రులు, గురులు సురతరులు, బోధ చేసే గురులకి దేవందనం, జ్ఞానదాతల శరణధూళికి వందనం. శ్రీరామునికి విలు విద్య నేర్పెను మౌని విశ్వామిత్రుడు, శ్రీకృష్ణుని చదివించే సాందీప జ్ఞాని పవిత్రుడు. శ్రీరామునికి విలు విద్య నేర్పెను మౌని విశ్వామిత్రుడు, శ్రీకృష్ణుని చదివించే సందీప జ్ఞాని పవిత్రుడు, బోధ చేసే గురులకి దేవందనం, జ్ఞానదాతల శరణ ధూళికి వందనం. శ్రీనాన్నగారు రమణమూర్తులు, రామకృష్ణులు వివేకానందులు, ఎందరెందరో జగద్గురువులు. శ్రీనాన్నగారు రమణమూర్తులు, రామకృష్ణులు వివేకానందులు, శంకరులు వేదవ్యాసులు, ఎందరెందరో జగద్గురువులు. బోధ చేసే గురులకి దేవందనం, జ్ఞానదాతల శరణ ధూళికి వందనం. కోటి సూర్యులున్నా కోటి చంద్రులున్నా, గురువు మాట లేకుండా ఎద చీకటి పోతుందా? కోటి సూర్యులున్నా కోటి చంద్రులున్నా, గురువు మాట లేకుండా ఎద చీకటి పోతుందా? జ్ఞాన జ్యోతిని వెలిగించే మము ప్రగతికి నడిపించే గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. ఆ త్రిమూర్తి స్వరూపునకి దేవందనం, మా హృదయాంతరంగునకిదే మా వందనం. బోధ చేసే గురులకిదే వందనం, జ్ఞానదాతల శరణ ధూళికి వందనం. భగవాన్ ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఎనభై మూడులో పరిచయం మా నాన్నగారు. 83లో ఎలా అంటే, ఎవరో చెప్పారు నాన్న, ఎవరో జిన్నూరులో భగవద్గీత చెప్తున్నారండి, చాలా బాగా చెప్తున్నారు ఒక ఆయన అని చెప్తే మా వారు నేను వెళ్ళాం. ఈయనకి చాలా భగవద్గీత అంటే చాలా ఇష్టం. సరే వెళ్తే ఒంటికి అంటున్నారు అయినప్పుడు ఆరుగు మీద కూర్చున్నారు నాన్నగారు, మీ ఇద్దరం వెళ్ళాం. వెళ్తే ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు. అడిగేసరికి ఇలా లంకలు కొడారు నాన్నగారు అని నాన్నగారు అని అనలేదు, లంకలకోట నుంచి వచ్చామండి అన్నాం. అనేసరికి అలాగండి లంకలకోట నుంచి వచ్చారండి. ఈయన అడిగారు ఏం పేరంటే సత్యనారాయణ రాజు గారు అని చెప్పారు. నీ పేరేంటమ్మా అన్నారు. నాగేశ్వరండి అని చెప్పాను. ఏంటి హలో
ఆంటీ ఆంటీ కనిపిస్తున్నారు చెప్పండి.
నాగేశ్వర్ అని చెప్పానమ్మా. చెప్పిన తర్వాత అలా చూస్తే అలాగే ఉండిపోయారు. ఈ లోపల నలసుబ్బరాజు గారు ఇలా కొంతమంది భక్తులు వచ్చారు. సరేనండి పోస్ట్ ఆఫీస్కి వెళ్దాం అన్నారు. సరే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయాం. వెళ్తే అక్కడ కాసేపు ఇంకా ఏంటంటే ఒక గంటన్నర సేపు మౌనం అమ్మ మౌనంలో కూర్చున్నారు. ఫస్ట్ రోజే అంటే మాకు అంతకుముందే జరుగుతున్నాయంటే మాకు తెలీదు. ఇంకెవరో చెప్తే ఇంక ఈయన భగవద్గీత ఇష్టం మూల వెళ్దాం మన ఇద్దరం అన్నారని ఇంక వెళ్ళామమ్మా. వెళ్తే వెళ్ళిన ఫస్ట్ రోజే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాం. వెళ్తే గంటన్నర మౌనం ఉషా, గంటన్నర మౌనంలో ఎలా అంటే ఇంక కళ్ళు మూసుకుని కూర్చుంటే నా కళ్ళంతా దారలే అసలు. కళ్ళు తెరిచి చూసేసరికి కూడా నాన్నగారి కళ్ళు అంటే అలాగే ఉన్నాయి, కళ్ళు అలా దారుల కింద దారుతున్నాయి. ఏంటి ఇంతలాగా అసలు ఏదో జరుగుతుంది ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు. ఎందుకు ఈ కళ్ళదారులు అన్నది కూడా నాకు అర్థం కాలేదు. సరే తర్వాత ఏమో భగవద్గీత చెప్పారు. సరే తర్వాత 4:30 అయిన తర్వాత వెళ్ళొస్తామని చెప్పేసి బయలుదేరి వచ్చేసాం. అలా 2-3 సార్లు నేను వెళ్ళేది ఈయన వెళ్ళేవారు, భగవద్గీత అంటే ఇష్టం కదా ఈయన వెళ్ళేవారు. వెళ్తే తర్వాత మళ్ళీ 4-5 రోజులకి మళ్ళీ తర్వాత ఒకసారి నేను అన్నాను అండి నేను కూడా వస్తాను ఒకసారి అంటే, ఇంట్లో ఆ రమ్మ నాన్న ఉంటారు కదా అత్తగారు మామగారు ఉంటాం వల్ల పెద్దవారు అన్నమాట. ఇబ్బంది ఏమంటే సరే ఒక గంట అంటే ఉపన్యాసం అయ్యే వరకు ఉండను, ఒక గంట నేను ఉండి వచ్చేస్తానండి పోనీ మీరు ఉందిరిగానంటే అయితే సరే అని చెప్పేసి వెళ్ళానమాట. వెళ్తే మళ్ళీ అలాగే పేరు అడిగారమ్మ ఉషా, ఏం పేరమ్మా అన్నారు. మళ్ళీ నాగేశ్వర్ అని చెప్పాను. అలాగే చూశారు అయిపోయింది. అలాగే సత్సంగానికి వెళ్ళాను పోస్ట్ ఆఫీస్కి. అయిపోయిన తర్వాత మౌనం అయిపోయిన తర్వాత నేను ఇంకా ఉపన్యాసం మొదలు పెట్టకుండానే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అలా 4-5 సార్లు వెళ్ళేసరికి ఏంటో జరుగుతుంది, ఏంటో వ్యక్తిలో ఏదో వైభవం ఉంది, ఆయన ఎవరో తెలీదు.
ఎవ్రీ సండే వెళ్ళేవారా అండి? ఫస్ట్
సండే సండే అలా 4-5 సార్లు వెళ్ళేసరికి నాకు అనిపించింది అనమాట, ఏంటి ఏదో వైభవం ఉంది, ఏంటి వ్యక్తి, ఏంటి నాకు ఇంత ఆకర్షణగా ఇలా అనిపిస్తుంది, హృదయాలు ఏదో తెలియని ఆనందం అని చెప్పేసి అనుకుంటే, ఈయన అన్నాను కొన్ని ఆదివారమే కదండి, కొన్ని ఆ ఒక్కరోజు నేను ఎలాగో చూసుకుని ఉపన్యాసం విధానంలో ఉంది, ఆయన చెప్పింది నాకు అర్థం అవుతుంది భగవద్గీత అంటే, సరే ప్రతి వారం కాదు కానీ నెలకు 2 సార్లు వెళ్దిగాని అన్నారు. సరే అది కూడా సంతోషమే కదా, సరే ఒప్పుకున్నా. ఒప్పుకుంటే అలా వెళ్తా ఉంటే ఒక రోజుని ఒక్కదాన్ని వెళ్ళాను, నేను రాలేదానికి ఏదో పొలం పనులుండి నేను వెళ్ళాను. వెళ్ళేసరికి కమలమ్మ గారు, చిట్మావయ్య మా కమ్మ, ఆయన మాకు చిన్నమామ కూతురే కమలమ్మ గారు చించినాడు, వారిద్దరు సూర్యకాంతమ్మ గారు, సూనారాయణ రాజు గారు అందరూ కూర్చున్నారు. వెళ్ళి నేను వెళ్ళి కూర్చున్నాను. కూర్చునేసరికి అలా చూసి మళ్ళీ పేరు అడిగారు మోషా, మళ్ళీ అడిగి ఏంటి నాన్నగారు నా పేరు మర్చిపోతున్నారు, ఏంటి ఇలా అడుగుతున్నారు అస్తమానం అనుకుని నాగేశ్వరనే చెప్పాను. చెప్పిన తర్వాత కమలమ్మ గారు అన్నారు, నాగేశ్వరి మా చుట్టాలే నాన్నగారు, మాకు పెద్దలకు మనవరాలే అని చెప్పారనమాట. అలాగండి అలాగండి అన్నారు. అయిపోయిన తర్వాత అలా చూసి కంట్లో చూస్తా చూస్తా ఉన్నారు, నువ్వు మణివమ్మా, నువ్వు మణివి అన్నారు, నువ్వు మణివమ్మా మణివి అన్నారు. అనేసరికి పేరా ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు షా. అలాగే చూస్తాను చూస్తా అంటే, మణి మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోదాం అమ్మా అన్నారు. లేచి
అప్పుడు అప్పుడు మీ నామకరణం ఆయన చేసేసారు,
అప్పుడు అనుకున్నాను అనమాట, అయితే ఇది నా పేరా అని అనుకునేసరికి కమలమ్మ గారు, సూర్యకాంతమ్మ గారు, సునారాయణ రాజు గారు, ఇంకా అందరూ మణి మణి అని పిలిచేవారు అనమాట. సూర్యకాంతం గారు, సునారాయణ రాజు గారు అలాంటి ఈయనకి బాగా పరిచయం ముందు నుంచి కూడా, వాళ్ళు వెళ్తా వస్తా చెప్పేవారంట ఇలా నాన్నగారి దగ్గర చిన్నూరు వెళ్ళి వస్తున్నాం అని చెప్పి. ఏంటి చిన్నూరులో ఎవరు భగవద్గీత చెప్తున్నారు అనుకునేవారంట ఈయన. అలా వెళ్తుంటే మన ఇంటికి వచ్చారు, వెళ్తా లంకలు కూడా మించి వెళ్ళాలి కదా, వెళ్తా మన ఇంటికి వచ్చి ఇలా పూర్వపు చుట్టాలమ్మా మీరు, నీకు మనీ తెలియదు కానీ మేము పూర్వపు చుట్టాలమే మీ రాజుగారికి అని చెప్పారు కాంతమ్మ గారు. అని చెప్పిన తర్వాత సరే ఒక గంట కూర్చున్నారు, టీలు అయితే తాగిన తర్వాత అయితే అండి నేను కూడా వెళ్తాను వీళ్ళతోటి అన్నాను. అయితే సరే పోనీ నాన్నగారు మీటింగ్ పెట్టేస్తే బాగుంటుందేమోనే అన్నారు అన్నారు ఈయన. అంటే నాకు సడన్గా ఎంత సంతోషం అంటే ఉషాసులు, ఏంటి మీటింగ్ పెట్టించడం అంటే మాటలు కాదు కదా, మరి మీకు పర్వాలేదా అన్నాను. అంటే ఏం కాదు అది చూడు అసలు నాన్నగారిని అన్నారు. అంటే సరే ఇంకేళ్ళు కూడా వెళ్ళాను. వెళ్తే సునందాస్ గారు అన్నారు, నేను అన్నాను నేను అడిగితే బాగుంటుందా అన్నయ్య, మరి మీరు అడుగుతారా అన్నాను. అంటేనే లేదు మణి గారు, మీరు అడిగితేనే బాగుంటుంది మీ ఊరు కదా అన్నారు. అలాగే ధైర్యం చేసుకుని, నాన్నగారు మీరు లంకలకొండలో సత్సంగం పెట్టాలని అంటున్నారండి అన్నాను. అంటే కొంచెం టైం తీసుకుందామా, పెడదాము టైం తీసుకుందాము అన్నారు. అంటే సరే నాన్నగారు అన్నాం. తర్వాత అలాగే ఆదివారాలు వెళ్తున్నాం వస్తున్నాము, ఒకసారి సడన్గా నాన్నగారు అన్నారు ఇలా అడిగారు కదా మణి పెడదామమ్మా మీ ఊళ్ళోని, వీలుగా ఉంటుందా ఎక్కడ పెడదాం మరి అన్నారు. ఇలా శివాలయం ఉంది నాన్నగారు, అక్కడ ఏర్పాటు చేస్తాము అని చెప్పాను. సరే అయితే భోజనానికి రండి నాన్నగారు అంటే, ఇప్పుడు వద్దమ్మా భోజనానికి, నేను మీటింగ్ టైంకి ఒక గంట ముందు వచ్చి మీ ఇంట్లో టీ తాగి మీటింగ్ అయిపోయిన తర్వాత మేము వెళ్ళిపోతాం అన్నారు. సరే అని చెప్పేసి అలాగే ఏర్పాటు చేసామమ్మా శివాలయంలో చేసి మొత్తం. మరి ఊళ్ళో చెప్పాలి కదా భక్తులందరికీ, అందరికీ చెప్పాలి కదా ఇలా ఒక మహాత్ములు వస్తున్నారు మన ఊరు అని చెప్పేసి చెప్పి. ఇంక అసలు నేనైతే ఎలాగంటే ఉష, ఇల్లు అంతా కడిగేసి ముగ్గులు పెట్టేసి తోరణాలు కట్టేసి ఇంక ఎంత అలా చేశాను అంటే అలా చేశానమాట. అంటే నాకు తెలియకుండా అది ఎవరో మహాత్ములనే చేసరికే నాన్నగారు గుమ్మంలో అడుగు పెట్టేసరికి ఎంత ఆనందం అసలు. నాన్నగారు వచ్చి ముందే ఇల్లు చూసి మీ ఇల్లు చాలా బాగుందమ్మా మణి అన్నారు బయట నుంచే. అంటే పువ్వుల మొక్కలతో చాలా బాగుండేది ఉష అప్పుడు, అనుకో కానీ అప్పట్లో వేరే రకంగా ఉండేది. అది చూసి చాలా బాగుందమ్మా మణి మీ ఇల్లు అన్నారు అని మళ్ళీ లోపలికి వచ్చి మొత్తం ఇల్లంతా చూసి బాగుందమ్మా మణి మీ ఇల్లు చాలా బాగా కట్టారు సత్యరాజు గారు మీరు అన్నారు. అలాగ సరే టీ పుచ్చుకున్నారు, కాసేపు రామచంద్రరాజు గారు, నా సుబ్రాజు గారు వీరందరూ కలిసి కూర్చున్నారు. అయితే సరే బయలుదేరదామండి, అక్కడంతా
రెడీగా ఉన్నారు అని చెప్తే సరే అని గుడి దగ్గరికి వెళ్ళిపోయాం. వెళ్తే ముందు కొంచెం భగవద్గీత చెప్పారు ఉషా, తర్వాత నేనేమన్నాను మొదలు పెట్టారు. ఒక గంట కొంచెం భగవద్గీత చెప్పారు, నేనేమన్నాను మొదలు పెట్టిన తర్వాత ఒకళ్ళు ఉంటే ఒట్టు ఉషా
వెళ్ళిపోయారు.
అందులో కొత్త కూడా కదా, అసలు నేనేమన్నా మొదలు పెడితే అందరూ వెళ్ళిపోతున్నారు ఉషా, నాకేమో టెన్షన్, ఏంటి ఇదేంటి తీర తీసుకొచ్చా నాన్నగారిని మీటింగ్ చివరి వరకు ఉండకుండా వెళ్ళిపోతున్నారు ఏంటి అని చెప్పేసి నేను అలా అంటే గేట్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాను, అలా కాదు అందరినీ వెళ్ళనివ్వద్దు, ప్రసాదాలు అయ్యి పంచి పెడతాము, ప్రసాదాలు అయ్యి ఉన్న లాస్ట్ని వెళ్తారని చెప్పండి గేట్ దగ్గర ఉన్న వాళ్ళతో చెప్పి గుమ్మం దగ్గర ఉన్న వాళ్ళతోటి చెప్తే చెప్పినా ఇంకా అందరూ పాపం వాళ్ళకి ఎక్కలేదు, అసలు నేనేమన్నా అన్నది ఎక్కలేదు. అక్షమనమాల్లో రెండు పదలు చెప్పారు అయ్యి, ఇంకా అసలు ఎవరికి బురకెక్కలేదు, ఇదేంటి ఇలా తీసుకొచ్చి ఇలా అవమానించినట్టు ఉంటుందని నాకు లోపల టెన్షన్. సరే మొత్తానికి 5 అనుకున్నది 4 పావుకే ముగించేశారు పాప నాన్నగారు. అప్పటికి ఎంతమంది 20 మిగిలిన ఉషా
ఇది ఇలా వినడం నేను ఫస్ట్ టైం, అంటే నేను గురించి చెప్తే జనం వెళ్ళిపోవడం అనేది
అసలు ఇంకా ఒక్కడికి అర్థం అవ్వలేదు. ఇంక 20-30 కూడా లేవు ఉషా, అందరూ ఇంక వెళ్ళిపోయారు. అలాగే వచ్చేసిన తర్వాత నాన్నగారు ఇలాగా అంటేనే అది సబ్జెక్ట్ అర్థం అవటం కష్టం అమ్మా, పర్వాలేదు అర్థం అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఇంకా పాపం వెళ్ళిపోయారు, నాన్నగారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మన్నాడు వెళ్ళాలి కదా మనం, తీసుకొచ్చాం పంపించేసాం నేను మన్నాడు వెళ్ళి, నాన్నగారు పాపం ఎలా ఇంత టైం అని అనుకున్నామండి కుదరలేదు అందరూ వెళ్ళిపోవటం అలా అంటే, అయ్యయ్యో మణి నువ్వు అలా అనుకోకమ్మా, అది ఎవరి వినాలో వాళ్లే వింటారు, సబ్జెక్ట్ వినలేదు నువ్వు పాపట్టినందుకు, నువ్వు వింటే చాలు, విన్నావా లేదా అది అడిగారు. అంటే ఓ నిజమే కదా నేను వినాలి కదా, వాళ్ళందరూ వినలేదని నేను బాధపట్టేందుకు, నాన్నగారు చెప్పినట్టు సరే అని చెప్పేసి అనుకుని దండం పెట్టుకుని వచ్చేసాను. అప్పటికే కొంచెం నాన్నగారు లోన మీద వెళ్ళి సుబ్రాజ్ గారు కూడా అక్కడక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి కానీ అక్కడికి పంపించేవారు కదా ఈయన, అందరు కాపారు కాంతమ్మ గారు అనేవారు, రావేమని అలా కదమ్మా చెప్పేమని రావే అంటే వద్దు అక్క ఇబ్బంది పెట్టకూడదు కదా, పెద్దవారు కదమ్మా ఇబ్బంది పెట్టకూడదు కదా అనేసి అలాగే తప్పించుకొచ్చేదాన్ని. ఆఖరికి 85 కాపురంలో మీటింగ్ పెట్టారమ్మా గీతా జయంతికి, మీటింగ్ పెడితే ఇంకా ఆ రోజు ఇంకీన నేను కూడా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అన్నారు ఏమన్నా నామం చేసుకుంటున్నావమ్మా నువ్వు అని అడిగారు. అంటే లేదు నాన్నగారు, ఇదివరకు ఒకసారి ఎవరి దగ్గర రామనామం తీసుకున్నాను అది చేసుకుంటున్నాను అని చెప్పేసి, కానీ ఇప్పుడు నేను నామం తీసుకోవాలనుకుంటున్నాను మీ దగ్గర, మీరు ఏది ఇచ్చినా సరే నేను తీసుకుంటాను అన్నాను. అంటే ఇలా చూసి అన్నారు, ఏదైనా ఏ నామైనా పర్వాలేదా, మరి రామనామ ఎందుకు మానేస్తున్నావు అన్నారు. మాంటమేం కాదు నాన్నగారు, నాకు రామాయణం భారతం అన్ని ఇష్టమే, కానీ మీరు ఏది ఇస్తే అది చేసుకోవాలని నేను అనుకుంటున్నాను, మీరు ఏది ఇచ్చినా పర్వాలేదు అన్నాను. అంటే ఇంకా భగవాన్ నామం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం పుస్తకాలు చదువుతాము అని అడిగారు. అంటే నాన్నగారు నేను రామాయణం భాగవతం ఈ పుస్తకాలు ఇష్టం అండి, పూజలు భజనలు ఇష్టం నాకు, దేవుణ్ణి అలంకరించుకోవటం ఇవి తప్ప నాకు ఇంకేమీ రాదు నాన్నగారు, నాకు అసలు ఏమీ తెలీదు అని చెప్పాను. నీకేమీ తెలీదమ్మా ఏమీ చదవా నువ్వు అన్నారు. లేదు నాన్నగారు ఆయన భగవద్గీత చదువుతా అంటే పక్కన కూర్చుని వింటాను తప్ప నేను చదవనండి, నాకు రామాయణం భాగవతం ఇష్టం అని భారతం ఇష్టం అని చెప్పాను. అలాగే అమ్మ అన్నారు. అన్న తర్వాత అక్కడ గీతోపన్యాసం అది అయిపోయింది. అయిపోయిన తర్వాత 2 నేను అక్కడికి వెళ్ళాను, జిన్నూరు వెళ్ళాను. వెళ్తే వినీలాకాశంలో వింతకాంతి ఒకటి నేనేమన్నానే పుస్తకం ఒకటి ఇచ్చారు, ఈ రెండు చదువుకోమా చాలు నువ్వు అన్నారు. అంటే వినీలాకాశం వింతకాంతి ఎలా ఉందంటే ఒక నవల్లా ఉంటుంది కదా, ఒక గంటలో చదివేశాను, ఒక గంటలో చదివేశాను. చాలా మంచి పుస్తకం ఇచ్చారు నాన్నగారు, చాలా మంచి పుస్తకం ఇచ్చారు. తర్వాత నేనేమన్నా మొదలు పెట్టాను ఉషా, అసలు ఒక్కొక్క ప్రశ్న చదువుదామంటే మళ్ళీ మళ్ళీ అదే చదివి, అసలు ఇంకా పుస్తకం చదవటానికి ఎంత టైం పట్టిందో అంత టైం పట్టింది అనమాట. ఏంటి అసలు ఇది అందుకేనా, నేనేమన్నా మొదలు పెట్టారు నాన్నగారు, వీళ్ళందరూ లేచి వెళ్ళిపోయారని బాధపడ్డాను, నువ్వు విన్నావా అని నన్ను అడిగారు. అంటే ఈ వాక్యం నాకు లోపలికి వెళ్ళిందో లేదో అని నాన్నగారు నువ్వు అసలు విన్నావా అని అడిగారు నన్ను. అందుకే ఇది అర్థం అవ్వాలంటే చాలా లోతుగా అర్థం లోతుగా ఆలోచించాలి దీన్ని అని చెప్పేసి ఇంక అప్పటి నుంచి నేనేమన్నా పుస్తకం ఇంక రోజు చదువుకునేది అనుషా.
ఓ వెరీ గుడ్.
రోజు చదివేదాన్ని నేనేమన్నా బుక్ ఆ చదువుతా అంటే నాన్నగారు అడిగారు, అమ్మ చదువుతున్నా అంటే రోజు చదువుతున్నాను నాన్నగారు మీరు ఇచ్చిన బుక్లు, అది మటుకు వెంటనే చదివి ఒక పక్కన పెట్టేశాను, నేనేమన్నా పుస్తకం చదువుతున్నానంటే ఆ రోజమ్మ నా కూడా సరస్వతమ్మ గారు వచ్చారు లంకలు కూడా. సరస్వతమ్మ గారు అంటే తెలుసు కదా నీకు,
పొడవుగా ఉంటారు.
లేదు పొడవుగా ఉన్నవాడు వేరు, లంకలు కూడా సరస్వతమ్మ గారు ఆవిడ ఆరింట్లో కూడా సత్సంగా జరిగి ఆవిడ వచ్చారనమాట నాతోటి సత్సంగానికి అక్కడికి నాన్నగారి దగ్గరికి. వస్తేనే నాన్నగారు అన్నారు, అమ్మ మీరు సత్సంగం చేసుకోవచ్చు కదా అని అడిగారు నన్ను. అంటే నాన్నగారు సత్సంగాలు అయ్యి ఏమీ జరగట్లేదండి నాకు అసలు తెలియదు నాన్నగారు అంటే, ఆవిడ పక్కన సరస్వతమ్మ గారు అన్నారు, నాన్నగారు మేము ఇదివరకు సుభద్రమ్మ గారు సత్సంగాలు చేసుకునేవాళ్ళం మానేసామండి అన్నారు. అంటే అయితే మణి నువ్వు ఈ పుస్తకం చదువుతూ నువ్వు సత్సంగం మొదలు పెట్టవచ్చు కదమ్మా అన్నారు. అంటే నాన్నగారు నేనేమన్నా బుక్ చదువుతూ సత్సంగం మొదలు పెట్టమ్మా, నలుగురు ఉన్నా సరిపోతుందమ్మా సత్సంగం అంటే ఎక్కువ మంది అక్కర్లేదు అన్నారు. అంటే నాన్నగారు నాకు చదవటం కంటే వినటం ఇష్టం అండి, ఎవరన్నా చెప్తా అంటే నాకు చదవటం పెద్ద అనుభవం లేదు నాన్నగారు అన్నాను. అంటే అలా చూసి నవ్వేసి ఊరుకున్నారు. ఊరుకున్న తర్వాత ఆ సరస్వతమ్మ గారు ఏం చేశారు, వెంటనే మన్నాడే సత్సంగం మొదలు పెట్టేశారు ఉష. ఆవిడ ఏం చేశారు, నాకు కౌరం పేరు వాళ్ళ పని మనిషి చేత, ఇలాగా 1 గంటకి సత్సంగం మొదలు పెడుతున్నారు సరస్వతమ్మ గారు నాగేశ్వరమ్మ గారిని రమ్మని చెప్పమని చెప్పమంటే ఈయన అడిగాను ఏంటంటే మాన్యం రెండింటికని టీ తాగెళ్ళరు బయటికైనా పొలం టీ పెట్టి ఇచ్చేస్తానండి ఇలా కౌరం పేరు అంటే సరే అని చెప్పేసి టీ పెట్టేసి ఆయన పంపించేసిన తర్వాత నేను వెళ్ళాను. వెళ్ళేసరికి అప్పుడు ప్రార్థన జరుగుతుంది. ఏం ప్రార్థన అంటే వాళ్ళు సుభద్రమ్మ గారు ఆ ప్రార్థన చేసుకుంటున్నారు, ఏంటి సత్సంగం నాన్నగారు ఎలా చెప్పారు కదా మళ్ళీ ఇది మొదలు పెట్టారు అనుకుని, సరే ఏదైనా ఇదేమో మరి నాకు తెలియదు కదా అని కాసేపు కూర్చున్నాను. కూర్చుంటే నాగేశ్వరి మీరు చదవచ్చు కదా అన్నారు. అయ్య బాబు నేను చదవనమ్మా పుస్తకాలు, మీరు ఎవరైనా చదువుని నేను వింటాను అన్నాను. అలాగా 1-8 నెలలు జరిగింది ఉష. వాళ్ళు ఎవరొకరు చదివేవారు, నేను ఏది వెళ్ళి 1 గంట, 1 గంట, 1/2 గంట, 1/2 గంట నా టైంను బట్టి వెళ్ళి వింటూ ఉండేదాన్ని. 86 వరదలు తుఫాన్ కదా, అప్పుడు నాన్నగారు ఆగర్లో ఉన్నారు, ఆగర్ సీతమ్మ గారు ఇంటికాడ ఉన్నారు. ఆగర్ సీతమ్మ గారి అన్నమాట, ఆగర్ సీతమ్మ గారి సరస్వతమ్మ గారి ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఆ సరస్వతమ్మ గారు ఇలా నేను ఆగర్ వెళ్తున్నాను నాగేశ్వరి పోని మీరు రావచ్చు కదా అక్కడ 2 రోజులు ఉందాం సత్సంగానికి అన్నారు. లేదమ్మా నాకు వీలవదులండి మీరు వెళ్ళిపోండి సరస్వతి అక్క అని చెప్పేసి అన్నాను. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తుఫాను మన్నాడంతా నాకు పొలాల నుంచి మనుషులు మొత్తం మునిగిపోయినాయని చెప్పేసి మన ఇంటికి వచ్చేసారు భోజనాలకి. మన ఇంట్లో పైన ఉండిపోయి వాళ్ళందరికీ వంటలో చేసి పెట్టి అన్నీ చేసిన తర్వాత ఆ సంవత్సరమే మా మామగారు పోయారమ్మా. పోయిన తర్వాత నాన్నగారికి తెలుస్తుంది కదా కబురు, మేము వెళ్తాం మరి గ్యాప్ వచ్చేసింది కదా తెలిసి నాన్నగారికి ఎవరో చెప్పారంటే ఇలా మనం గారు మామగారు పోయారండి అని చెప్తే, మరి అన్నయ్య చెప్పారు కాపర్ సునాన్ రాజు గారు చెప్పారు, ఎవరు చెప్పారు తెలీదు, ఒక రోజు సడన్ గానీ వచ్చేసారు. ఒకేనా వచ్చేసేసరికి నేను ఇంకా సన్న అయిపోయాను, నాన్నగారు వచ్చేసారు అని చెప్పి గబగబా వచ్చేసారు కూర్చున్నారు. ఇలాగా పోయాను అంటే మీ మామగారు ఇలా కాలం చేశారని తెలిసిందమ్మా మళ్ళీ చూసి వెళ్దామని వచ్చాను అన్నారు. అప్పుడు కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి ఉష, చుట్టాలు అయ్యి వెళ్ళిపోయారు. మా అత్తగారిని పాపం దగ్గర కూర్చుని పెద్ద ఆవిడ కదా దగ్గర కూర్చుని మాట్లాడారు. పాపం ఆవిడ అసలు ఏమీ తెలియని స్థితిలో ఉన్నారు ఆవిడ కూడా, ఆ భర్త పోయింది కూడా ఆవిడకి తెలీదు. నాన్నగారు రామనామం పాడతా కూర్చున్నారు, నేను పాట పాడతాను వినండి అని చెప్పేసి, మీరు ఎవరో నాకు తెలీదు నేను పాట పాడతాను వినండి అన్నారు. రామనామం అసలు ఆపకుండా పాడారు ఉష. నాన్నగారు కాదు మా అత్తగారు, మా అత్తగారిని పలకరించడానికి నాన్నగారు వచ్చారు మమ్మల్ని పలకరించడానికి. మా అత్తగారి దగ్గర పెద్ద ఆవిడానికి మీరెవరో నాకు తెలియదండి కానీ నేను రామనామం నేను పాట పాడతాను వినండి అన్నారు. అలాగేనండి పాడండి అన్నారు. అంటే ఇంక రామనామం ఇంక అసలు గుక్క తెప్పకుండా పాడేవారు ఉష. పాట పాడిన తర్వాత ఇంక వద్దండి కొంచెం మంచినీళ్ళు తాగండి అంటే వద్దండి అన్నారు ఆవిడ. నాన్నగారు లేచి వచ్చేసారు, ఏంటంటే ఆవిడ నా రామనామం అంతలా పాడుతున్నారు ఆవిడ అంటే చాలా ఇష్టం అండి రాముడు అంటేని అని చెప్పేసి అన్నాం. అయిపోయింది. 86లో అలా వచ్చారు. వచ్చినప్పుడు అన్నారు ఉష, ప్రతి సంవత్సరం మణి మీ ఇంటికి ఏదో ఒక టైంలో నేను తప్పకుండా నీ ఇంటికి వస్తాను అని చెప్పారు. తప్పకుండా నాన్నగారు మీరు ఏ టైంలో వచ్చినా సరే నాకు చాలా సంతోషం అని చెప్పేసి అన్నాను. అని తర్వాత ఈయన అడిగారంట, ఎలా చూస్తున్నాను మనీ మీతో ఎలా ఉంటుంది అన్నీ, నేను టీ పెట్టడానికి వెళ్తే ఈయన దగ్గర అన్నీ అడిగారనమాట. అడిగితే ఆ విషయం ఆయన నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత నాతో చెప్పారు. నాన్నగారు నన్ను ఏమన్నారు, సత్యరాజ్ గారు బాగా చూసుకుంటారమ్మా నిన్ను, నీకంత బాగానే ఉందా అని అడిగారు. బాగుంటా నాన్నగారు, బాగానే ఉంటా అని చెప్పాను నేను. తర్వాత
నాన్నగారు
వెళ్ళిపోయిన తర్వాత ఈయన అన్నారనమాట, ఇలా అడిగారు నాన్నగారు, పిల్లలు లేరని ఎప్పుడన్నా బాధపడుతున్నాండి మనమ్మని అడిగారంట ఉషా. అంటే ఈయన అన్నారంటే ఎప్పుడు కూడా అసలు నా దగ్గర అసలు ఆ మాట తలంపే అసలు ఆలోచన ఎప్పుడు నాతో చెప్పలేదు మనది నాన్నగారు, మరి తన మనసులో ఏముంటుందో నాకు తెలీదు కానీ ఎప్పుడు అనలేదు అన్నారంట. మీరు చాలా అదృష్టవంతులు సత్యరాజ్ గారు, అలాంటి భార్య దొరకటం మీకు అని చెప్పేసి అంటే ఈయన అన్నారంట, నా తల్లిదండ్రిని చూసుకుంది నన్ను చూసుకుంటుంది అలాగేని ఆ నమ్మకం నాకు ఉందని చెప్పారంట నాన్నగారితో. చాలా సంతోషం అన్నారంటే వెళ్ళిపోయారనుకో. వెళ్ళిపోయిన తర్వాత అసలు వారం రోజులకే మళ్ళీ, ఎలా అంటే 3 రోజులు ఉంటాను మీ ఇంట్లో, 3 రోజులు ఉంటానని కబురు చేశారమ్మా. కబురు చేసి ఎలా అంటే ఫారినర్స్ ఇద్దరు వచ్చారు ఉషా, వాళ్ళ పేర్లు ఏంటో గుర్తులు, చార్లిని ఏయో మొత్తం ఒక ఆడవాడి మగైనా వచ్చారు. వస్తే ఎలాగ మరి వాళ్ళకి ఏర్పాటు ఎలాగా, మా ఈ 2 బెడ్రూమ్లు హాలు ఎలాగని సరే సరస్వతి ఉంది కదా, అది మండువాలోగులు కదా,
అవును
అది మండువాలోగులు అనమాట. నాన్నగారు అన్నారు, మణి నేను సరస్వతి అమ్మగారు ఇంట్లో పడుకుంటానమ్మా, అక్కడ ఉంటాను, మీ ఇంట్లో వీరిద్దరిని నువ్వు చూసుకుంది కానీ కార్తీక మాసం ఉషా వారిద్దరిని మటుకు గెస్టులు నీ ఇంట్లో పెడుతున్నాను, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని, నేను సరస్వతి అమ్మగారు ఇంట్లో ఉంటానన్నారు. అయ్య బాబు ఇది అని చెప్పేసి ఇంకా 2 రోజులకు వచ్చేటు నాన్నగారు. ఎలాగే సరస్వతి అక్క ఇలా అన్నారు, మరి నాన్నగారు ఏం చేద్దామంటే, లేదు నాగేశ్వరి మనం అందరం సత్సంగం ఎలాగో జరుపుకుంటున్నాం కదా, మనం అందరం కలిసి ఇక్కడ భోజనాలు చేద్దాం మన ఇంటికాడ, మీరు వారిద్దరిని మీ ఇంట్లో చూసుకోండి, ఏ నాన్నగారు కూడా మన ఇంటికాడే ఉంటారు. ఆవిడ ఎలా చెప్పారంటే అందరూ భక్తులు అందరం కూడా తలకు పూట పెట్టుకుందాం, 3 రోజులు ఉంటారు కదా అందరికి అవకాశం ఇద్దాం మన సత్సంగం భక్తులకి అని చెప్పేసి అన్నారు. ఓకే అనుకున్నాం. అప్పుడు కూడా సరస్వతమ్మ గారి దొడ్లో సత్సంగం పెట్టారమ్మా, మొత్తం 100 మంది వచ్చారు సార్, ఒక్కడికి కదిలితే ఒట్టు ఆనే మన గురించి చెప్పారు, ఒక్కడ కదలలేదు.
నాన్నగారు
అంత డిఫరెన్స్ అనమాట, 84 కి 87 కి అంత డిఫరెన్స్ వచ్చింది 4 సంవత్సరాలకి, ఒక్కడ కదలలేదు ఉషా. అసలు ఎంత వైభవంగా జరిగిందంటే సరస్వతమ్మ గారి దొడ్లో సత్సంగం అంత వైభవంగా జరిగింది. ఆ కొడుకులు ఇంట్లో అందరూ సహకరించి నాన్నగారు 3 రోజులు అక్కడ ఉన్నారు. ఈ గెస్ట్లు 2 మన ఇంటి దగ్గర ఉన్నారు కదా, పొద్దున్నకి టిఫిన్లు కాఫీలు ఇచ్చేసి అన్ని చేసి పంపించింది అనమాట. వాళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ తినమంటే, లేదండి మనం గారు మాకు టిఫిన్లు అయి పెట్టేశారు అయిపోయిందని చెప్పేవారంట. అలా 3 రోజులు అయిపోయిన తర్వాత 4వ రోజు మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళిపోవటం నాన్నగారు. వెళ్ళిపోతా ఉంటే మణిని కేకేశారు, నన్ను పిలిచి అన్నారు, మణి వాళ్ళిద్దరు నీకు ఏమైనా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారమ్మా అన్నారు ఆ గెస్ట్లు ఇద్దరుని. అదే నాన్నగారు నాకు గిఫ్ట్ ఏంటండి అంటే, లేదమ్మా నువ్వు చాలా బాగా చూసేవంటాడు ఇద్దరిని, అందుకని నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను వాళ్ళకి ఇక్కడ అలాంటి ఏమి ఉండదు, ఇక్కడ మర్యాదలు అన్నీ బాగుంటాయి, బాగా చూస్తారా, అలా గిఫ్ట్లు అయి పుచ్చుకోరా చెప్పానమ్మా అని చెప్తా అన్నారు. అంటే నాన్నగారు గిఫ్ట్లు అయ్యి ఏమొద్దండి, మీ దయ వల్ల ఆ మంచి గుణాన్ని మటుకు నాకు ప్రసాదించండి, అది ఎప్పుడు ఇలా ఉండేటట్టు చూడటం తప్ప నా గిఫ్ట్లు ఏమి వద్దు నాన్నగారు అన్నాను. అన్న తర్వాత ఇప్పుడు నాన్నగారు అన్నారమ్మా, వాళ్ళు తెచ్చుకున్న బ్యాగ్ నిండా డబ్బులు కట్టలు ఉన్నాయంట.
ఓహో,
వాళ్ళు తెచ్చుకున్న బ్యాగ్ నిండా కట్టలు ఉన్నాయంటమ్మా, ఒక్కటి కూడా కదలలేదంటమ్మా. వాడు పచ్చాక ఒక రూమ్ ఇచ్చేసాం కదా, వాళ్ళ బ్యాగుల్లో డబ్బులు ఉంటాయని ఇంక ఇవన్నీ అనుకుంటే మనకి సత్సంగాలు ఎందుకు షా అని చెప్పేసి నాన్నగారు అన్నారు, ఇది అందరూ మన బంధువులేనండి, ఇక్కడ అలాంటి తేడాలు ఏమి ఉండవని చెప్పానమ్మా మణి అన్నారు. వాళ్ళేమో థ్యాంక్ చెప్పారు, చాలా సంతోషమని ఇంటికి నాకు చెప్పి బయలుదేరి వెళ్ళిపోతా ఉంటే గేట్ దగ్గరికి వెళ్తే నాకు ఏడుపు వచ్చేసింది. నాన్నగారు బయలుదేరి వెళ్ళిపోతా ఉంటే, ఎందుకమ్మా మణి నేను వస్తానే ఉంటాను కదా, పోనీ మధ్యలో భీమవరం వెళ్ళినప్పుడు కూడా నీకు కనిపించి వెళ్తానులేమ్మా అని చెప్పేసి అన్నారు. అలాగే నాన్నగారు అన్నాం, అలా సాగనం చేసాం. అయిపోయింది 88లో మేము నార్త్ అంటే ఉత్తరేత్తరికి బయలుదేరటం. అసలు నాన్నగారితో కలిసి అరుణాచలం అనుకున్నాం. ఈ లోపల ఈయనేమో ఇంకా నాకు వయసు వస్తే నేను తిరగలేను కదా, ఉత్తరేత్తరికి వెళ్ళాలని ఉంది నాకు అనే టికెట్లు తీసేసారమ్మా. నాకేమో నాన్నగారితో అరుణాచలం వెళ్ళాలని ఉంది. సరే నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు ఇలాగ అంటున్నారు అంటేనే, అది తప్పమ్మా తర్వాత వెళ్తావు అరుణాచలం, నేను మళ్ళీ మళ్ళీ వెళ్తానే ఉంటాను కదా, ఆయనతో నువ్వు ఉత్తరకి వెళ్తావే ధర్మం అని చెప్పారు. ఇంకా 4 రోజులకి వెళ్తా ఉండగా మళ్ళీ ఒకసారి కనిపించొద్దామని ఇద్దరం వెళ్ళామమ్మా. వెళ్తే నాన్నగారు ఒక కాగితం తెచ్చుకుని పెన్న తెచ్చుకుని ఒక శ్లోకం రాసిచ్చారు షా. ఏమనంటే, కాశీపతే వారణాశీపతే గంగ జటాచూకధరి గౌరీపతే
గౌరీపతే.
ఇది చదువుకుంటూ ఏ నదిలో స్నానం చేసినా మొత్తం మన నదులు ఎన్నైతే ఉన్నాయో అన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితం నీకు వస్తుందమ్మా మణి అని చెప్పారు. ఆ శ్లోకం రాసి చేసి కింద 2 రుద్రాక్ష దండలలో తేవలేను ఆ శ్లోకం కింద. అసలు ఆదిముత్యాలు మరి దాచుకోవాలని కూడా నాకు తెలియలేదు షో, ఎన్నాళ్ళు డైరీలో ఉండేది ఆ కాగితం, తర్వాత చూసుకుంటే అది మిస్ అయింది, మరి దొరకలేదు. అసలు కింద రాశారన్నమాట 2 రుద్రాక్ష మాలలో తేవలేదని రాశారు. అయ్యో నాన్నగారు చెప్పటం మనం తేకపోతున్నా, మా గుళ్ళో బ్రాహ్మలకి అయ్యి మొత్తం 5 దండలు తీసుకొచ్చామమ్మా. తీసుకొచ్చి ఇచ్చాము నాన్నగారు ఎవరికో ఇవ్వటానికి, మరి ఆయనకి ఏంటమ్మాది ఒక్క ప్లేస్ కాదు, పూరి నుంచి మొదలు ఇంకా ఇంకా కాశ్మీరు నేపాలు కాంచి ఇంకా అంత మొత్తం కేదారు బదరి ఋషికేశ్ హరిద్వారు ఇంకా అసలు మొత్తం మధుర మొత్తం బృందావనం ఢిల్లీ బొంబాయి ఇంకా నార్త్ అంతా 50 రోజులు యాత్రప్పుడు ట్రైన్ నస్పూర్ నుంచి ట్రైన్ యాత్ర స్పెషల్ అని దానికి వెళ్ళాం. వెళ్ళొచ్చేసరికి నాకు చాలా తేడా చేసేసింది దుష, ఏజ్లో కదా మంచి వయసులో మొదలు నాకు తేడా చేసేసింది. 20 లంకణాలతో వచ్చాను ఇంటికి, అసలు ఎలా వచ్చానో నాకే తెలీదు. తెలియకపోతే నేను అనుకున్నారంటే వెళ్ళిన వెంటనే కాశీ సంతర్పణ చేసేసుకోవాలి అని చెప్పి అనుకున్నారంట. 6 రోజులకి కాశీ సంతర్పణ ఉష, నేనేమో రోజు పాలకొల్లు విజయలక్ష్మి హాస్పిటల్కి వెళ్ళి సిలిండర్ ఎక్కించుకోవటం ఇంటికి రావడం అయ్యి చూసుకోవటం అందరూ నాకు అందరూ మా కుటుంబంలో ఏంటి అందరూ కూడా నాకు సహకరించేవారు అమ్మ, అందరూ కూడా చాలా బాగుండేవారు, అందరూ కూడా చాలా సహకరించారు. కాశీ సంతర్పణ అయిపోయింది. అయిపోయిన తర్వాత కన్నమ్మకి నాన్నగారికి బట్టలు పట్టుకెళ్ళాం, ఇద్దరం వెళ్ళాం, ఈయన నేను వెళ్ళాం. వెళ్తే అన్నారు, సత్యరాజ్ గారు మీరు బాగానే తిరిగి వచ్చారండి, పాపం మండి చాలా ఇబ్బంది పడిందండి. ఇంకా ఉన్నాం సేపు ఆయనతో ఈ మాటే అన్నారు ఉషా,
మీరు బాగానే వచ్చారు.
ఆయన పెద్ద వయసు అని చెప్పేసి అందరూ నాకు చెప్పారు, నాగేశ్వరి ఆయన జాగ్రత్త ఆయన జాగ్రత్త అని. నేను ఇబ్బంది పడిన మాట నాన్నగారికి తెలుసు కదా, చాలా మానసికంగా శరీరంగా అంటే చాలా ఇబ్బంది పడ్డాను ఉషా. నాకేంటంటే నాకు ఆ యాత్ర చేయటం ఇష్టం లేదు నాన్నగారితో వెళ్ళాలని.
అదే అదే
అరుణాచలం మీద ఉంది కానీ అన్ని చూశాను, అసలు తెలీదు, అసలు అక్షమ్మకి తెలియదు, గైడ్స్ ఏదో చెప్పేవారు అనుకో, అన్ని ఏదో చూసి వచ్చేసాం. షిరిడి కానించి ఒక్క ఊరు వదిలిపెట్టలేదమ్మా, ఒక్క ప్లేస్ కూడా వదిలిపెట్టలేదు, అన్ని చూసాం. నాన్నగారు ఎలా అన్నారు, అంత తర్వాత నువ్వు ఇంతలో తిరగొద్దమ్మా, ప్రయాణాలు అయి చేయకు, కొన్ని రోజులు శుభ్రంగా బలానికి తిని రెస్ట్ తీసుకోమ్మా, లేకపోతే ఇబ్బంది పడతావు అని చెప్పారు. 1 నెల పోయిన తర్వాత మళ్ళీ కాపురం వెళ్తాం మన ఇంటికి వచ్చి చూసి, నువ్వు మీటింగ్లకేంటి ఎక్కడికి తిరగొద్దమ్మా జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. 88లో మళ్ళీ ఒకసారి నాన్నగారు వచ్చారు మన ఇంటికి. ప్రతి సంవత్సరం వస్తానని మాట ఇచ్చారు కదా, గీతా జయంతి అయిన తర్వాత మన ఇంటికి రావటం.
మొత్తం గీతా జయంతి,
గీతా జయంతి అయ్యటం సాయంకాలం మన ఇంటికి వచ్చేవారు అనమాట. వచ్చి ఆ పండ్లు బట్టలు పెడితే తీసుకుని ఆశీర్వదించి వెళ్ళేవారు అనుకో. మొత్తం అన్ని రకాల పండ్లు ఉండేవి షా, కన్నమ్మకి తెలుసు మొత్తం అన్ని పట్టుకుని వెళ్ళేదాన్ని. పంపర మనస్కి అయితే పెద్ద పెద్ద కాయలమ్మా, అవి చూసాను ఎవరు ఇంత దాన్ని గుండ్రంగా తిప్పి ఇది ఎక్కడది నా మణి ఎంత బాగుంది ఏంటమ్మా అంటే, మన తోటలోదని చెప్పాను తప్ప ఎప్పుడు నా తోటలోదని ఎప్పుడు చెప్పలేదు ఉషా. నవ్వేసుకునేవారు నాన్నగారు, అవి ఇంకా పనసకాయలు ఏంటి అన్ని పట్టుకెళ్తే కన్నమ్మ ఇంకెంత సంతోషపడేవారు అసలు ఎందుకమ్మా మన మనిషిని పెట్టి తీసుకొస్తారు, బోళ్ళు ఇచ్చుకోవాలి మనిషికి అని చెప్పాది. ఎందుకన్నమ్మా మన తోటలో కాసినయే కదా, భక్తులందరికీ పెట్టుకుంటారు మీరైతేనే, మనం ఎవరికి పెడతాం? అసలు ఊళ్ళో పంచిపెట్టుకోగా అన్ని పండ్లు అన్ని రకాలు ఉండేవి ఉష, అంతలా కాపించి అలా చూసేవారు అమ్మైనా. అలా జరిగేది అంత నాన్నగారు చాలా వైభవంగా జరిగేది. ఆ సత్సంగం ఏమైందంటే ఉష, 88 అత్త నుంచి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకోమన్నారు కదా మన ఇంటికి వచ్చారు. ఆ లాస్ట్ గీతా జయంతి డిసెంబర్ లో కదా, గీతా జయంతికి వచ్చి అన్నారు, మణి నువ్వు చదువు అమ్మ ఇంకీ కాణించి సత్సంగం వినటం కాదు, ఇంకీ కాణించి నువ్వు చదువు అమ్మ అన్నారు. అంటే ఏమో నాన్నగారు చెప్తున్నారు. ఈ లోపల ఏమవుతుందంటే మధ్య మధ్యలోని చదివి రాకపోతే కొంచెం చదవటం అలవాటు అయింది. అంతకుముందు మధ్య మధ్యలో మరి వారు బయటకి ఎక్కడికైనా వెళ్తా ఉంటే వెళ్ళినప్పుడు నేను చదువుతా ఉండేదని కొంచెం అలవాటు అయింది, కొంచెం అలవాటు అయింది. అలవాటు అయిన తర్వాత నాన్నగారు ఈ మాట అన్నారు 88 లాస్ట్ లో డిసెంబర్ లో. అంటే సరే నాన్నగారు అన్నాను. అన్నాక ఇంకా అప్పటి నుంచి సత్సంగం 2008 అంటే 2009 జనవరి వరకు జరిగింది ఉష.
ప్రతిరోజు
అసలు మానకుండా, ఇంకా వేసవికాలం లేదు వర్షాకాలం లేదు, ఇంకా మొత్తం అందరికీ చెప్పేవారు ఉష అంకలకోడేలో సత్సంగం ఎంత వైభవంగా జరుగుతుందండి సరస్వతమ్మ గారింటి దగ్గర. కాపాలసుందర రాజు గారిని మంగళవారం పంపించేవారు అమ్మ నాన్నగారే, సత్సంగం అభివృద్ధిలోకి రావాలండి, వాళ్ళు అందరూ అభివృద్ధిలోకి రావాలి, సునంద రాజు గారు మీరు మంగళవారం వెళ్ళి అక్కడ సత్సంగం చెప్పమని సునంద రాజు గారిని పంపేవారు. సత్సంగం అన్ని రోజులు సత్సంగం జరిగేది, చాలానమ్మా చాలా వైభవంగా జరిగి మొత్తం అందరికి చెప్పేవారు నాన్నగారు.
తెలియదండి, అంటే పాలకొల్లు అయ్యమ్మ గారి ఇంట్లో రోజు జరుగుతుందని తెలుసు, అలా కొన్ని కొన్ని ప్రాంతాల్లో రోజు జరుగుతుందని తెలుసు, ఇలాగా అన్ని అంటే ఆల్మోస్ట్
సత్సంగం అనేది లంకలకోడేలోనే మొదలైంది సత్సంగం
మొదలైంది. ఓకే ఓకే,
అసలు లంకలు మొత్తం అందరికీ చెప్పేవారు నాన్నగారు చెప్పేవారు. తర్వాత ఏమో ఇది మొత్తం సునన్ రాజు గారిని పంపించేవారు, ఆయన మంగళవారం వచ్చి సత్సంగం జరిపేవారు. ఇలా జరిగేది 90 ఇంకా అప్పటి నుంచి ఇంకా సత్సంగం నేనే చదవటం చెప్పటం మొత్తం అన్ని పుస్తకాలు చదవటం. ఇంక పురాణాలు ఎవరు ఇవ్వరు కాదు ఉష, ఇంకా నాన్నగారు పుస్తకం తప్ప ఇంకా ఏ పుస్తకం చదివినా ఒకళ్ళు ఉండేవారు కాదు, ఇంకా అదే చదవమని వినలేదు. ఇంకా వాళ్ళు ఏంటంటే ఏదన్నా ఇంకొక ఆవిడ ఉన్నారు, ఆవిడకి నాకు మళ్ళీ పురాణాలు అంటే ఇష్టం, ఆవిడ ఏదన్నా తెచ్చేవారు గీతోపన్యాసాలని, ఏదన్నా తెత్తే ఏదో పాప ఇష్టం లేక అలా కూర్చుని మన్నాడు అనేవారు, మీరు ఈ పుస్తకం చదివితే మేము రామని చెప్పేశారు. ఇంకా నాన్నగారు ఈ భగవాని తప్ప ఇంకే పుస్తకం చదివినా ఇంక ఎవరు ఉండేవారు కాదు, ఇంకా మొహమాటం లేకుండా చెప్పేశారు. ఇంకా అయ్యే చదువుకునేవాడు, నాన్నగారు ఏదైనా చదవచ్చమ్మా అందరూ మహాత్ములు చెప్పిన మాటలే కదా, ఏదైనా చదవచ్చమ్మంటే అసలు కుదరట్లేదు నాన్నగారు, ఎవరు వినట్లేదు అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. అసలు అంత వైభవంగా అంతలాగా నాన్నగారు ఆశీర్వంతో అలా జరిగే
విషయాన్ని చాలా బ్యూటిఫుల్ అంటే
చాలా ఏంటంటే
ప్రతిరోజునప్పుడేమో మీరు ఇబ్బంది పడ్డారు ఎవరు వినలేదని, తర్వాత ఇది తప్పించేది వినలేదు, ఇది బాగుంది.
నేను ఎంత రివర్స్లో ఏంటంటే ఎంత బాధపడేదాను, ఏం నాన్నగా చెప్తే ఒక ఇంతేనే కదా అర్థం అవుతుంది, వినకపోతే అర్థం అవుతుంది కదా అనుకునేదాన్ని. అప్పుడు ఇంకా ఇంక ఈ పుస్తకం తప్ప ఇంకోటి చదవనిచ్చేవారు కాదు, గుళ్ళు కూడా ఏ పూజలైనా సరే నాన్నగారి పుస్తకం అక్షరమణమాల చదివించుకునేవారు మొత్తం గ్రామస్తులందరూనే. మనకే కాదు సత్సంగమే కాదు, గుళ్ళో ఏ పూజ జరిగినా అక్షరమణమాల పారాయణం చేయటం, ఇంకా అసలు అందరూ ఎంత వినేవారు అనమాట. అయ్య పాడమనేవారు. ఇంకా నాన్నగారితో అరుణాచలం వెళ్ళాం, 90 వెళ్ళాం ఈ యాత్రలన్నీ అయిపోయినాయి. 90 నాన్నగారు అరుణాచలం తీసుకెళ్లారు ఫస్ట్. మేము మీటిల్లో నాన్నగారు బెంగళూరు నుంచి వచ్చారమ్మా, వస్తే ఆ రోజు గిరి ప్రదక్షిణ ఫస్ట్. 89 నేను అరుణాచలం వెళ్ళాను, కానీ యాత్రలు దక్షిణయాత్ర అంతా మళ్ళీ ఉత్తరయాత్ర అయిపోయింది. 88 89 దక్షిణయాత్ర అంతా
దక్షిణయాత్ర వెళ్ళారా? ఓకే.
అప్పుడు ఏంటంటే బస్సులోనే తిప్పేస్తాడు కదా యాత్ర బస్సులో, అవన్నీ నాకు తెలియదు అసలు ఆశ్రమం అయ్యి చూసాం కానీ అసలు దాంట్లో గురించి విషయం తెలియదు. చూసి వచ్చేసాం ఈ సత్సంగం చదవటం, అరుణాచల వైభవం చదవటం ఇవన్నీ వచ్చిన తర్వాత నాన్నగారితో వెళ్తే అప్పుడు ఆ వైభవం తెలిసింది ఉష. ఇంకా ఇంకా ఆ నాన్నగారు రేపు వస్తారు, ఈవేళ మనం ప్రదక్షిణ చేసి వచ్చేసి నాన్నగారి దగ్గర కూర్చోవచ్చు. ఆ మోరికెస్ట్ అది ఇచ్చారమ్మా నాన్నగారిది, మనం మనం చూసొచ్చాం చూడు.
అదే
కాటేజ్ అది ఇచ్చా, చెట్టు కింద కూర్చున్నాం ఉష. ఎంతమంది? మేము ఒక 20-30 మంది ఉన్నాం అంతే. నాన్నగారు బెంగళూరు నుంచి వచ్చారు మేమందరూనే. ఆ నాన్నగారు వచ్చేసరికి మనం గిరి ప్రదక్షిణకి వెళ్ళి వచ్చేసాం రాత్రి, రెండింటికి బయలుదేరిపోయాం ఉష. మట్టి రోడ్డు కదా, మట్టి రోడ్డుకి వెళ్ళేసరికి మాకు దారి చెన్ను తెలియలేదు, కొత్త వాళ్ళం కదా, ఎలాగ మనం వెళ్ళాలి ఎలాగని చెప్పేసి.
ఆ రోజుల్లో రోడ్డు కూడా సరిగ్గా ఉండేది కాదు కదండి.
సరిగ్గా ఉండేది కాదమ్మా, అసలు ఎంత ఉండేది కాదు. ఇంక వీళ్ళు అన్నారు అది కాదు, నాగేశ్వరి మీరు శివనామం చెప్పండి, నామం చెప్పుకుంటే వెళ్దాము, మాకేమో రావట్లేదు అన్నారు. ఇంకా చూసుకో, ఇంకా శివుడి మీద పాటలు పాడుకుంటూనే తీసుకెళ్ళాను ఉషా. కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక అతను 4-5 కుక్కలు ఉన్నాయి, కుక్కలకి జేబుల నుంచి తీసి ఏయో పెడుతున్నాడు, ఆహారం పెడుతున్నాడు. ఆడేమో తమిళు, మనమేమో తెలుగు, మనకు తెలీదు. ఒక అమ్మాయి అంది, సరస్వతమ్మ గారి కోళ్ళు అంది, అతను అడుగుదాం ఆయన పిన్ని, మనకి దారి మనకి తెలియట్లేదు, ఇబ్బంది పడిపోతాము. కట్ అయిందా
అంటే ఆ వీడియో రావట్లేదేమో.
ఆహా చూస్తున్నానమ్మా,
చూడండి వీడియో వస్తుంది సార్, లేకపోతే ఆడియో షిఫ్ట్ అయినా పర్వాలేదు.
ఆ చూస్తున్నా చూస్తున్నా,
వాయిస్ వినపడుతుంది.
ఏదో ఫోన్ ఏదైనా వస్తుందంటావా?
కాదండి, అది యాప్ బ్యాక్ వెళ్ళినట్టుంది. యాప్ ఓపెన్ చేయండి అండి. ఓపెన్ చేయండి.
ఓపెన్ చేస్తా.
అసలు అమేజింగ్ అంటే అంటే పోస్ట్ ఆఫీస్ రోజుల్లో కొత్తలో కొత్తలో నాన్నగారు అలా ఊళ్ళు ఊళ్ళు వెళ్ళి రోజు సత్సంగం చేసుకోమని చెప్పి.
అసలు ఎంత అలాగోనమ్మా,
రోజు సత్సంగం అన్ని
సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలునమ్మా సత్సంగం. అసలు ఏ రోజు వెళ్తే అడిగేవారు ఏం సత్సంగం చదువుకుంటున్నారా, ఎంతమంది వస్తున్నారు, ఏం బుక్ చదువుతున్నామమ్మా మణి అని అడిగేవారు. ఇలా నాన్నగారు ఇలా చదువుతున్నాము, మీ మీటింగ్ చదువుకుంటున్నామని అని, రమణ భాస్కర చదువుతున్నాం. ఇదే రమణ భాషలు చదివిదాన్ని ఉష, అదేంటమ్మని రమణ భాషను చదువుతున్నావా, నీకు అర్థమవుతుందా అని అడిగారు. అర్థం పెద్ద పెద్ద క్వశ్చన్స్ అయ్యి నేను చదవట్లేదు నాన్నగారు, అర్థమైన మటుకి నేను చదవగలుగుతున్నాను, వాళ్ళకి చెప్పగలుగుతున్నాను అంటే ఆ చదవగా ఆ పుస్తకమే నీకు హృదయాన్ని తెరిచి నీకు జవాబు చెప్తుందమ్మా. చదవటం మటుకు మానకు, చదవటం మటుకు మానకమ్మా అని చెప్పారు. నిజంగానే ఉష, మొదలు పెట్టినప్పుడు ఏమి అసలు ఆ ప్రశ్నలు జవాబులు మనం ఎక్కడ అసలు మనం ఎక్కడమ్మా, ఏం తపస్సు చేసాం మనం అవి అందటానికి. ఆ పూజ తప్ప ఏమీ, ఒక మంత్రం తెలియదు, ఏమీ తెలియదు ఉష నిజంగా. అసలు మరి అలాంటి పుస్తకాలు మనం చదివించారు అంటే నాన్నగారు దయ్యే కదా,
చదివించి అది మనతో
మననం
అనుగ్రహించి
ఆశ్రమంలో పెట్టించారు ఉష, పెట్టించి మనకు మనశ్శాంతిని ఇచ్చి ఎంత అసలు తరగని ఐశ్వర్యాన్ని ఇచ్చారు.
అవునండి అవును,
అది సరిపోతుంది, తరగని ఐశ్వర్యాన్ని ఇచ్చారమ్మా మనందరికి. తరగని ఐశ్వర్యాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు మనకి. మన జీవితం చివరి వరకు కూడా తరగదు, అది
తరగదు. మోక్షం వచ్చే వరకు విడిచిపెట్టరు,
విడిచిపెట్టరు, అది మటుకు గ్యారంటీ ఉష. ఏ భోజనం ఒకటి ఉష, అసలు వండితే అవి కాంతమ్మ గారు ఫస్ట్ లో అనేవారు, మణి నీకు తెలియదు కదమ్మా వండటం, నాన్నగారు భోజనం వేరుగా ఉంటుంది, నేను వండుతానమ్మా అనేవారు ఫస్టే. అంటే అది కాదు కాంతక్క, మా ఇంటికి వచ్చినప్పుడు మేము వండి పెట్టాలి, ఒకవేళ ఏదన్నా నచ్చలేదు అనుకోండి మళ్ళీ పట్టు మీరు వండిద్దరు కానీ నాన్నగారు చెప్పేస్తారు కదా అని చెప్పేసి. అంటే అది ఫస్టే నాకు భగవాన్ది భోజనం ఫోటో తెచ్చారమ్మా, సునీల్ రాజు గారు ఫ్రేమ్ కట్టించి ఫోటో పట్టుకొచ్చారు నాన్నగారు వచ్చినప్పుడు. ముందు రోజు సాయంకాలమే మన ఇంటికి వచ్చేసారు భగవాను. ముందు రోజు సాయంకాలం ఫ్రేమ్ కట్టించేసి సునీల్ రాజు గారు ఫోటో పట్టుకొచ్చి మనం గారు భోజనాల టేబుల్ దగ్గర వెయ్యిందని చెప్పారు.
వంటగదిలోకి భోజనాల టేబుల్ దగ్గర వేసాను. నాన్నగారు మన్నాడు రావటం కదా, వెళ్ళినప్పుడే నేను కూరలు అడిగాను ఏమి వండాలి నాన్నగారు ఏమనమంటారంటే చెప్పారమ్మా. చెప్తే దాని ప్రకారం నేను వండేశాను. వండేసి భోజనం వడ్డిస్తే ముందు ఫస్ట్ రాగానే భగవాన్ ఫోటో వంక చూశారు. చూసి అన్నారు, భగవాన్ ఫోటో నీకు అనేసి ఇలా చూసి అన్నారు. ముందే వచ్చేసారమ్మా భగవాన్ నీ ఇంటికి అన్నారు. అవును నాన్నగారు అన్నాను. నీకు ఎవరిచ్చారని ఏదో అనబోయారమ్మా అనలేదు, భగవాన్ ముందే వచ్చేసారమ్మా మీ ఇంటికి అన్నారు. అవును నాన్నగారు అన్నాను. అంటే ప్రతీది కూడా ఎంత ఆనందంగానో ఎవరు చేశారమ్మా మణి అంటే నేనే చేశాను నాన్నగారు అంటాం. ఇది పప్పు కూడానే అక్కడిని పొంగలు వడ్డించాను సార్, అసలు ఇంత బాగా ఎలా ఉండేవమ్మా మణి అన్నారు. అంటే ఇంట్లో నేను అనుకున్నాను తింగదాన్ని కొనపాలు అయితే పలుచగా ఉంటాయి కదా, ఇంట్లో పాడి కదా నాన్నగారు అంతకు అలా ఉందని చెప్పాను. అంటే కాదమ్మా చాలా బాగా చేసావమ్మా మణి అన్నారు. అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మా ఊళ్ళో సత్సంగ వారు అందరినీ రమ్మని అందరం కూర్చున్నాం హాల్లోని. నాన్నగారు పడుకుని వేసినారు టీ ఇచ్చి ఆ స్వీట్లు అవి చేశాను పాకం గారులు అయ్యని. నాకు వద్దమ్మా అన్నారు. అలా కాదు నాన్నగారు మీరు ఒకటి తీసుకోండి ప్రసాదం కింద అందరికీ పెడతాను భక్తులందరికీ అంటే అదొకటి ఇదొకటి తీసుకున్నారు భక్తులందరికీ పెట్టమన్నారు. ఇంకా సత్సంగం అంటే నేనేమన్నా చెప్పేవారు ఉషా, ఇంకోటి చెప్పేవారు కాదు అసలు ఆ స్థాయి నుంచి దిగలేదమ్మా. అసలు ముందులో అయితే నాన్నగారు నేనేమన్నా అనేది వదిలిపెట్టలేదమ్మా. తర్వాత తర్వాత ఏమైందంటే మన స్థాయికి ఇంకా
బిగినింగ్ లో ఓన్లీ ప్యూర్ సబ్జెక్ట్ చెప్పేవారు, కానీ తర్వాత వందల నుంచి వేల మంది భక్తులు అయిపోయి ఇబ్బందులతో
రావడం.
ఇంకా పాపం ఏంటంటే ఇంకా ఆయన చాలా ఇంకా చాలా చాలా దిగి మన స్థాయికి వచ్చి
వచ్చేది, మన స్థాయికి వచ్చి పాపం మన అందరికి అర్థమయ్యేటట్టు అది చెప్పటం అలా. కానీ ఫస్ట్ లో నేనేమన్నా అన్నది అక్షమణ మాల ద్విపదలు చెప్పటం అసలు మానలేదు సార్. అక్షమణ మాల ఒకటి అసలు పారాయణం చేయకుండా అసలు మాన అసలు ఏ రోజు పారాయణం చేయమని వారు అర్థం కూడా చదువుకోమని.
అన్ని అన్ని సత్సంగాల్లో కూడా ఫస్ట్ అక్షరమణ మాల స్టార్ట్ చేసే
చెప్పుకోవారు. అసలు 2 గంటల సత్సంగం ఎంత అద్భుతంగా జరిగేదో ఉషా, 11 గంటల నుంచి 1 గంట ఎప్పుడు మాకు టైం మారలేదు అసలు. అసలు అంత అద్భుతంగా సత్సంగం జరిగేది. ఆ జ్యోతి సింగువృక్షాన్ని జ్యోతి వెలిగించేవారు కదా ఆ ఫస్ట్ లో, అప్పుడు జ్యోతి వెలిగించేవారు. అప్పుడు మేము అనుకున్నాం ఒకసారి సింగువృక్షం వెళ్ళేవాళ్ళం, అలా 2-3 సంవత్సరాలు వెళ్ళాం అమ్మా. మాకు అనిపించింది ఎందుకు అంత గెంటేసుకుని ఆ జనాలు మనల్ని గెంటేసి మనల్ని చూడనివ్వకుండా అంత జనాన్ని ఇబ్బంది పెట్టేసి మనం అలా చేయకూడదు, మనం సత్సంగం ఉంది కాబట్టి మనం ఇక్కడ చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు పెళ్లి అది సాంబారు పెట్టేసుకుని చక్క సరస్వతం గారు మండవలో పేటేసుకుని గిరి కట్టేసుకుని డెకరేషన్ చేసేసి ఇంకా అలా అలా చేసాం అనమాట. ఆ చేస్తున్నామనే సంగతి నాన్నగారు చెప్పకుండా మేము అసలు ఏది చేసేవాళ్ళం కాదు సార్. ముందుగా నాన్నగారు పర్మిషన్ తీసుకునే ఇలా చేసుకుందాం అనుకుంటున్నా నాన్నగారు అంటే అలాగే చేసుకుండమ్మా అన్నారు. ఆయన ఏమన్నారో తెలుసు సార్, నేను సింగువృక్షం నుంచి వస్తాను మీ గిరి చూసి వెళ్తానమ్మా అని చెప్పారు. సింగువృక్షాన్ని జ్యోతి అయిపోయాక భోజనం చేసి లంకలకొడేరు వచ్చి గిరి చేసి మా గిరి ప్రదక్షిణ చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి వెళ్ళారన్నమాట. చాలా బాగా జరిగిందమ్మా, బాగా చేసుకున్నారు, ఇలాగే కంటిన్యూ చేయమని చెప్పారు.
వెరీ బ్యూటిఫుల్.
అది ఏంటంటే మీ మీటింగ్లు కూడా తప్పే ఉషా, అంటే వీలైన వాళ్ళు వెళ్ళేవారు అవకాశం ఉన్నారు. అందరూ పెద్దోళ్ళు ఉషా, చిన్నపిల్లలు ఎవ్వరూ లేరు నేను తప్ప, అందరూ పెద్దవారే. పాపం సత్సంగం ఒక 20 మంది 22 మంది వచ్చేవారు ఉషా.
ఎందుకు ఇంక మీకు ఆయన అనుగ్రహించే రోజు మీ సత్సంగం మీ ఊళ్ళో అక్కడ దగ్గర దగ్గరగా పెట్టుకున్నారు కదా.
అవును, అందరు పెద్దోళ్ళ మూలని అందరికి పాపం వెళ్ళటానికి వీలయ్యేది కాదు, పెద్దోరు కదా కొంచెం ఎడపిల్లలు అయితే కొంచెం తిరిగేవారు. మరి ఎడపిల్లలు ఎవరున్నారు, నేను తప్ప ఎవరు లేరు
కదా సత్సంగం మీ ఇంట్లోనే.
సరస్వతం గారి ఇంట్లో సత్సంగం,
సరస్వతం గారి ఇంట్లోనే.
చేతమ్మ గారు ఆ అక్క గారి ఇంట్లో, చేతమ్మ గారు కూడా వచ్చి ఒక 4-5 రోజులు సరస్వతమ్మ గారి ఇంటికాడ ఉండేవారు. మేము యాత్రకి వెళ్ళి వచ్చాక ఉషా 92లో నాన్నగారు మళ్ళీ లంకలకొడేరు వస్తానమ్మా 3 రోజులు ఉంటాను సరస్వతమ్మ గారి ఇంట్లోనే అని చెప్పారు ఉషా. మళ్ళీ అలాగే వచ్చి 3 రోజులు ఉన్నారు ఉషా. ఆ రోజు పొద్దుట వడ్డన చేతులు నాదన్నమాట, భక్తులు అందరూ తలకు పూట అలా పట్టించేవాళ్ళం. సరస్వతమ్మ గారు ఆ పూట నాకు పట్టడానికి అవకాశం ఇచ్చారు. ఇస్తే వడ్డించా ఉంటే అన్నారు ఆగర్శీతమ్మ గారు, ఇది కాకరకాయ కూర చాలా బాగుండుతారు మండి, నువ్వు ఎప్పుడన్నా తిన్నావమ్మా అని అడిగారు. అంటే సీతమ్మ గారు ఉండింది తినలేదు నాన్నగారు, అయినా నేను కాశీలో వదిలిపెట్టేశాను అన్నాను. కాకరకాయ కాశీలో వదిలిపెట్టేసి అనేసి నాన్నగారు వడ్డించేసి ఇలా తలుపు జారబడి నుంచున్నాను. ఇలా చూశారు ఉషా నా వంక ఏమీ అనలేదమ్మా, అలా చూశారు. నాకు వెంటనే లోపల నుంచి అనిపించింది ప్రకృతిలో వచ్చింది ఏది కూడా చెడ్డది కాదు, ఆ చేదు గుణం కాకరకాయ చేదు, ఆ చేదు గుణం నీలో ఉంటే నువ్వు తీసుకో, అంతేకాని కాకరకాయ నిన్నేం చేసింది అనే తలంపు వచ్చింది ఉషా. వెంటనే నేను సరస్వతమ్మ గారి ఇంటికాడే కాకరకాయ కూర వేసుకుని తినేశాను ఉషా. అలా అనిపించింది, నాన్నగారు ఊరికే చూశారు ఏమి అనలేదు తినమని ఏమి అనలేదు, అలా చూశారు. ఇంకంత నాకు అలాంటి తలంపు వచ్చింది, సరే నిజమే కదా కాకరకాయ లాంటి చేదు గుణాలు మనలో ఉండకూడదు, నిజంగా ప్రకృతి భగవంతుడు ఇచ్చింది అదేమి మనకి చెడ్డ చేయదు అని చెప్పేసి తినేసాను. తినేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాను ఇంక తినేశాను అంటే, అదేంటి మరి కాశీలో వదిలేసాం కదా అన్ని మంత్రాలతోటి వదిలేశారు అలాగే తినకూడదేమో అన్నారు. ఏమో నాకు అలా అనిపించిందండి, నేను తినేశాను అన్నాను. ఇంకా మరి ఆయన ఏది వదిలిపెట్టారు నేను అదే వదిలిపెట్టాలి కదా ఉషా, ఇద్దరం కలిసి వెళ్ళినప్పుడు. ఇంకేంటంటే ఇంకా ఆయన కూడా అన్ని తినేసేవారు. ఏ రాంబాలపుకే వదిలేసాం, రాంబాల పండు అంటే నాకు ఎంత ఇష్టమో అసలు, మాకు చాలా కాసి మా పుట్టిన దగ్గర. ఇంకా అసలు అమ్మ అయితే ఇంకా ఎన్ని రాంబాల పండు వినిపించట్లేదు ఉషా. హలో
వినిపిస్తానండి.
వినిపిస్తుందమ్మా. సరే ఆ రామఫలం వదిలేశారు అదేంటి అని చెప్తే అది బోల్కాయలు పంపించేసేవారమ్మా అమ్మ. హలో
ఉషాదిది,
హలో
ఆంటీ, ఆంటీ విశ్వదేవి దగ్గర ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది.
అలాగే అమ్మా, అలాగే.
హలో దీది.
నాది డిస్కనెక్ట్ అయింది వచ్చేసాను. చెప్పండి.
అక్కడ వదిలేసిన అన్ని మళ్ళీ మామూలుగా తినేసేవాళ్ళం ఉషా. ఇంకా నాన్నగారు చెప్పిన దాంట్లో వెళ్ళేవాళ్ళం. అలా జరిగింది బాగానే. ఇంకా నాన్నగారు ఆశీర్వాదం అంటే ప్రతి సంవత్సరం ఒకసారి రెండు సార్లు, అవసరం అయితే మూడు సార్లు కూడా వచ్చి కనిపించి వెళ్ళేవారు ఉషా ఉండేవారు.
అంటే ఇందాక ఇందాక మీరు అరుణాచల్ అని చెప్తా మధ్యలో కట్ అయిందని
ఆగామది. అవును అరుణాచల్ వెళ్ళినప్పుడు అతను నాలుగు కుక్కలకి ఏదో నాలుగైదు కుక్కలు ఉన్నాయి దగ్గర ఏదో జేబు నుంచి తీసి మేత పెడుతున్నాడు. ఆ అమ్మాయి అడిగింది పిన్ని, మనం ఇతను తీసుకుని వెళ్దాము మనకి లేకపోతే దారి తెలియదు అని చెప్పి. ఎలాగ మనకేమో మన మాటలకి అర్థం అవ్వదు కదా అని చెప్పేసి ఎలాగో అతని దగ్గరికి వెళ్ళి సైగులు చేసి ఏదో చెప్పి ఇలా గిరి ప్రదక్షిణ అని చెప్తే నేను వస్తాను కూడానని అతను కూడా ఓం నమ శివాయ చెప్తానే మమ్మల్ని తీసుకెళ్ళాడు ఉషా. తీసుకెళ్తే పెద్ద గుడిలోకి వెళ్ళిపోయాం. పెద్ద గుడికి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడికి వచ్చారు ఏంటని అడిగాడు అనమాట. ఇలా రమణాశ్రమం వచ్చాము, వేళ మా గురువు గారు వస్తారు, 3 గంటలకు సత్సంగం జరుగుతుంది అక్కడ, అతన్ని రమ్మని చెప్పాం. అతన్ని రమ్మని చెప్పాం. చెప్తే అతను అన్నాడు దర్శనానికి వెళ్ళమన్నాడు మమ్మల్ని, దర్శనానికి వెళ్ళరండి నేను ఇక్కడ నుంచుంటానని చెప్పాడు. ధ్వజస్తంభం దగ్గర నుంచున్నాడమ్మా అతను, మమ్మల్ని దర్శనానికి పంపించాడు గుడి దర్శనానికి. సరే అని చెప్పేసి మేము దర్శనానికి వెళ్ళాం. వెళ్ళొచ్చేసరికి అతను లేడు, అసలు కనిపించలేదు. మళ్ళీ అతను మనకి అసలు కంటికి కనిపించలేదమ్మా, అసలు కంటికి ఇలా వస్తానని చెప్పిన అతను కూడా మనకి రాలేదు. సాయంత్రం నాన్నగారికి ఎప్పుడూ నేను పాలకోవ చేసి పెట్టుకోలేదాను ఉషా నాన్నగారికి. ఎక్కడికి వెళ్ళినా సరే నాన్నగారికి ఒక ప్యాకెట్ పాలకో చేసి ఇచ్చేదాన్ని. ఎందుకమ్మా మణి అనేవారు, నాన్నగారు మీ దగ్గరికి ఎంతో మంది వస్తారు, నాన్నగారు మీరు ఎవరికొకరికి ఇచ్చుకోండి, నాన్నగారు ఎలాగ తింటారని తెలుసు మనకి, మీరు ఎవరికొకరికి ఇచ్చుకోండి నాన్నగారు అని చెప్పేసి ఎప్పుడు ఒక 50 బిళ్ళలు ప్యాక్ చేసి ఇచ్చేదాన్ని అనమాట. అలాగే పట్టుకుని వెళ్ళాను ఉషా సాయంకాలం. మధ్యాహ్నం కూర్చున్నాం కాసేపు, కూర్చున్న తర్వాత అందరూ ఎవరి రూములకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను పట్టుకుని కాటేజీకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అమ్మ మనీ ప్రయాణం బాగా జరిగిందమ్మా అని, ఇంకెంతమంది వచ్చారు అని అడిగారు. ఇలా మా వారు మేమందరం తొమ్మడుగురం కలిసి వచ్చాం నాన్నగారు, మాకు ఇలాగ ఒక రూమ్ ఇచ్చారండి, ఆ రూమ్లో ఉంటున్నామని చెప్పాము. చెప్పిన తర్వాత ప్యాకెట్ ఇచ్చి గిరి ప్రదక్షిణ చేసొచ్చాము నాన్నగారు అని చెప్పాను. అదేంటమ్మా నిన్నే కదా వచ్చారు, అప్పుడు గిరి ప్రదక్షిణకి ఎందుకు వెళ్ళిపోయారు, 2 రోజులు ఉండకపోయారా, తర్వాత వెళ్దురు కదా, ఇంకా ఉంటున్నాం కదా మనం అన్నారు. లేదు నాన్నగారు ఎందుకో మరి గిరి ప్రదక్షిణ చేయాలనిపించింది, ఎప్పటి నుంచో ఆరాటం కదా లోపల, అందరు గిరి ప్రదక్షిణ చేసుకుంటామంటే మనకి చేయాలని ఉంటుంది కదా అని నేను నాన్నగారిని అలక్కర్ నాన్నగారు వెళ్ళొచ్చేసాం అంటే, అప్పుడు గుర్తొచ్చింది ఉషా, చెప్పాను నాన్నగారికి ఇలా మెట్రో తర్వాత మాకు దారి తెలియలేదు నాన్నగారు, కొంచెం ఒక అతను మాకు చూపించాడు, దారి చూపించాడు, పెద్ద గుళ్ళోకి వచ్చిన తర్వాత అతను మళ్ళీ మాకు కనిపించలేదు అంటే, ఇంకా నాన్నగారు అన్నారు ఇంకెందుకమ్మా ఈశ్వరుడు మిమ్మల్ని దగ్గర ఉండి తీసుకెళ్ళాడమ్మా, గుళ్ళో తన దగ్గర రప్పించేసుకుని కానీ ఆ లింగంలో లీనమైపోయాడమ్మా, మిమ్మల్ని మళ్ళీ ఆయన దర్శనానికి రమ్మని చెప్పేసమ్మా, ఆయన లింగంలో లీనమైపోయి మిమ్మల్ని మళ్ళీ దర్శనానికి రమ్మని చెప్పాడమ్మా.
అంటే ఆల్రెడీ మానవ రూపంలో వచ్చి మిమ్మల్ని గైడ్ చేసేసి
గైడ్ చేసేసి మళ్ళీ ఆ లింగంలో కలిసిపోయాడమ్మా, కలిసిపోయి మిమ్మల్ని దర్శనానికి రమ్మని చెప్పాడమ్మా అని అంటారు.
బాగుంది
బాగుంది కదా, మళ్ళీ ఆయన దర్శనానికి ఆయన రమ్మని చెప్పాడమ్మా అన్నారు. హాయ్ బాబు ఇలా కూడా జరుగుతాయి అనుకున్నాను ఉషా,
చాలా జరుగుతాయండి.
అవునమ్మా
అరుణాచలంలో ఇలాంటివి చాలా జరుగుతాయి,
చాలా జరుగుతాయి. అది మాకు నాన్నగారు చెప్పిన తర్వాత మాకు అర్థమైంది. అర్థమైన తర్వాత సరే ప్రదక్షిణ అంతా అయిపోయింది, తర్వాత నాన్నగారితో కలిసి అందరం కలిసి వచ్చేసాము. ఆ సత్సంగం రోజు సత్సంగం చెప్పేవారు. నాన్నగారు చెప్పారమ్మా ఒకసారి, ఇది నాకేంటంటే తలంపులు వచ్చినవి, తలంపులు వచ్చి రాకముందే మనం తలంపు రూపంలోకి వచ్చేసరికి మనం గమనించుకోవాలని చెప్పారు ఒకసారి నాన్నగారు. మనం ఆచరణలో పెట్టకుండా తలంపు మనకు వచ్చేసరికి మనం కనిపెట్టగలిగితే అది ఇంకా మనకు చాలా సులువని చెప్పారు అని నాన్నగారిని అడిగాను. నాన్నగారికి ఏంటి అసలు ఈ తలంపులు అంటే ఏంటో తెలియట్లేదు, ఎలా వస్తాయో తెలియట్లేదు, మీరు తలంపులను పట్టుకోమంటున్నారు, నాకు అసలు అర్థం అవ్వట్లేదు నాన్నగారు అని చెప్పాను. అంటే నీకు అర్థం అవ్వట్లేదమ్మా, గాలిబాన్ వచ్చే ముందు తలంపులు చెట్లు ఎలా ఊగిపోతాయమ్మా, ఆ తలంపుల యొక్క వేగం అంత ఎలా ఉంటుందమ్మా నీకు తెలియదు, తలంపుల యొక్క వేగం పట్టుకోవాలంటే నీ తరం ఏంటి, ఎంతో సాధ ఉంటే కానీ తెలియదు పట్టుకోలేవమ్మా నువ్వు, అది ఆగిపోయిన తర్వాత తలంపు ఆగిపోయిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసా, గాలివాన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎంత ప్రశాంతత ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటుందమ్మా మనసు అని చెప్పారు ఉషా. గాలివాన్ వచ్చే ముందు చూడు నిజంగానే కదా చెట్లన్నీ ఎంత అలా
ఊగిపోతాయి,
అంటే ఎంత ప్రశాంతంగా అయిపోతుంది అలా ఉంటుందమ్మా అని చెప్పారు. అదొకటి నాన్నగారిని ఒకసారి అడిగాను ధ్యానంలో, నాకు ఎప్పుడు ఉషా ధ్యానం అనేది ఇంకా గిరి ప్రదక్షిణ చేయటం ఎప్పుడైతే మొదలు పెట్టానో ఆ గిరి ప్రదక్షిణ వస్తున్నాం ఇప్పటికి అదే నాకు ఇంకా ఏ తెల్లవారుజాము కూర్చుంటాను ఉషా ధ్యానంలో ప్రతిరోజు ఆ గిరి ప్రదక్షిణ తప్ప నాకు ఇంకేమీ రాదు, భగవాన్ చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తాను ఉషా, అలగమ్మ అది అలగమ్మ సన్నిధికి వెళ్ళటం, దండం పెట్టుకోవటం, భగవాన్ సన్నిధిలోకి వెళ్ళి భగవాన్ చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి భగవాన్ నేను గిరి ప్రదక్షిణకి వెళ్తున్నానని చెప్తాను ఉషా. ఏంటి ధ్యానంలో ఏ చెప్పేసిన తర్వాత ఇంక బయలుదేరుతాను, బయలుదేరి వినాయకుడికి దండం పెట్టుకుని ఇంక మొత్తం గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది ఉషా ధ్యానంలో. ఏమీ లేని స్థితి రావాలంటారు, నాకు ఎలా నాన్నగారు నాకు అసలు అవ్వట్లేదు, ప్రతి ధ్యానంలో నాకు ఇదే వస్తుంది గిరి ప్రదక్షిణ అంటే, అసలు నాన్నగారు ఇంకా ఏం చెప్పాలని, అసలు నీకు అంతకంటే ఇంకేం కావాలమ్మా మణి, నీ మనసు గిరి ప్రదక్షిణ చేసి వస్తుంది ఇంకంతకంటే ఏం కావాలో శరీరం తిప్పట్లేదు నువ్వు, నీ మనసు గిరి ప్రదక్షిణ చేస్తుంది అది చాలు అన్నారు. అదొకటి విషయాన్ని ప్రతి సోమవారం భజనకి వెళ్ళేదాన్ని,
నాకు ఇంటి దగ్గరే వినాయకుడు గుడి, రోజు భజన ప్రతి సోమవారం భజన చేసేవారు ఉషా. భజన అసలు ఏ రోజన్నా బద్దగించి మానేద్దాం, తాళం వినిపించేసరికి వెళ్ళిపోయేదాన్ని. మానేద్దాం తలుపులు వేసేసి కూడా తాళం శబ్దం వినిపిస్తే వెళ్ళిపోయేదాన్ని భజనకి. ఆ సత్సంగవారు అనేవారు, ఇదేంటి మన నాన్నగారు పాఠాలు చదువుతున్నారు, మీరు నాన్నగారు ఏదో ఒకటే పట్టుకోమని చెప్పారు కదా, మీరు భజనలకు అయ్యి వెళ్తున్నారని సత్సంగవారు అందరూ మొదలు పెట్టారు ఉషా. ఏంటి ఇలా అంటున్నారు అంటే, ఈ చదివితే ఇంక నేను భజనకి వెళ్ళకూడదా ఎలాగా అని చెప్పేసి ఒకసారి ఇంట్లో అన్ననేమండి ఇలా అంటున్నారు అందరంటే, ఏమో మరో కాలం మరి అలా మానేయాలేమో నాకు తెలీదు అన్నారు. అంటేనే అలా రోజు వెళ్తాను కదా ఇలా అడుగుతాను నాన్నగారిని అన్నాను. నాన్నగారిని అడుగుతావా అన్నారు. అడుగుతాను, ఏమైంది మరి తెలియాలి కదా నాకు అని చెప్పేసి అని ఇద్దరు వెళ్ళాం అనమాట. అంటే నాన్నగారు ఇలా నేను సోమవారం భజనకి పొద్దున్నే శివాలయానికి వెళ్ళొస్తాను, సోమవారం ఉష మా ఊళ్ళో శివాలయానికి వెళ్ళొస్తాను పొద్దున్నేని, రాత్రికి ఏమో వినాయకుడి గుళ్ళో భజనకి వెళ్తాను ఇలా నాన్నగారు అని చెప్పానమాట. అప్పుడు నాన్నగారు అన్నారు, ఉషా అమ్మ నువ్వు నీ మనసు సినిమాలకు వెళ్ళలేదు షికార్లకు వెళ్ళలేదు, భజనకే కదా వెళ్ళమంది, భక్తి లేకుండా జ్ఞానం రాదు అలా అని చెప్పి భజనలు పూజలే శాశ్వతం కాదు, నీ మనసు అక్కడ తిప్పుతుంది కాబట్టి ఎల్లు
వెళ్ళు
వెళ్ళు, ఆ మనసును అణిగికొల్తే అది ఇంకా ఎక్కువైపోతుంది తప్ప అది ఆగదు, అందుకేంటే ఎల్లు భజనే కదమ్మా, నేను సినిమాలకి షికార్లకి తీసుకెళ్ళలేదు కదా నీ మనసు అన్నారు. అదొక తృప్తి అయింది ఉష, ఇంకా మానేదాను కదా నాన్నగారు చెప్పారు కదా వెళ్ళొచ్చు అన్నారు కదా అని చెప్పేసి. కానీ ఆ విషయం వాళ్ళకి చెప్పలేదు, నేను నాన్నగారిని అడిగాను నాన్నగారు భజన కలిపి ఇవన్నీ వేరేగా ఉంటాయి కదా, నేను నా పని నేను చేసుకునేదాన్ని. కానీ అనుకునేవారు వాళ్ళు, ఇదేంటి ఇంత ఏదో ఒకటే ఉండాలని చదువుతూ కూడా ఒక్క వస్తువునే
పట్టుకోవాలి,
ఈవిడ భజనకి వెళ్తున్నారు ఏంటి అని వాళ్ళకి ఒక డౌట్. కానీ నేను మానేదాన్ని కాదు, నేను సత్సంగానికి వెళ్ళేసరికి మళ్ళీ వినాయకుడు పాట పాడండి, ఇప్పుడు కన్నమ్మ అడిగినట్టు శివుడు పాట పాడుండి ఈ పాడుండి అంటూ ఉండేవారు. మరి వినాయకుడు శివుడు అందరూ ఒకటే అనుకున్నప్పుడు ఆ భజన కూడా ఒకటే అనుకునేదాన్ని. ఆ లోపల అనుకుని ఇంక సరేలే, ఎవరి స్వభావం బట్టి వాళ్ళు ఉంటారు కదా ఉషా, మనం ఎవరిని విమర్శించకూడదు మన పద్ధతిలో మనం ఉండాలని చెప్పేసి అలా వెళ్ళేదాను ఉషా. ఒక 5 సంవత్సరాల నుంచి అసలు భజన కానీ గుడి కానీ ఇంకా అసలు లేదు ఉషా. ఆ టైం ఇంట్లో ఉపయోగించుకుంటాం, మరి ఎవరు ఆపారు అది, తాళం శబ్దం వినపడితే ఆగేది కాదు మనసు, అలాంటిది ఇప్పుడు బయటకు వెళ్ళమంటే అవసరం లేదు, మరి అది ఎవరు చేశారు అది. ఇప్పుడు 5 సంవత్సరాల
అంటే మనకు అవసరమైనంత వరకు అది జరుగుతుంది అంటే తర్వాత దాని అదే డ్రాప్ అయిపోతుంది.
అప్పుడు అర్థమైంది నాకు, అందుకే నాన్నగారు ఆపలేదు, వెళ్ళిన తర్వాత దానికి అర్థమయ్యే అది మానాలి తప్ప బలవంతంగా ఆపేమనుకోండి మరి అదేంటి నన్ను ఇలా ఆపారనే తలంపులతో మళ్ళీ వేరుగా అవుతుందని ఏదో నాన్నగారు చేశారు ఇది.
అంటే అంటే ఆయన భక్తి కదా అంటే, ఇప్పుడు భక్తిలో భాగం అది కూడా ఇప్పుడు కీర్తన కానీ భజన కానీ ఈశ్వరుని స్మరించడమే కదా. అంటే భక్తి రైపన అవ్వగా 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 జ్ఞానంలోకి దింపుతుందండి.
అవును,
అంటే మనం శ్రవణం చేసినా మననం చేసుకుంటూ ఉన్నా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా కూడా భక్తి ఫౌండేషన్ అంటే దేనికైనా కూడా.
అవునమ్మా, చిన్నప్పటి నుంచి భక్తి ఇష్టం ఉషా, ఇంకీ పూజలు వ్రతాలు అలా చెప్పి ఒక మంత్రం రాసుమ్మా నాకు దేవుణ్ణి అలంకరించుకోవటం దీపారాధన చేయటం తప్ప నాకేమీ రాదు, ఈ పాట పాడుకోవటం అంటే పాటలు పాడుకోవటం ఇది ఇష్టం. కానీ 5 సంవత్సరాల నుంచి అవన్నీ ఆపేశారు. ఇంకా ఏంటంటే ఆ టైం ఇంట్లోనే ఉపయోగించుకోవచ్చు కదా, మరి శరీరం కూడా సహకరించుకో ఏమో తెలియదులే మొత్తానికి, మొత్తానికి మనసు అయితే
అంటే శరీరం ఓన్లీ శరీరం సహకరించకపోతే మళ్ళీ లాగుతుంది వెళ్ళాలి మనం వెళ్ళలేకపోయాము ఇంకా మళ్ళీ వదిలేసింది
వదిలేసింది దానికి అదే వదిలేసింది ఇప్పుడు దాన్ని ఎలమన్నా వెళ్ళలేదు. అది నాన్నగారు మరి ఎంత అలా చేశారో చూడు, మరి మనం ఆపగలంటే ఆపగలమమ్మా, మరి
అదే నాన్నగారు అంటారు కదా అంటే, ఇప్పుడు మనం జిన్నూరు నుంచి అరుణాచలం వెళ్దామని బయలుదేరాం అనుకోండి, ఇప్పుడు జిన్నూరు నుంచి పాలకొల్లు స్టేషన్కి వెళ్తాం, పాలకొల్లులో ట్రైన్ ఎక్కుతాం లేకపోతే భీమర్లో ట్రైన్ ఎక్కుతాం, ఎక్కడ దిగి చెన్నైలో దిగుతాం, అక్కడి నుంచి బస్సు తీసుకుంటాం అరుణాచలం వెళ్తాం, బస్ స్టాప్ నుంచి ఆటో తీసుకుని ఆశ్రమానికి వెళ్తాం, అలా అంటే మన డెస్టినేషన్ వెళ్లే వరకు మనకు అది అవసరం.
ఇప్పుడు
నుంచి పాలకుల్లో వెళ్ళడానికి ఒక ఆటో అవసరం, ఆటో దిగడానికి ఆటో అవసరం లేదు.
లేదు ట్రైన్, ట్రైన్ దిగేసి
లేదా అంటే ఎప్పుడు ఏది అవసరమో అది మనకి చూపించి తర్వాత
వదిలేస్తుంది. అవును తర్వాత వదిలేస్తున్నది అది అర్థమయ్యి దానికి అదే ఊడిపోయింది అనమాట. ఆ తలంపు ఆగిపోయింది. ఇంక 2002లో ఉషా ఈయన 95 నుంచి అడగటం మొదలు పెట్టారు, నాన్నగారు గోదానం ఇచ్చుకోవాలి నేను, మరి మీరు ఎలాంటి అలా చేసుకుంటానని చెప్పి అడిగారు అమ్మాయిన. ఈయన ఎప్పుడు అనేవారు సత్యరాజు గారు మీరు భగవద్గీత టెస్ట్ ను పట్టుకున్నారు, మేము నోట్స్ పట్టుకున్నాం అనేవారు ఈయన నాన్నగారు. ఈయన్ని ఇష్టం కదా, మీరు టెస్ట్ బుక్ పట్టుకున్నారండి, మేము నోట్స్ పట్టుకున్నామండి అనేవారు అనమాట నాన్నగారు. నాన్నగారిని అడిగితే తొందరపడకండి సత్యరాజు గారు, నేను చెప్తాను ఇచ్చుకుందరు కానీ అని చెప్పారనమాట. అలా 2002లో అవకాశం ఇచ్చారమ్మా కార్తీక మాసంలో, ఇలా వెళ్దామమ్మా అని నువ్వు దానికి కావాల్సినవి అవి అన్ని సరుకులు ఇక్కడ తీసేసుకో, మళ్ళీ అక్కడ ఇబ్బంది అవుతుందేమో కదా అని చెప్పేసి చెప్పారమ్మా. అన్నీ ప్రిపేర్ అయ్యి రమ్మన్నారు, అన్నీ కొనుక్కుని అన్నీ చేసుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఉషా ఊరికే స్నానం చేసి పీటల మీద కూర్చున్నాం ఉషా, తదిమాది అంతా ఆయనే చూసుకున్నారు. అసలు ఏది ఇంత భారం లేదమ్మా, 300 మందికి భోజనాలు పెట్టారు ఉషా.
ఎక్కడ?
అక్కడ అరుణాచలాన్ని ఆంధ్రాశ్రమంలో. అంత వైభవంగానంటే అంత వైభవంగా చేశారమ్మా. అది 2002 మాది గోదానం. 2002 ముందు ఒకరు ఇచ్చుకున్నారంట మరి ఎవరోని, తర్వాత 2002లో మందే. అప్పటికి 2 సంవత్సరాలు అయిందో మరి 3 సంవత్సరాలు అయిందో నాన్నగారు ఆశ్రమం కట్టి కట్టారమ్మా. అదే 2 సంవత్సరాలు అయి ఉంటుంది నాన్నగారు చెప్పారు, సందకాడే చెప్పారు అమ్మ మణి నీకు ఎవరెవరికి భోజనాలు చెప్పుకోవాలని ఉందో చెప్పుకుంటారమ్మా అని చెప్పారు. ఇలా 300 మందికి చేయించున్నాను, నువ్వు ఎవరికైనా చెప్పుకోవాలని చెప్పుకుంటే అలాగే నాన్నగారు ఆశ్రమానికి వచ్చి అలా తెలుసున్నారు అందరూ ఉన్నారు కదా అందరికీ చెప్పుకుని ఇలా చెప్పాను నాన్నగారు అని చెప్పాను. సరే అమ్మ అని చెప్పేసి ఇంక ఎంత వైభవంగా చేయించారంటే ఉషా జీవితంలో మేము మర్చిపోలేము అనమాట. అసలు ఈయనకి అంత సంతోషం అయిపోయింది ఏ అన్ని దాంట్లో ఆ ఫోటోలు అయ్యా ఉషా.
ఓహో
గోదానం ఆరుద్ర నక్షత్రం కార్తీక సోమవారం అసలు ఆ రోజు గోదానం ఇప్పించారమ్మా. మన్నాడు పునరుత్స నక్షత్రం మా ఇద్దరం చేత పూజ చేయించారమ్మా ఆశ్రమంలో. అది ఆ ఫోటో పెట్టాను కదా, చూసావు కదా,
చాలా బ్యూటిఫుల్
అంత వైభవంగా జరిగింది. అప్పుడు చూసావా ఎంత తేజస్సు అమ్మా, ఎంత బాగున్నారు. అసలు ఆ తేజస్సు ఇప్పుడు ఉంది, అంత తేజస్కి అలా ఉండేవారు ఉషా. ఎంత ప్రేమగానో అమ్మ మణి ఎలా ఉన్నావమ్మా అనేసరికి ఎంత సంతోషం. ఎప్పుడూ కూడా నా మంచి అట్లు చెప్పుకోలేదు ఉషా నాన్నగారితోటి. కొంచెం 2005లో కొంచెం మానసికంగా కొంచెం ఇబ్బంది వచ్చింది, అది కూడా ఈయనే చెప్పారు ఇబ్బంది పడుతుందండి అని చెప్తే నాన్నగారు మన ఇంటికి వచ్చినప్పుడే చెప్పారు ఈయన, అమ్మమ్మని సమాజం కుక్కతోకలంటిదమ్మా, ఆ కుక్కతోకని ఎలా అయితే మనం వంక తీయలేమో సమాజాన్ని కూడా మనం బాగు చేయలేము. సమాజం అలా ఉందని చెప్పేసి మన మనసును పాడు చేసుకోకూడదు, నువ్వు మారకూడదు, నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు ఎప్పుడు అలాగే ఉండు.
అవును
పరిస్థితులు అయ్యా చక్కబడతాయి.
వెరీ నైస్.
ఒంటరితనం నీకు ఎందుకు ఇచ్చాడో భగవంతుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడమ్మా. అందరూ వదిలేశారంటున్నారు సత్యరాజ్ గారు, అందరూ వదిలేరు, భగవంతుడు పట్టుకున్నాడమ్మా నిన్ను, భగవంతుడు చూసుకుంటాడు. సమాజం మారిపోయిందని చెప్పేసి నువ్వు మారొద్దు, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో ఎప్పుడు అలాగే ఉండని చెప్పారు ఉషా.
వెరీ బ్యూటిఫుల్ అండి. ఎందుకంటే ఇంకా అలాగే ఇప్పుడు లేకపోతే సంఘాన్ని మన మనసు కూడా వదులుకోలేం కదా అంటే, ఇప్పుడు సో పరిస్థితి క్రియేట్ చేసి వదిలిస్తాడు.
2 నెలలు ఇంకా అసలు మానసికంగా ఇబ్బందికమ్మా, మొత్తం జాయింట్ నొప్పులు కూడా వచ్చేసినాయి ఉషా. తట్టుకోలేకపోయాను, నేను ఎవరికి చెప్పుకునేదాన్ని కాదు.
అయ్యో
దీనికి నాకు తప్ప ఎవరికి చెప్పుకోవటం అనేది నాకు అసలు తెలియదు ఉషా. ఎవరు మంచి చెడ్డలు చెప్పుకున్నా నేను వాదార్చుతాయి తప్ప నా మంచి చెడ్డలు ఎప్పుడు చెప్పుకోలేదు ఉషా. నాన్నగారితో కూడా చెప్పుకోలేదు నేను.
అదే అండి,
అది కూడా వచ్చినప్పుడు ఈయన చెప్పారనమాట ఇబ్బంది పడుతుంది నాన్నగారు ఇలాగా ఇలాంటి సమస్యలు వచ్చినాయని చెప్పి చెప్పారు. చెప్పేటప్పుడు నాన్నగారు ఒకటే మాట చెప్పారు, అమ్మ మైనాన్ని కాళ్ళ దగ్గర కూర్చో, పాదాల దగ్గర కూర్చుంటాను ఇప్పుడు, అక్కడ కూర్చోబెట్టుకుని నాన్నగారికి ఇంకోటి ఉషా, నేను ఒక గోన్ సంచికి మీద మ్యాటి కుట్టుతో డిజైన్ కుట్టాను ఉషా నాన్నగారి కోసమే, పాదాల దగ్గర వేసినాను అనమాట, నాన్నగారు పాదాల దగ్గర వేసి కూర్చున్నప్పుడు పాదాల దగ్గర వేసేదాన్ని. నాన్నగారు చూసి రెండు మూడు సార్లు చూసి తర్వాత అడిగారు ఒకసారి, ఏంటమ్మా ఇది ఎవరన్నా కుట్టారా ఎక్కడన్నా కొన్నావా అని అడిగారు. లేదు నాన్నగారు నేనే కుట్టానండి గోన్ సంచి అండి అన్నాను. ఆ సంచి కనపడకుండా కాప్ కుట్టేసి మ్యాటి కుట్టానమాట. ఏంటమ్మా ఇలాగే సంచి కనపట్టలేదేంటి మరి అన్నారు. అంటేనే ఎలా మరి నాన్నగారు సంచి కనపడితే బాగోదు కదండి క్లాత్ కుట్టేశాను నాన్నగారు అన్నాను. అప్పుడు ఏం చెప్పారో తెలుసా ఉషా, మనకి తెలియకుండా ఆత్మ దాగుందమ్మా, మనకి తెలియకుండా ఆత్మ దాగుందమ్మా దాన్ని తెలుసుకోవాలమ్మా, ఇప్పుడు నేను బోన్ సంచి చూడాలంటే ఇదంతా ఇప్పాలి కదా అన్నారు ఉషా. అలా దాగుందమ్మా మనలో ఆత్మ అలా దాగుంది దాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి అన్నారనమాట.
అంటే ఇలాంటి ఇంకా మర్చిపోవు ఎందుకంటే సరదాగా ఉంటుంది.
నేను ఇప్పుడు తీసుకున్నప్పుడల్లా కబర్లో తీసుకుంటాను దాన్ని వేసి చూసుకుంటాను అంతే, మళ్ళీ దాన్ని కబర్లో పెడతాను షా, అసలు దాన్ని ఎవరిని ముట్టుకొని ఉన్నా అసలు అలా దాచుకుంటాను దాన్ని. అలా పట్టుకుని చూసేవారు, చూసి దాన్ని ఇలా ఎలా కుట్టేవమ్మా అని చెప్పేసి అనేవారు అనమాట. ఒకసారి తుని వెళ్ళాము ఉషా నాన్నగారితో ప్రయాణం, నేను ఒక కాసి తుని వెళ్ళాను ఉషా, ఎక్కడికి ప్రయాణం లేదు నాన్నగారితో, ఎంత తిరగాలని ఉండేదో అవకాశం లేదు ఉషా. అరుణాచలం వచ్చిందని అరుణాచలం ఇంకా ప్రతి సంవత్సరం ఈయన అసలు మానేవారు కదమ్మా, ఇష్టం కదా మరి. ఒకసారి తిరుపతి పంపించారు ఉషా, ఈయనేమో గొడవ చేశారన్నమాట తిరుపతి వెళ్ళాలి, మనం మన ఇద్దరం వెళ్ళిపోదాం అంటే మన ఇద్దరం వెళ్దాం అంటే నాకు ఏం తెలుసు అండి, అసలు నాకు ఏమీ తెలియదు నేను తీసుకెళ్ళలేను అని చెప్పేసి అంటే ఎలాగ మనం తిరుపతి వెళ్ళాలి తిరుపతి వెళ్ళాలని పెట్టారు. సరే ఒకసారి నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్నగారు ఇలాగేం తిరుపతి వెళ్దాం అంటున్నారు నాన్నగారు, నాకైతే ఏం తెలియదు తీసుకెళ్తానంటే అలాగమ్మా సత్యరాజు గారు తిరుపతి వెళ్ళాలని ఉందని చెప్పి రామన్ని నరసాపురం మల్లిబాబు ఉంటారు కదమ్మా,
అవును
ఆ మల్లిబాబు గారిని టిక్కెట్లు తీసేసి వాళ్ళిద్దరిని ఇచ్చి మా ఇద్దరికి సాయం, మేము అరుణాచలం వస్తున్నాము మీరు ఇలా తిరుపతి వెళ్ళి తిరుపతి వెంకటబాబు దర్శనం చేసుకుని అరుణాచలం వద్దరిగానని చెప్పేసి దసరా అప్పుడు మా దసరా ఆఖరి రోజు వెంకటబాబు దర్శనం తిరుపతి పంపించి వాళ్ళ ఇద్దరు చేత మా ఇద్దరిని పెట్టి పంపించారనమాట. అసలు తీసుకొచ్చామని చెప్పారనమాట. తీసుకెళ్ళిన తర్వాత అన్ని దర్శనం చేసుకుని వెళ్ళిన తర్వాత అంటారు సత్యరాజు గారు తృప్తి అయిందండి అని అడిగారు. అంటే చాలా బాగా దర్శనం అయింది నాన్నగారు, అసలు ఎలా దర్శనం అవుతానని నేను అనుకోలేదండి, ఊరికి వెళ్ళి వచ్చేసాము దసరా ఆఖరి రోజమ్మా, ఇంకా దసరా
వైభవం
కదా చాలా రష్, అంతా అలంకరించేసి ఉంటుంది, రామన్నేమో అక్కడ వైజాగ్ ఎమ్మెల్యే గారి ఆ కాగితం కూడా పట్టుకొచ్చాడు, ఒకవేళ దర్శనం అవ్వదేమో అది రికమెండేషన్ చూపిందామని, దాని అవసరం లేకుండా దర్శనం అయిపోయింది ఉషా. పోతే నేనేంటంటే నాన్నగారు వచ్చేస్తారు అరుణాచలం వెళ్ళిపోదాం అంటాను రామన్నే ఆడంటాడు బుద్ధండి సత్యరాజు గారు పెద్దయింది కదా అలసిపోతారు, కసేపు బోర్డు పడుకున్నాక మనం మూడింటికి ఎప్పుడో ట్రైన్ ఉంది తిరుపతి నుంచి ఆ ట్రైన్కి వెళ్దామండి అని చెప్పేసి అంటే ఇంకా సరే అని చెప్పేసి ఆయన పడుకున్నారు లేచాక ఆ ట్రైన్కి వెళ్ళిపోయామనుకో. అలా ఉషా ఏదన్నా చెప్తే ఆ దిశ ఒకటి చెప్పేదాన్ని
పురమాయించి
అన్ని పురమాయించి మళ్ళీ మనకు అసలు దాంతో సంబంధం లేదు అసలు
లేదు
అసలు అలా అనమాట, ఊరికే ఏదో కూడ వెళ్ళి కూడా వచ్చేసి ఎంత అంతవరకే మనకి అసలు బాధ్యత లేకుండా అంతా అంతా అందరినీనమ్మా ఒకరికి అది ఇది నా అనుభవం నేను చెప్తున్నాను, మరి అందరికీ అనుభవాలు అలాగే అయినాయి కదా ఉషా.
అందుకే అంటే అందరి అనుభవం చెప్పడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక్కరు వేలాది మందికి
సర్వస్వం
ఆయన అయ్యి మన చిన్న కోరిక వచ్చిన చిన్న తలంపు వచ్చిన దాన్ని అంటే మనకి ఏది మంచిదో చూసి అది మనకి నెరవేర్చి
అవునమ్మా
ఎక్కడ లోటు లేకుండా చూసి లోపల బోధించి అది అర్థం కాకపోతే అర్థమయ్యేలా చేసి
అవును అవును
అంటే అంటే సృష్టిలో ఇటువంటి గురువు గాని ఇటువంటి బోధ కాని ఇటువంటి
అంటే మనకి
మన స్థాయికి దిగి వచ్చి గురువు మాట్లాడడం అనేది అసలు అసంభవం అండి,
అసలు అసంభవం. అది కదా ఉషా నువ్వు ఉన్నావో లేదో నాకు తెలియదు కానీ ఒక సంవత్సరం అక్కడికి వచ్చారు శాంతాశ్రమానికి వచ్చారు తెలుసా నీకు కాకినాడ దగ్గర శాంతాశ్రమానికి వచ్చారు నాన్నగారు. అప్పుడు మేమేంటంటే ప్రతి సంవత్సరం ఒక 20 రోజులు 15 రోజులు ఈయనకి పొలం అవకాశాన్ని బట్టి ఆశ్రమాల్లో ఎక్కడో చోట ఉండొచ్చేవాళ్ళం ఉషా. అలా నాకు తిరగటం అలవాటు అయిపోయింది ఉషా. యాత్రలో లేకపోతే ఆశ్రమాల్లో ఎక్కడికో చోటకి వెళ్ళేవాళ్ళం ప్రతి సంవత్సరం.
సంవత్సరానికి
పొలం పనుల అవకాశాన్ని బట్టి ఎన్ని రోజులు అవకాశం ఉంటే అన్ని రోజులు ఉండొచ్చేవాళ్ళం. అప్పుడు అలాగే అన్నవరం వెళ్ళి వ్రతం చేసేసుకుని శాంతాశ్రమానికి వెళ్ళాం మేము. వెళ్ళాక 3 రోజులకి ఆశ్రమం ఆవిడ మాతాజీ జ్ఞానేశ్వరి మాతాజీ అన్నారు, జిన్నూరు నుంచి నాన్నగారు వస్తున్నారండి ఎల్లుండి మనకి ఇక్కడ సత్సంగం చెప్తారు అని చెప్పారు ఉషా. నాకు ఇంకెంత ఆనందం అసలు ఏంటంటే అయ్యప్ప నాన్నగారు వస్తున్నారా జ్ఞానేశ్వర మాతాజీ నాకు ఆయన బాగా తెలుసు మా గురువు గారు ఆయన అని చెప్పేసి అంటే అమ్మమ్మని మీకు బాగా అలవాట అని చెప్పేసి అన్నారన్నమాట. అవును మేము ఎప్పుడు కలుస్తూ ఉంటాం ఆయన ఉపన్యాసాలు వింటాం అని చెప్తే అలాగే అని చెప్పేసి అన్నారు అని చంద్రాన్ని.
జ్ఞానానంద ఆశ్రమం అని అదే పెద్ద బిల్డింగ్ ఉంటుంది అటు ఇటు రూములు ఉండి అదేనా?
అయ్యో అది 150 ఎకరాల ఆశ్రమం అమ్మ జ్ఞానేశ్వర మాతాజీ.
అది
బ్రాంచ్ కూడా వైజాగ్ లో ఉంది. అక్కడికి వచ్చారు మా నాన్నగారు, మన భక్తులు అయ్యి వచ్చారు, కార్లు వచ్చేసినాయి. వచ్చేసి ఒక బిల్డింగ్ ఇచ్చేసారు నాన్నగారికి, ఒక బిల్డింగ్ ఇచ్చేస్తే అవి తోటలో ఉంటాయి మా దూరం ఒక్కొక్క బిల్డింగ్ కి, చాలా బాగుంటుంది ఆశ్రమం. అక్కడికి ఇద్దరు ఎదురుకుండా కనిపించాం, ఇదేంటి మాకంటే ముందు మీరెప్పుడు వచ్చేసారు మణి అన్నారు. అంటే మేము వచ్చి 3 రోజులు అయింది నాన్నగారు, 4 రోజులు అయింది నాన్నగారు అంటే అదేంటమ్మా మీకు శాంతాశ్రమం ఇదివరకు పరిచయం ఉందా అన్నారు. ముందు నాన్నగారు ఎప్పటి నుంచో ఈయన నేను వస్తానే ఉంటామండి 10 రోజులు ఉంటాం 15 రోజులు అవకాశాన్ని బట్టి అంటే అమ్మ చాలా సంతోషం అమ్మా అన్నారు. అని చంద్రను ఒక ఆవిడ ఉన్నారన్నమాట ఆశ్రమంలో, ఆవిడని వంట చేయమన్నారంట నాన్నగారికి. చేయమంటే ఆ మధ్యాహ్నం నుంచి వచ్చేసారు కదా, వచ్చేసి 3:30 ఎంత అయింది. అప్పుడు నాన్నగారు అన్నారు ఏంటండి మరి భోజనం అది ఎక్కడ ఏర్పాటు చేశారు అని చెప్పేసి అడిగారనమాట. అడిగితే సరే నేను అనుకుంటాను నాన్నగారు అని చెప్పేసి జ్ఞానేశ్వర మాతాజీ దగ్గరికి వెళ్ళి మాతాజీ ఏంటి నాన్నగారికి భోజనం ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఇలా చంద్రగారి కాటేజీలో చేస్తున్నారమ్మమ్మని అని చెప్పారు ఆవిడ. అయితే నేను వెళ్ళొచ్చండి అని అడిగాను. అంటే అయ్యో అదేంటమ్మా వెళ్ళొచ్చును, ఆయనకి మీరు పరిచయం కూడా ఉన్నారు కదా మీరు చూసుకోండి, అలా అయితే మాకు అసలు ఇబ్బంది ఉండదు అన్నారు. అన్న తర్వాత అదే అని నేను ఇంకా చంద్ర ఆవిడ కాటేజ్ దగ్గరికి వెళ్ళాం అనమాట. వెళ్ళి ఇంకా ఆవిడ వంటలు సాంబార్ పెట్టేసి పాపం కూరలన్నీ చాలా బాగా చేసేసారు. చేసేసి ఏదన్నా రోడ్ పచ్చడి చేస్తే బాగుంటుందండి అన్నారు ఆవిడ. అంటే ఏముంది మరి రోడ్ పచ్చడి చేయడానికి అంటే పుదీనా ఉందండి మాకు గ్రౌండ్లో, అదంతా ఎంత పుదీనా అసలు. అంటే సరే అయితే పుదీనా పచ్చడి నేను చేస్తానండి చంద్ర, మీకు అభ్యంతరం లేకపోతే అని అన్నమాట. అయ్యో అదేంటండి చెయ్యండి అని చెప్పేసి అన్నీ ఇచ్చారు. పుదీనా చట్నీ చేశానమ్మా. చట్నీ చేస్తే నాన్నగారు ఫస్ట్ అదే కలుపుకుని ఇదేం చట్నీ అమ్మా అని అడిగారు. పుదీనా చట్నీ నాన్నగారు పెద్దోళ్ళకి, అది పెద్ద వయసు వాళ్ళకి కొంచెం రాత్రులు అది వేస్తే కొంచెం మోషన్ అది ఫ్రీగా అవుతుందండి. అది పుదీనా పచ్చడి చాలా మంచిది నాన్నగారు ఆరోగ్యానికి అన్న. ఇదిగో ఇలా పెట్టేసుకుని చెయ్యా. మరి అదేంటమ్మా మనకెందుకు చెప్పలేదు మరి మనకి ఈ విషయం ఎప్పుడు ఎవరో చెప్పలేదు, మనకెందుకు చెప్పలేదమ్మా అన్నారు. అంటే నాన్నగారు నాకు అసలు అలా చెప్పాలని కూడా తెలియదు సార్, ఆ టైంలో ఏదో ఆలోచన వస్తుందో అలాగే చేస్తాం తప్ప అవన్నీ ఏదో వాళ్ళకి చెప్పేయాలి మనం ఇది చేయాలి అసలు ఇలాంటి ఆలోచన అనేది ఉండదు అసలు. నేను చెప్తే నాన్నగారు తిన్నారు అయిపోయింది. మన్నాడు ఉపన్యాసం సార్ ఆయన ఆ స్వామీజీ జ్ఞానేశ్వర మాతాజీ ఆయన గురువు గారి నిర్మాణమైన రోజు అనమాట. ఆ రోజు ఆయన బట్టలు ఇచ్చుకోవటం అవన్నీ అన్నీ నాన్నగారి చేత ఇప్పించారు మగవాళ్ళకి ఆడోళ్ళకి పాపం లేని వాళ్ళు అందరూ కొండ జాతి ప్రజలు కదా వాళ్ళందరూ వచ్చేసారు వాళ్ళందరికీ ఇప్పించారు నాన్నగారి చేత. ఇప్పించేసిన తర్వాత సరే నాన్నగారి గురించి ఎవరైనా ముందు మాట్లాడమని అన్నారు. మనం ఎవరు మాట్లాడతాం అసలు అక్కడ ఏమైందంటే సిద్ధానందగిరి మాతాజీ అని మన రమణాశ్రమానికి వస్తారమ్మా సుబ్బరాజు గారు, ఎర్ర సుబ్బరాజు గారు మనకి ఆశ్రమానికి స్థలం ఇచ్చారు చూడు.
అవును
అక్కడ జిన్నూరు రమణ క్షేత్రానికి స్థలం ఇచ్చారు ఆయన. ఆవిడకి బాగా పరిచయం సిద్ధానందగిరి మాతాజీ, ఇంకొక ఆవిడ ఉంటారు ఆశ్రమంలో అక్కడ. ఆవిడ ఏం చేశారంటే ఆవిడ మాట్లాడారు నాన్నగారి గురించి. ఏం చెప్పారు తెలుసు, నాన్నగారు అంటే సామాన్యం కాదు, నాన్నగారు అంటే మీరు ఎవరనుకుంటున్నారు, ఆయన క్షత్రియ వంశంలో పుట్టి క్షత్రియ ఆడదాన్ని గుమ్మం దాటించిన ఆయన.
కంకణం కట్టుకుని మన క్షత్రియుల ఆయన కూడా ఆవిడ కూడా క్షత్రియులు అన్నమాట, పాండవ ఆవిడది. మన క్షత్రియులందరూ దాటి క్షత్రియుల దగ్గరికి వెళ్ళటం కనుక చేసిందే ఆయన. అదే వేరే ఏదైనా అయితే మన మగవాళ్ళు ఎవరైనా బయటకు రానిస్తారు ఉషా నిజంగానే?
ఆయన
చాలా మాట్లాడారనమాట, అలాంటి గురువు మీకు దొరికారు, మీరు అందరూ అదృష్టవంతులు, అలాంటి గురువు మీకు దొరికినందుకు అని చెప్పేసి నాన్నగారి గురించి కాసేపు మాట్లాడిన తర్వాత నాన్నగారు ఉపన్యాసం మామూలుగా మొదలు పెట్టేశారు. ఉపన్యాసం అయిపోయిన తర్వాత జ్ఞానేశ్వర మాతాజీ ఏమన్నారో తెలుసమ్మా, నిజంగా మణి మీరు ఇంక ఈ ఆశ్రమాలు కూడా తిరగక్కర్లేదు, అలాంటి మహాత్ములు మీకు అందుబాటులో ఉన్నారు. ఆ జ్ఞానేశ్వర మాతాజీ చెప్పిన మాటమ్మా, ఈయన్ని నన్ను కూర్చోబెట్టి నాన్నగారు ఆ రోజు అయిపోయిన తర్వాత మన్నాడు పొద్దుట వచ్చేసారు, మేము ఇంకా వారం రోజులు ఉండిపోయాం. ఆవిడ చెప్పిన మాట ఉషా దగ్గర కూర్చోబెట్టుకుని, మీకు అందుబాటులో అలాంటి మహాత్ములు ఉన్నారమ్మని మీరు ఆయన ఉంటే చాలు, ఈ ఆశ్రమాలు కూడా తిరగక్కర్లేదు, అలాంటి ఉపన్యాసం అలాంటి బోధ ఇంకెవరు చెప్పగలరు, ఇంకా అంతకు మించి ఏమీ లేదు అసలు చెప్పడానికి కూడా, మీరు అది చేసుకుంటే చాలు అని చెప్పారు ఉషా.
ఎక్సలెంట్.
ఇంకేముందమ్మా, ఇంకేముంది మీకు, అందుబాటులో ఉన్నారు మహాత్ములు, ఆయన ఉపయోగించుకోండి, మీరు ఆశ్రమం కూడా తిరగక్కర్లేదు. ఇవన్నీ ఎందుకు మీకు, ఇవన్నీ ఎందుకు మీకు అని చెప్పారమ్మా ఆవిడ జ్ఞానేశ్వర మాతాజీ. ఇంక ఎంత ప్రాణంగా నేనంటే ఎంత ఇష్టమో ఉషా అమ్మా, నువ్వు ఎలా చేసుకున్నావమ్మా ఆయన్ని? ఆయన ఎవరని అడిగారు ఉషా ఎల్లగానే కూర్చోగానే, అంటే మా వారని చెప్పాను, ఇంకా అసలు కాసేపు మాట్లాడలేదు. తర్వాత ఆవిడ నన్ను కలిసినప్పుడు అందనమాట, ఎలా చేసుకున్నావమ్మా, నీ సంస్కారానికి దండం పెట్టొచ్చమ్మా, పెళ్లి చేసుకోపోవటం గొప్ప కాదు, నువ్వు చేసుకుని ఇంత సంసారాన్ని ఎదుకొచ్చావంటే చాలా సంతోషం అమ్మా అని చెప్పేసి, అలాంటి మహాత్ములు అందరి ఆశీర్వాదం దక్కిన మూల నేను ఈ రోజు ఇలా ఉన్నాను షా. అస్సలు ఎప్పుడు కష్టం అని అనుకోలేదు ఉషా, కానీ నేను కూడా అంత సంతోషంగా హ్యాపీగా ఉన్నాను ఉషా, నిజంగా చెప్తున్నాను నేను అసలు అంత హ్యాపీగా. అది నాన్నగారికి తెలుసు, నాకు తెలుసు, మా వాళ్ళందరికీ తెలుసు, ఏంటి ఇవి ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అని అనుకునేవారు. అది మరి ఏమో నేనేం చెప్పగలను, నాకు ఎప్పుడు కూడా అసలు లోటు లేదు. నిజంగా ఎంత ప్రాణంగా చూసుకునేవారు ఉషా, అంత ఇదిగా నేను వయసులో ఉన్నా నేను చూడటం గొప్ప కాదు, ఆయన కూడా నన్ను అలా చూసుకున్నారు. అంత వైభవంగా జరిగింది మా జీవితం అనుకు అయిపోయింది. తర్వాత ఇంకా 2010 నుంచి కూడా ఇంకా ఇంకేం పోవటం, 11లో నాకు ఆపరేషన్ అప్పుడు కూడా ఉషా నాకు కిడ్నీ ఆపరేషన్ అయిందమ్మా, ఇంజెక్షన్ వచ్చింది తేడా వచ్చి. ఆయన పోయిన వెంటనే ఈయన పోయినప్పుడు కూడా మన్నాడు గీతా జయంతి అయిన మన్నాడు ఈయన పోయారు ఉషా. ఆ గీతా జయంతి రోజు నాన్నగారు మన ఇంటికి రావటం 2016 వచ్చారు నాన్నగారు, 17 వచ్చారు, 18 ఈయన పోయారన్నమాట మా ఇంటికి. 17 వచ్చారు, ఈయనకి సిలేని ఎక్కుతుందమ్మా. ఈయనేమో గొడవ అనమాట, నాన్నగారు వచ్చేస్తారు అన్ని సర్దుంచు అని. లేదండి నేను అన్ని సర్దు రెడీగానే పెట్టాను, మీరు అలా కంగారు పడకండి అని చెప్పేసి అంటే, నాన్నగారు రావటమే తిన్నగా ఈయన దగ్గరికి వెళ్ళారు, సిద్ధరాజు గారు ఎలా ఉన్నారని చేతులు పామి, మీకేం పర్వాలేదండి జాగ్రత్తగా ఉండండి, మణి మిమ్మల్ని బాగా చూసుకుంటుంది అని చెప్పేసి అన్నారనమాట. అన్న తర్వాత ఇంకా అయ్యి అంది ఇయ్యి నాన్నగారికి పండ్లు అయ్యి ఇయ్యి అని చెప్పేసి ఈయన కంగారు పెడుతుంటే, అవన్నీ మణి చూసుకుంటుందండి, మీరేమి కంగారు పడొద్దు, మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి కూర్చున్నారు. అవన్నీ అందించిన తర్వాత నేను మళ్ళీ 10 వస్తానమ్మా మణి చూసి వెళ్తానని చెప్పారు ఉషా. మన్నాడే ఈయన పోవటం జరిగింది. అలాగే 10 మళ్ళీ నాన్నగారు అవి ఏ టైం చెప్పారో టైంకి వచ్చాను, ఆయన అవుతారని చెప్పి నాన్నగారికి తెలుసు. అది ఎంత ధైర్యాన్ని ఇచ్చెళ్ళారంటే ఉషా, ఇంకేం పర్వాలేదమ్మా మణి, నీకేం పర్వాలేదమ్మా మణి, ఇలాగ 3 అన్నారమ్మా ఉషా, ఎందుకన్నారో తెలీదు, వాళ్ళందరూ నా ముఖం చూస్తున్నారు. అలాగే నాన్నగారు నేను బాగానే ఉన్నాను, నాకేం పర్వాలేదు నాన్నగారు అన్నాను నేను ఎదురు. సరే మళ్ళీ 10 పోయిన తర్వాత నేను వచ్చి చూసి వెళ్తానమ్మా అని చెప్పారు. మన్నాడు ఈయన అలా అవటం జరిగింది, కమలత్త వీళ్ళు చెప్పారంట ఇలా జరిగింది నాన్నగారు అని. అలాగే నాన్నగారు వచ్చారమ్మా 10 వచ్చి చూసి అన్నారు, మణి ధైర్యంగా ఉండమ్మా, నువ్వు చూసావు సత్యరాజు గారిని అంత బాగా చూసుకున్నావు, ఆయన చాలా సంతోషంగా వెళ్ళిపోయారు, నువ్వు అరుణాచలం వద్దుగానే నేను ఎప్పుడెళ్ళినా నాతో తీసుకెళ్తాను, రెండు నెలలో నేను ప్రయాణం పెట్టుకుంటున్నాను, నేను వెళ్తాను, ఎల్లప్పుడు నేను తీసుకెళ్తాను, ధైర్యంగా ఉండమ్మా అని చెప్పారు. అలాగే నాన్నగారు అని చెప్పాను. వెళ్ళిపోయారు ఉషా. వెళ్ళిపోయిన తర్వాత జనవరి 26న ఎప్పుడు కమలమ్మ గారు ఇంటికి వస్తున్నానని చెప్పి రామచంద్రరాజు గారి చేత ఫోన్ చేయించారు. అబ్బాయి ఇక్కడ పాలకొల్లో హైమ్ గారి ఇంటి దగ్గర ఉండేవారు కదా పైన, ఇలా ఫోన్ చేశారు రామచంద్ర అన్నయ్య. ఫోన్ చేసి అమ్మ మేడం గారు ఇలాగ కమలమ్మ గారు ఇంటికి వస్తున్నారండి, నాన్నగారు మిమ్మల్ని రమ్మన్నారు అని. సరే అని చెప్పేసి ఆ రోజు వెళ్ళి నాన్నగారి దగ్గర కూర్చున్నాను. చాలా సేపు సాయంకాలం వరకు కూర్చుని వచ్చేసాను. వచ్చేస్తే అన్నారు నాన్నగారు మార్చిలోని ఇలాగ అరుణాచలం వెళ్తున్నానమ్మని తీసుకెళ్తాను నిన్ను అని చెప్పారు. అలాగే నాన్నగారు అన్నాను. అయిపోయింది నేను 26 నాన్నగారు అక్కడికి వచ్చారా జనవరి, మళ్ళీ ఫిబ్రవరిలోని ఒక్కదాన్ని కూర్చుని టీ తాగుతున్నాను ఉషా. 2.5 అయింది డ్రైవర్ని తీసుకుని ఒక్క ఆయన వచ్చేసారు ఉషా మన ఇంటికి. ఒక్క ఆయన డ్రైవర్ వచ్చాడని టీ తాగుతాను ఒక్కదాన్ని దివాణం మీద కూర్చుని హాల్లోని వచ్చి అన్నాడు, మనమ్మ గారు అంటే ఎవరండి అని అడిగాడు. అంటే నేనే అమ్మా అన్నాను. నేను బయటికి వెళ్ళలేదు, అతను గుమ్మకి వచ్చి హాల్ గుమ్మం దగ్గరకు వచ్చి అడిగాడు. నేనే అమ్మా అన్నాను. ఏమో అతను ఎందుకు వచ్చాడని నేను అనుకుంటున్నాను. ఇలా నాన్నగారు వచ్చారండి అని చెప్పి ఇంకా పరిగెట్టాను ఉషా. అసలు అలాగే వెళ్ళకూడదని కూడా నాకు తెలీదు. అసలు పరిగెత్తుకు వెళితే నాన్నగారి దగ్గరికి అసలు గేటు కానించి ఆయన్ని తీసుకుంటే నేను ముందు నడుపుతా ఆయన తీసుకొచ్చేసి ఇంక ఎంత సంతోషమో ఇంకా అసలు ఇంకా చెప్పలేను ఉషా. అని తర్వాత నాన్నగారు ఆయనకు ఒకటే కోరుకున్నాను, వచ్చారు లోపలికి, అదే చూసి వెళ్దామని వచ్చానమ్మా అన్నారు. గంట పైనే కూర్చున్నారు ఉషా. కూర్చుని తర్వాత నేను అన్నాను, నాన్నగారు ఆయనకి అరుణాచలం అంటే చాలా ఇష్టం, కొంచెం మరి అక్కడ ఏదైనా ఒక కార్యక్రమం ఈయన పేరు మీద చేయిస్తే బాగుంటుంది నాన్నగారు అని చెప్పేసి అన్నాను. అంటే అమౌంట్ ఏదైనా ఇస్తాను నాన్నగారు అంటే నేను వద్దమ్మా నేను చేయిస్తాను అన్నారు. అలా వద్దు నాన్నగారు ఈయనకి అలా ఇష్టం ఉండదు అని చెప్పేసి నేను పంపిస్తాను. నేను ఇంతకంటే ఇవ్వలేను, మీరు ఎలా చేసినా నాకు సంతోషమే, ఏ విధంగా చేసినా నాకు సంతోషమే నాన్నగారు అని చెప్పానమ్మా. చెప్తే మార్చిలో వెళ్ళాం కదా, మార్చిలో తీసుకెళ్లారు నాన్నగారు. అప్పటికే నాకు తేడా ఉషా, ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉండిపోయింది, ఇంకా రోజు జ్వరం వచ్చేసేది. ఎందుకన్నా తెలీదు, వీళ్ళందరూ తిట్టేవారు అనమాట, ఆయన లేక మీరు తింట మానేశారు అని చెప్పేసి. అదేంటి తింట మానేస్తే ఒక రోజు మానేస్తాం కానీ రోజు మానం కదా ఉషా.
అవునవును.
అలా తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ జ్వరం వచ్చేస్తుంది ఉషా. వెళ్ళిన రోజు ఇంక విపరీతమైన చలి జ్వరం వచ్చేస్తే వాణి గారు వచ్చారు, డాక్టర్ వాణి గారు వచ్చారు. వాణి గారిని అన్నారంట, పైన మణిన ఒక ఆవిడ ఉంటారు పైన, ఒకసారి వాణి నేను దర్శనానికి వెళ్ళలేదు నాన్నగారి దగ్గరికి, మణి రాలేదంటే అని అడిగారంట. అని అడిగితే అలా జ్వరం వచ్చిందంటే ఆవిడ లేగలేకపోతున్నారు అని చెప్పారంట. చెప్తే అప్పుడు వాణి గారిని పిలిచి 2 పూట్లు మీరు వెళ్ళి మందులు రాసిచ్చి అప్పుడు ఏం తినాలో చెప్పి రండి అని చెప్పారంట. ఆవిడ వచ్చారు, పాపం వాణి గారు వచ్చారు పైకి. వచ్చి ఏంటమ్మంటే ఏంటో తెలియదండి, బాగా జ్వరం వచ్చేస్తుంది, మళ్ళీ కాసేపు తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది, ఏంటో అని చెప్తే పాపం ఆవిడ ట్యాబ్లెట్లు ఇచ్చారు, కొంచెం మీకు ఏదో తేడా ఉన్నట్టుంది, వెళ్ళిన తర్వాత టెస్ట్లు చేయించుకోండి మణిగారు అని చెప్పారు పాపం ఆవిడ. అలాగేనమ్మా అన్నాను. అన్న తర్వాత సాయంత్రం నాకు కొంచెం తేలిక అనిపించి నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళాను కానీ అసలు బాగా ఏర్పడిపోయాను. ఏంటమ్మా మణి అలా అయిపోయావు అన్నారు. అంటే ఏమో నాన్నగారు బాగా నీరసంగా ఉంటుంది, ఏంటో తెలియట్లేదు, కాసేపు జ్వరం వస్తుంది, కాసేపు తగ్గిపోతుంది అంటే వాణిగారు చూసుకుంటారమ్మా, ఏం పర్వాలేదు, కానీ ఎక్కువ తిరక్కు, గిరి ప్రదర్శనలు అయితే ఏమి చేయకు అన్నారు. అలాగే నాన్నగారైన ఆ సంవత్సరం ఆ పట్టు అసలు గిరి ప్రదర్శనకి వెళ్ళలేదు, ఇంకా అలాగే రూమ్లోనే ఉండిపోయి 1-2 సార్లు దేవాలయానికి శివాలయానికి వెళ్ళి వచ్చేసాను. అలా జ్వరం తగ్గుతా పెరుగుతా మందులతోటి అలాగే జాగ్రత్తగా వచ్చేసాను అనుకో, 10 రోజులు ఉన్నాం అప్పుడు నాన్నగారితో. నాన్నగారు అలా ధైర్యం చెప్తా అలా తీసుకొచ్చేసారు. మన జీవితాలు శాశ్వతం కాదని మనకు తెలుసు కదా, నువ్వు సత్సంగం చెప్తున్నావు కదా, అవన్నీ గుర్తు తెచ్చుకో, నువ్వు చెప్పినవి నువ్వు గుర్తు తెచ్చుకో, ఎవరితో గుర్తు తెచ్చుకోవటం కాదు, నువ్వు చెప్పినవి నువ్వు గుర్తు తెచ్చుకుంటే నీ మనసు దృఢపడుతుంది చెప్పారు ఉషా. అప్పుడు ఇంకా పడుకుని ఇంకా ఏంటి నాన్నగారు అసలు ఏంటి నా పరిస్థితి ఏంటి
ఏం చేయను, ఇప్పుడు ఏదైనా తేడా వస్తే అనుకున్నసరికి వెంటనే ఏంటి తేడా వస్తే అంటే వస్తే ఏమవుతుంది నేను ఉన్నాను అని వెంటనే తలంపు వచ్చింది దశ. ఇంకా అసలు మళ్ళీ ఏది లేదమ్మా, జ్వరం వచ్చింది అసలు బెంగ అనేది లేదు. ఏమవుతుంది వస్తుంది తగ్గుతుంది అంటే శరీరం అయ్యాక వస్తాయి కదా బాధలు, శరీర కర్మలు అనుభవించాలి కదా మనం చేసుకుని మనం అనుభవించాలి. ఎవరి వల్ల రాదు, ఆ శరీరం నాతో ఇన్నాళ్ళు ఉందో వెళ్ళిపోయింది, ఇంకా శరీరం మీద మనం భ్రాంతి ఉండకూడదు. నా శరీరం మీద ఉండకూడదు అని చెప్పినప్పుడు ఇంకో శరీరం మీద నాకు భ్రాంతి ఏంటి? అంతే కదా ఉష, మరి మన శరీరం మన దేహ భావన పోగొట్టుకోమని ఆయన చెప్తున్నారు మనకి. ఇంకో రూపాన్ని పట్టుకుని నేనింత ఇది అవటం ఏంటి, ఇంత సత్సంగం చెప్పి ఇంత చేసి నేను నాకు నేనుగా నేను సంస్కరించుకోకపోతే ఇంక నేను చెప్పిన సత్సంగానికి విలువేముంది, నాన్నగారు చెప్పిన మాటలకు అర్థమేముందని చెప్పేసి ఇంక అసలు వెంటనే నాకు వచ్చింది ఉష, నాన్నగారు చెప్పారు ఎదటి చెప్పడం కాదు నువ్వు చదివింది నువ్వు గుర్తు తెచ్చుకొని మనసుకు పెట్టుకొని చెప్పారు అంతే. వెంటనే తలంపు వచ్చింది దశ, మళ్ళీ ఏ బెంగ లేదు, వెంటనే నాకు టెస్టులు చేయించుకున్నాను ఆపరేషన్ పడుతుందని చెప్పారు. నాన్నగారు భద్రాచలం ఉన్నారు, మరి మీరు ఉంటారు ఫోన్ చేశాను భద్రాచలం వెళ్ళారు మీరు ఏ నా బుజ్జికి ఫోన్ చేసి బుజ్జి ఇలా నాకు రేపు ఆపరేషన్ అమ్మా నాన్నగారితో ఒకసారి చెప్పవా అని అడిగాను, అడిగాడని చెప్పాడు. కానీ మన్నాడు పొద్దున ఫోన్ చేస్తే చెప్పలేదు మనం గారు నేను మర్చిపోయాను ఇప్పుడు చెప్తాను అన్నాడు, అప్పుడు కూడా చెప్పలేదు. ఒంటి గంటకు ఫోన్ చేశాను, ఏ ఇంకా నేను మళ్ళీ వెళ్ళిపోవటం ఆపరేషన్ మూడింటికి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోవటం, ఒంటి గంటకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏంటి చెప్పావా బుజ్జి అంటే చెప్పలేదు మనం గారు ఇప్పుడు చెప్తాను అన్నాడు, చెప్పలేదు. ఏ తర్వాత ఏం చేశానంటే మనకి గౌరీ వాళ్ళకి అన్నమ్మమ్మ సరస్వతమ్మ గారు తోడుకోవాలి కమలమ్మ గారు, గౌరీ తెలుసు కదా నీకు, ఆ కమలమ్మ గారికి ఫోన్ చేశాను. చేసి ఇలా కమలక్క ఇలాగా బుజ్జితో చెప్పాను చెప్పలేదు చెప్పలేదు అంటున్నాడు, ఒకసారి మీరు గుర్తు చేయరా నాన్నగారికి ఒకసారి చెప్పరా ఇలాగ ఆపరేషన్ చేయించుకుంటున్నాను మరి ఇలా చెప్పరా అని చెప్పాను. చెబితే పాపం వాడు వెంటనే ఇంకా బుజ్జి దగ్గరికి వెళ్ళి అదేంటి బుజ్జి ఒకసారి చెప్పమ్మా పాపం ఆవిడ ఎన్నిసార్లు చెప్పారు కదంటే నాకు చెప్పారని అప్పుడు మీటింగ్ మొదలు పెట్టారంట ఉషా, మొదలు పెట్టారంట సత్సంగం మొదలు పెట్టించారంట, వెళ్ళి చెప్పాడంట బుజ్జి ఇలా అని చెప్పి చెప్పాడంట. చెప్తే ఇంక అసలు కొన్ని నిమిషాలు అలా ఉండిపోయారంట ఉషా, మరి మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు.
అవును అంటే ఇప్పుడు మీరు చెప్తా ఉంటే గుర్తొచ్చింది, అంతకు ముందు నాకు ఇన్సిడెంట్ గుర్తులేదు కానీ మీటింగ్ మొదలయ్యాక వచ్చి
అలా మౌనంగా ఉండిపోయారంట. ఉండిపోయితే ఆ కమలకి చెప్పారనమాట, ఇలా బుజ్జి చెప్పిన వెంటనే కొన్ని నిమిషాలు అసలు అలా కళ్ళు మూసుకుని ఉండిపోయారమ్మని అని చెప్పారు, కమలకి చెప్పారు. ఆపరేషన్ థియేటర్కి వెళ్తే ముందు బయట బెడ్ మీద పడుకోబెడతారు కదా ఇంకో రూమ్ లో పడుకోబెడితే ఉషా గీతాసారం చదువుతాను చూడు మొత్తం అదంతా చదివేశానంట.
మీ అంతటి మీకు తెలియదు అది?
నాకు అసలు తెలీదు, మొత్తం గీతాసారం అంతా చదివేశానంట. ఆ చెస్ట్ తీసుకెళ్ళటం ఆపరేషన్ అవ్వటం అంతా అయిపోయింది, ఆ రాత్రి మా ఐసీలో ఉంచుతారు కదా మన్నాడు రూమ్కి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సిస్టర్ అందనమాట, అమ్మా మీకు ఎవరన్నా గురువు గారు ఉన్నారా అని అడిగింది. జిన్నూరు నాన్నగారు ఉన్నారమ్మా మా గురువు గారు అని చెప్పాను. మరి అదేంటి మీరు జిన్నూరు నాన్నగారు ఉంటే మీరు భగవద్గీత చదివారేంటి అని అడిగింది. అదేంటి భగవద్గీత చదవేంటి నేను ఎప్పుడు చదివాను అన్నాను. అదేంటమ్మా మిమ్మల్ని బయట రూమ్ లో బెడ్ మీద పడుకోబెట్టినప్పుడు మొత్తం అరగంట చదివేశారు, ఇదేంటి ఇప్పుడు ఇంత గట్టిగా చదివేస్తున్నారని మేము అందరూ అనుకున్నాం, మీరు మొత్తం పాటకన్నా పాడేశారు అన్నారనమాట ఆ సిస్టర్. అంటే అలా అయితే నాకు ఇష్టం లేదమ్మా, మరి మత్తులో మర్చిపోయినా మరి ఏంటో నాకు తెలియట్లేదు అంటేనే
మత్తులో మీకు ఏది అవసరం అది మాత్రమే జ్ఞాపకం వచ్చింది. మీకు ఏదైతే బాగా ఇష్టమో
బాగా అయితే అసలు మొన్న మధ్య ఎవరో పేషెంట్ చూడడానికి వెళ్ళాను హాస్పిటల్కి, వెళ్తేనే మీ గురువు గారు ఎలా ఉన్నారని అడిగారు. అంటేనే అదేంటి మా గురువు గారు ఇలా నిర్వాణం అయిపోయారండి మా గురువు గారు అని చెప్పానమాట. అంటే మీ భగవద్గీత నేను మర్చిపోలేదు నాగేశ్వరి గారు, అసలు అంత గట్టిగా అసలు అది హాస్పిటల్ అని కూడా మీకు స్పృహ లేదు అంత గట్టిగా పాడేశారు అన్నారు ఆయన.
అందుకే అంటే అంటే మన జీవితం పొడుగునా ఏది ఆచరించాలో ఏది తలపెట్టుకున్నాము.
మా అన్నయ్య అంటారు అప్పుడు
మా అమ్మాయి అన్నారు అప్పుడు అదేంటి భగవద్గీత పాఠం వింటే నాగేశ్వరి అన్నారు. ఏమమ్మా నాకు తెలియదు, అప్పటి నుంచి సిస్టర్ ఎప్పుడు కనిపించిన అలాగే అంటుంది, డాక్టర్ గారు అలాగే అంటున్నారు, ఆ మత్తులో మరి నాకు తెలియలేదు అన్నయ్య అన్నమాట. అయిపోయింది, అలా జరిగిందమ్మా, ఆపరేషన్ అయింది, బాగా తేలిగ్గా బాగానే ఉంది అంత ఆయన చూసుకున్నారు నాన్నగారు. కిడ్నీ తీయటం కదా, మా కిడ్నీకి హోల్ పెట్టి ఏదో చేశారు మొత్తానికి, ఇన్ఫెక్షన్ ఏదో వచ్చిందని హోల్ పెట్టి చేసేసారు. ఒక 15 రోజులు హాస్పిటల్లో ఉండిపోవాల్సి వచ్చింది. తర్వాత నాన్నగారు వచ్చి చూసి వెళ్ళారు. ఆయన ఎప్పుడు కూడా నన్ను ఏంటంటే, తర్వాత భక్త భక్తులు వచ్చిన తర్వాత మాకు దర్శనాలకి ఇవ్వలేదు, మాకు మమ్మల్ని దగ్గరికి రానివ్వలేదు, కానీ నాన్నగారు మమ్మల్ని మర్చిపోలేదు, ఎప్పుడు వచ్చి చూసి వెళ్తా ఉండేవారు. అంత ఆనందంగా బాగానే జరిగిందమ్మా. అంత నాన్నగారితో ప్రయాణం అంటే ఆయన చెయ్యట్టు నడిపించున్నారు. ఇప్పటికీ కూడా ఎప్పుడు ఆయనే ఉంటారు నాలోని, ఆయనే నడిపించున్నారు. అలాగే ఆయన ఆసరా చూసుకుని బతుకుతున్నాను. ఇంకేంటంటే, కానీ చివ టైంలో చూడలేకపోయాను ఉషా, 2 రోజులే ఉంటాను. 2 సార్లు వచ్చాను, ఒకటి పైన ఉండగా నువ్వు కూర్చుని ఉన్నావు నాన్నగారి దగ్గర, అన్నయ్య పరిచయంలో అన్నయ్య తీసుకెళ్లారు, ఎవరు రానివ్వలేదు అసలు పైకి. అన్నయ్య కనిపించే అన్నయ్య ఒకసారి నాన్నగారిని చూడాలి అంటే సునీంద్ర ఆయన నాన్నగారు అబ్బాయి తీసుకొచ్చారు, నువ్వు కూర్చుని ఉన్నావు ఉషా. ఇప్పుడు నాన్నగారిని చూసి వెళ్ళాను, మళ్ళీ కింద రేపు నిర్వాణం అవుతారనగా ఈ రోజు వచ్చాను ఉషా. వస్తే రూమ్లోకి బట్టమల్లి రూమ్లోకి వచ్చాను, నాగలక్ష్మి కూర్చుని ఉన్నారు, తర్వాత నువ్వేమో నాన్నగారి దగ్గర కూర్చుని ఉన్నావు అని చూసి వచ్చేసాను. మొన్నడు నిర్వాణం అయిన రోజున మటుకు దగ్గర లేను, నాకు అసలు తెలియలేదు, కబురు కూడా తెలియలేదు. సాయంత్రం చేసిన తర్వాత ఎంత బాధపడ్డానంటే చూడలే, అప్పుడు బయలుదేరి వచ్చేద్దాం అనుకున్నాను. వచ్చేద్దాం అంటే అదేంటి ఇప్పటికి అన్ని అయిపోయినాయి తీసుకెళ్ళిపోయారు అని చెప్పారనమాట. ఎందుకో నేను టీవీ పెట్టేసరికమ్మా నాన్నగారిది లైవ్ వస్తుంది అది కార్యక్రమం అంతానే, నాన్నగారిని తీసుకెళ్ళటం కింద స్నానం చేయించటం మొత్తం ఇంకా అన్ని
లైవ్ వచ్చింది
చూపించినారనమాట. నాన్నగారు నాకు ఇలాంటి దర్శనం ఇచ్చారు, ఇంకా జనాల్లో రాలేననుకున్నారు, నాకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు మీ దగ్గర రాకుండా అని చెప్పేసి అనుకుని ఇంక అక్కడే కూర్చొని చూశాను ఉషా. చూడలేకపోయాను లాస్ట్ రోజుని. ఇంకా తర్వాత ఇంకా అన్నమ్మగారు తల్లిలో ఆదరించి తల్లిలా చూస్తున్నారు, మీరందరూ భక్తులందరూ సహకారంతో మనందరం ఇలా కలిసి ఉండటం నాన్నగారి దయ వల్ల ఏమా ఆయన అనుగ్రహంతో బతుకుతున్నా, ఆయనే నడుపుతున్నారు. నువ్వుని జయంతి గురించి మాట్లాడదురు కానీ నాన్నగారి ఒక్క నాన్నగారు నడిపించున్నారనేసరికి నాకు ఒక పాట గుర్తొచ్చింది, ఒక పాట పాడు మానేస్తాను, మీ ఇద్దరు మాట్లాడదురు కానమ్మా.
అయ్యో ఎందుకు, పర్వాలేదు ఆంటీ, అవసరమైతే మాట్లాడతాం, మీరు మెల్లగా నిదానంగా ముగించండి, పర్వాలేదు.
అంటే బుద్ధ జయంతి
పర్వాలేదు, ఒకవేళ ఇప్పుడు కుదరకపోయినా రేపు ఒక గంట మా వేరే లైన్ లో మాట్లాడచ్చు, మీరు నిదానంగా చెప్పి ముగించి
పర్వాలేదు. నడిపించవో తండ్రి నడిపించవోయి, నడిపించి నీ కరుణ కురిపించవోయి, నడిపించవో తండ్రి నడిపించవోయి, నడిపించి నీ కరుణ కురిపించవోయి, గారాల నా మనసు కవ్వించిన మారాము నా మనసు వేధించిన, గారాల నా మనసు కవ్వించిన మారాము నా మనసు వేధించిన, నా వెంట నీవుండి కనిపెట్టవోయి, నామదిని నా హృదిలో నిలబెట్టవోయి, నడిపించవో తండ్రి నడిపించవోయి, నడిపించి నీ కరుణ కురిపించవోయి, భోగాల ఒడిలోన పవళించిన శోకాల సుడిలోన చేజిక్కిన, భోగాల ఒడిలోన పవళించిన శోకాల సుడిలోన చేజిక్కిన, నా వెంట నీవుండి కనిపెట్టవోయి, నామదిని నా హృదిలో నిలబెట్టవోయి, నడిపించవో తండ్రి నడిపించవోయి, నడిపించి నీ కరుణ కురిపించవోయి,
రాగాల పవనాలు పయనించిన ద్వేషాల మేఘాలు గర్జించిన రాగాల పవనాలు పయనించిన ద్వేషాల మేఘాలు గర్జించిన నా వెంట నీ ఉండి కనిపెట్టవోయి నామదిని నా హృదిలో నిలబెట్టవోయి నడిపించవో తండ్రి నడిపించవోయి నడిపించి నీ కరుణ కురిపించవోయి అలదూర తీరాన విహరించిన ఆశల కెరటాల తేలాడిన అలదూర తీరాన విహరించిన ఆశల కెరటాల తేలాడిన నా వెంట నీ ఉండి కనిపెట్టవోయి నామదిని నా హృదిలో నిలబెట్టవోయి నా హృదయ గగనాన పొలిమేరలో ఆనంద సాగర తీరాలలో నా హృదయ గగనాన పొలిమేరలో ఆనంద సాగర తీరాలలో నా హృదయ దీపాన్ని వెలిగించవోయి నీ దివ్య రూపాన్ని చూపించవోయి నడిపించవో తండ్రి నడిపించవోయి నడిపించి నీ కరుణ కురిపించవోయి
చాలా బ్యూటిఫుల్.
ఈ పాటలతో ఉంటాను ఉషా, ఎంత ఇష్టం పాటలు అంటే
పాడుకుంటూ
ఉంటాను. ఎక్కువ ఇష్టం ఉందని కాసేపు వింటాను ఉషా పడుకుని, నాన్నగారి మీటింగ్ వింటాను, మళ్ళీ సడన్ గా లేచిపోయి అది కట్టేసి కాసేపు పాటలు పాడుకుంటాను అలా అన్నమాట. ఇష్టం ఏంటంటే
అంటే ఒంటరిగా అలా ఏకాంతంగా గురువు గారిని తలపెట్టుకుంటూ
భగవంతు నీకు ఈ అవకాశాన్ని ఇచ్చాడమ్మా, సద్వినియోగం చేసుకోమని చెప్పారు.
వేలాది మంది, వేలాది మంది, లక్షల మంది అందరి జీవితాలని టచ్ చేసి, అందరి హృదయంలో నుంచి లోపల నుంచి క్లెన్సింగ్ చేసి, బయట నుంచి క్లెన్సింగ్ చేసి,
అవును
మనకంటూ పని లేకుండా చేసి
ఎంత హ్యాపీగా జీవితాన్ని తీసుకెళ్తారంటే ఉషా, అసలు అంత హ్యాపీగానమ్మా. అసలు ఇంకా ఒంటరిని తలంపు కానీ అసలు ఇదని కానీ ఏది అనిపించదు ఉషా నిజంగా. మరి ఆయన ఇచ్చిన ధైర్యం అని చివరి 2-3 సంవత్సరాలు మట్టుకు ఇంక ఏ రోజు వెళ్ళిపోయేదాను ఉషా నాన్నగారి దగ్గరికి. 12 గంటలకి ఫోన్ చేయటం, నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోవటం సాయంత్రం, మరి అవకాశం ఉంది కదా అంటే మధ్యలో
లాస్ట్
3-4 సంవత్సరాలు మట్టుకు ఇంక అసలు నాన్నగారి దగ్గరికి ఏ రోజు వెళ్ళిపోయేదాన్ని బాగా. అది మటుకు షెడ్ లోనే
అందుకే అందుకే బాగా గుర్తు. నేను షెడ్ ఎప్పుడు వచ్చినా షెడ్ లో 3-4 రోజులు ఉంటే మీ ఫేస్ అందరూ ఫెమిలియర్.
అవును అవునమ్మా,
దగ్గర 40-50 మంది రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు చుట్టుపక్కల, అందులో మీరు ఒకరనమాట.
నేను ఉండేదాన్ని అందులో. ఒకసారి ఉషా తునిల్లేమమ్మా, జ్యోతికి తునిల్లేవారు కదా నాన్నగారు. ఒకసారి ఎంత బతిమాలితేనే ఈయన ఒప్పుకున్నారు ఉషా, నాకు వెళ్ళాలని ఉంది ఒకసారి నాన్నగారితో జ్యోతికి చూడాలని ఉంది అంటే ముందైతే అసలు ఒప్పుకోలేదు. మన ఇంటికి వస్తున్నారు, నువ్వు యారింటికి వెళ్తున్నావు, పరిచయం మాట్లాడుతున్నావు, ఇవన్నీ మనకు జరుగుతున్నాయి, శుభ్రంగా చదువుకుంటున్నావు, సత్సంగం ఉంది, ఇంకా మళ్ళీ ప్రయాణాలు ఎందుకు అన్నారన్నమాట. కాదు, నాకు ఎందుకు ఒక్కసారి నాన్నగారితో ప్రయాణం చేయాలని ఉంది, వెళ్తాను అని చెప్పేసి అంటే ఇంకా చాలా కష్టపడి ఒప్పుకున్నారు ఉషా. ఒప్పించాను అన్నమాట, ఒప్పించి సరే మా లంకలు కూడా సత్సంగం అందరం బయలుదేరాం. బయలుదేరితే నాన్నగారి దగ్గర ఫస్ట్ నాన్నగారి కొత్త చెప్పాలి కదా, చెప్పకుండా అసలు ఏది చేసేవాళ్ళం కాదు ఉషా. వెళ్తే నాన్నగారు ఇలాగా తుని రావాలని ఉందండి మీతోటి అంటే, అలాగమ్మా అలాగమ్మా తుని రావాలని ఉందా, మీకు రెండమ్మా మొత్తం అందరూ చాలా మంది వస్తున్నారమ్మా, అందరితోటి రావచ్చును మీరు అన్నారు. అలాగే నాన్నగారు అన్న తర్వాత సరస్వతమ్మ గారు ఆ టైంకి మీరు వస్తారు కాబట్టి వచ్చేటప్పుడు ఫ్లాస్కోలో కొంచెం టీ తీసుకురండి అని చెప్పారు, మధ్యాహ్నం టీ. అలాగే నాన్నగారు అని చెప్పారన్నమాట.
చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి మేము ప్రయాణాలు అయ్యాము. ఆ టిఫిన్ ఏదో కొంచెం చేసుకుని మరి సాయంత్రానికి కానీ వెళ్ళాం కదా, బాక్సుల్లో పెట్టేసుకుని కేక్ వస్తుంది నాన్నగారికి పట్టుకెళ్ళాం. పట్టుకెళ్తే నాన్నగారు ఇలా ఉన్నారు, ఇటు సైడ్ లోయర్ బెర్త్లు ఉంటాయి కదా అక్కడ కూర్చున్నాం. నాన్నగారికి ఎదురు ఉండగానే కూర్చుని ఉంటే కాసేపు సత్సంగం జరిగింది ఉషా. అక్కడ అదే బాత్రూములు అవి అది మనం ఎక్కుతాం చూడు, ఆ దారిలో కొంత నుంచుని ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు, అమ్ముకునే వాళ్ళు నుంచుని ఉన్నారు. నుంచుని అంటే పాప అమ్ముకునే వాళ్ళు ఎన్నిసార్లు తిరిగారు ఉషా, ఒక్కళ్ళు కూడా ఏమీ కొనట్లేదు, మొత్తం అందరం మౌనం, పెట్టి పెట్టి అందరూ మౌనమే. మా నాన్నగారు ఉన్నారు కదా, లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు ఉంటారు కదా జనం. నాన్నగారు ఉంటాం వల్ల మొత్తం మౌనం. పాప మా అతను ఒక అతను అడిగాడు ఇంక ఉండబట్టలేక చూసి చూసి, ఏంటమ్మా ఎవరన్నా పోయారా ఏంటి ఎందుకు అందరూ అలా ఉన్నారు ఏమి కొనట్లేదు అని అడిగాడు. అడిగితే ఇంక అసలు నేనైతే పక్క తీసుకొచ్చేతాన్ని, అయ్యో లేదమ్మా ఆయన అబ్బో కనిపిస్తున్నారు చూడండి మా గురువు గారు, ఆయన ఉంటాం ఎవరు మాట్లాడట్లేదు, మేము ఆల్రెడీ అన్ని తినటానికి తెచ్చుకున్నామమ్మా, అంత కొనుక్కోవట్లేదు రా బాబు, అయ్యి బాబు గురువు గారండి అని చెప్పేసి అన్నాడు అనమాట. అనేసరికి ఎదురు ఇటు పక్కన ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారమ్మా ఉషా, స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు విన్నారు నేను చెప్పింది, ఎవరండి గురువు గారు అంటే ఎవరండి ఎవరండి అంటే ఒక అబ్బాయి వచ్చి చూశాడు. చూసిన తర్వాత మేము వెళ్ళొచ్చండి ఆయన దగ్గరికి అని అడిగాడు. అంటే అయ్యో వెళ్ళొచ్చమ్మా అని చెప్పేసి అన్న ముగ్గురు వెళ్ళారు ఉషా. వెళ్ళి కాళ్ళకి దండం పెట్టుకుని వాళ్ళని ఎంతలాగో ఆశీర్వదించి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడ దిగుతారు చామర్లకోటలో దిగుతామని చెప్పారనమాట వాళ్ళు. ఆయన ఆశీర్వదించి పంపించారనుకో. అయితే ఇంత మధ్యాహ్నం టీ ఇమ్మన్నారు ఉషా, లోపల హైమారు ఓ ఫ్లాస్కులో తెచ్చారు టీ, హైమ పట్టుకొచ్చి టీ ఇస్తా అంటే లేదమ్మా హైమ ఇలాగ సరస్వతమ్మ గారిని తెమ్మని చెప్పాను, సరస్వతమ్మ గారు టీ తాగుతాను, అది ఇంకెవరన్నా తీసుకోండి సత్యనారాయణ రాజు గారు అందరూ ఉన్నారు కదా ఇంకెవరికైనా ఇవ్వండి హైమ అని చెప్పారు. చెప్పిన తర్వాత చిన్న ఫ్లాస్క్ ఊరికే రెండు రెండున్నర కప్పులు పడుతుందమ్మా ఫ్లాస్క్ టీ, నాన్నగారు మళ్ళీ పోసి ఇవ్వమన్నారు కప్పులు కడిగిరమ్మన్నారు ముందు సహస్రం కప్పుని, ఓసారి కడుక్కొచ్చాను ఉషా అన్నారు, ఇలా తిప్పి చూసుకుని మళ్ళీ కడుక్కురమ్మన్నారు, మళ్ళీ కడుగు తెచ్చాను. తెచ్చిన తర్వాత పోయమన్నారు టీ పోసాను. పోసిన తర్వాత అన్నారు నాకు ఇంక చాలమ్మని నువ్వు పోసుకుని తాగు అన్నారు. నేను అసలు అప్పటికి ఫ్లాస్క్లో టీ అన్నది ఎరగనమ్మా ఉషా, నాకు ఎంత ఎలపరం అంటే అంత ఎలపరం ఫ్లాస్క్లో టీ అంటే, నువ్వు తాగమ్మని అన్నారు. అంటేనే అయ్యి బాబు ఇదేంటి ఫ్లాస్కులో టీ తాగమన్నారు, అందరూ నాన్నగారు ప్రసాదం అది ప్రసాదం అన్నప్పుడు కళ్ళకత్తుకుని తినాలి కదా, నాన్నగారు చెప్తారు కదా గుళ్ళో ప్రసాదం ఇచ్చినప్పుడు ఎప్పుడైనా అలా ఉంది ఇలా ఉంది అని అంటామా, కళ్ళకత్తుకుని నోట్లో పడేసుకుంటాం కదా, ఇది ప్రసాదమే ఏమైనా తాగుతానని చెప్పేసి ఏమో మా సత్సంగం వాళ్ళు ఏమో బాబు మా ఆయన తాగమన్నారు పాప మాడు టీ అలవాట్లేదు ఫ్లాస్కులో రసలు తాగరు అనుకుంటున్నారంట వాళ్ళు, కానీ నేను పోసుకుని తాగేశాను ఉషా. తాగేసిన తర్వాత ఫ్లాస్క్ వాళ్ళకి ఇచ్చామన్నారు అనుకో, అయిపోయింది ఆ కిందకు వచ్చాక ఇళ్ళు అంటారు అది ఇంటిమండి మీరు అసలు తాగరు కదా అంటే తాగను అది నాన్నగారు ప్రసాదం కనుక తాగాను నాన్నగారు తాగమన్నారని అన్నాను ఉషా. అక్కడ దిగాం తుల్లో స్టేషన్లో దిగాం వదిన ఉషా, మాకు అసలు దారి టెన్నో తెలియదు ఎట్టి వెళ్ళాలో మాకు తెలియదు, మొత్తం అందరూ వచ్చిన కార్లన్నీ ఎక్కేస్తున్నారు, మేము ఏ కారు ఎక్కాలో తెలియదు మాకు ఏంటని చెప్పేసి అలా ప్లాట్ఫామ్ మీద నుంచి ఉండిపోయాం. ఆ రోజు ఆ ట్రైన్ అమ్మా నిజంగా మన జనం దిగేదాకా ఆగి నాన్నగారు ఎలమన్నాక బయలుదేరి వెళ్ళిందమ్మా ఉషా.
అంతలాగే
అసలు నమ్ము నువ్వు నిజంగా ఆ జనం అందరూ దిగిపోయారు, అసలు అతనికి మళ్ళీ గార్డు అతను జెండా చూపించడం కాదు నాన్నగారు సిగ్నల్ చెప్పాక అదేంటండి అంతసేపు ఆపేశారు ఇంక వెళ్ళిపోమని ట్రైన్ మన ఊరు అసలు దిగిపోయారండి అని చెప్పాక ట్రైన్ వెళ్ళింది ఉషా. అక్కడ ఉన్న భక్తులు అందరికీ తెలుసు అంతసేపు ఆగింది అనమాట ఆ ట్రైన్. అయిన తర్వాత ఇంక అలా నుంచి ఉండిపోయి మాకు ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, అందరూ కార్లు అది పంపించారు సత్యనారాయణ రాజు గారు అరుణి, ఎలాగా ఎలా వెళ్ళాలని చెప్పేసి మేము ఆలోచనతో నుంచుంటే నాన్నగారు పిలిచారు మనమే మనీ ఏంటి అక్కడ నుంచి ఉన్నారు ఏంటంటే ఇలా నాన్నగారు ఏది ఎక్కాలో ఎంత తెలియట్లేదు అంటే అప్పుడు వాణి గారిని కేకేసి మీరు కూడా తీసుకురండి రెమ్మండుగునేని అక్కడ తోటలోకి అని చెప్పారనమాట. పాపం ఆవిడ తీసుకొచ్చారు ఉషా, అంటే చెప్పి వెళ్ళటంలో ఆయన ఎంత బాధ్యత తీసుకుంటారు అన్నది నాకు తెలుసు ఉషా.
అసలు అది
కాదంటే ప్రతి వాళ్ళని తీసుకుంటారు, నాకు అలా అనిపించింది నాన్నగారితో చెప్పి చేసిన దానికి ఎంత బాధ్యతగా నాన్నగారు మనకి మనకు అసరాగా ఉంటారన్నది నాకు తెలుసు. ఆ వాణి గారు కూడా పంపించారు ఉషా. అక్కడ జ్యోతి అయిపోయిన తర్వాత మన్నాడు పొద్దున్న నాన్నగారు వైజాగ్ వెళ్ళిపోవటం, నాన్నగారు సత్యనారాయణ రాజు గారిని పిలిచి మీరు వైజాగ్ వస్తారమ్మా మణి అని అడిగారు, లేదు నాన్నగారు మేము వెళ్ళిపోతాం అండి అని చెప్తేనే ఆ సత్యనారాయణరాజు గారిని పిలిచి వీడిని మా శేషాద్రి అదే సింహాద్రి ఎక్కించండి, మీరు లంకలకూడేరు వెళ్ళాలండి, పాలకొల్లో దిగిపోతారు, వీరందరినీ ఒకసారి మీరు ఏదైనా మాట్లాడి పంపించండి. అయ్యయ్యో మేము చూసుకుంటాం నాన్నగారని సత్యనారాజు గారు చెప్పారు. నాన్నగారు కొంతమంది భక్తులు వైజాగ్ వెళ్ళిపోయారనమాట, అంత బాధ్యతగా తీసుకునేవారు ఉషా.
అవునండి అవును.
మళ్ళీ వచ్చేసిన తర్వాత వైజాగ్ లో వారం రోజులు ఉన్నారు, మళ్ళీ వచ్చేసిన తర్వాత మేము కలిసినప్పుడు ఈ ప్రయాణం గురించి అడిగేవారు షా.
అవునండి అవును.
అసలు అంత బాధ్యతకి ఎవరు చూస్తారు షా మనల్ని, ఎవరు పట్టి చూస్తున్నారు అసలు
అలా అందరినీ,
అసలు అందరినీ ఉషా అందరినీ
అంటే
అందరు ప్రతి ఒళ్ళు కూడా మన నాన్నగారు ఉన్నారు, మన నాన్నగారు ఉన్నారు.
ఆలోచించి చూస్తే ఇప్పుడు ఒక ప్రాంతానికి ఒక 100 మంది వెళ్ళాం అనుకోండి, లేకపోతే ఒక 200 మంది వెళ్ళాం, ప్రతి 200 మంది బాధ్యత ఆయన తీసుకుని ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఎక్కారు, తిన్నారా లేదా, ఎక్కడ దిగారు, ఎక్కడ అకామిడేషన్ అయింది, ఎక్కడ ఫుడ్ పెడుతున్నారు, ఏం ఫుడ్ పెడుతున్నారు, వాళ్ళు సుఖంగా ఉన్నారా లేదా, వాళ్ళకి అనారోగ్యం, వాళ్ళకి అనారోగ్యం వస్తే ఏమొచ్చింది, ఆ డాక్టర్ చూసుకుని
అసలు చూసుకుని అసలు ఎంత బాధ్యతగా వాణి గారికి అప్ చెప్పి మీరు 2 పూట్లు వెళ్ళి చూడాలని చెప్పారంట మా అరుణాచలాన్ని. ఆవిడ అలా పాప 2 పూట్లు చూసేవారు ఉషా, మీరు ఎక్కొద్దమ్మా నేనే వస్తాను, కొంచెం తేలిగ్గా ఉంటే నేనే మీ దగ్గరకు వస్తాను వాణి గారు, మీరు అలా ఎక్కొద్దమ్మా అనేదాని అనమాట. పర్వాలేదమ్మా నాన్నగారు చెప్పిన తర్వాత ఇంక అసలు కుదరదు అలాగా నేను చూసి వెళ్తానని చెప్పేవారు అనమాట. అక్కడ ట్రైన్లో ఏమైందంటే ఉషా, టీలు అయిపోయినాయి, మధ్యాహ్నం ఏదో ఒకటి తింటాం కదా, ఆ తినడానికి ఉషా వాళ్ళు హైభీవరం భక్తులు ఎంగ పెద్ద పెద్ద ఈ రౌండ్ డబ్బా స్టీల్ డబ్బాలు ఉంటాయి చూడు, పులిహార్లు, పలావులు, పాకంగారులు, ఆవళ్ళు, పెద్ద పెద్ద డబ్బాలు షా, చిన్నవి కాదు, 3 వేసుకుంచాలు అలా పడతాయి అనమాట, 12 కేజీలు పెట్టి డబ్బాలతోటి మొత్తం పంపించేశారు భక్తులందరికి. పంపించేసి మేము ఇంత బాక్సుల్లో కొంచెం టిఫిన్ పట్టుకుని పెట్టుకెళ్ళాం, పట్టుకెళ్తారు అందరూ అన్నారు లేదండి ఇలాగా బైబీవరం వారు ఇచ్చారు ఈ తిందరు కానీ అంటే మరి మేము తెచ్చుకునే పాడైపోతాయి కదా మేము అవి తింటాం అంటే, అయితే ప్రసాదం కింద ఒక పూట అన్నా తిందరు కానీ అని చెప్పేసి డబ్బాలు పట్టుకొచ్చి వడ్డింతా ఉంటే నాన్నగారు చూశారు, ఏంటండి అయ్యైనా అడిగారు. అడిగితే ఇలా బైబీవరం భక్తులు ఎవరు పంపించారు నాన్నగారు, భక్తులందరికీ పెట్టమని ఇలా పలావు, పులిహార, పాకంగారులు, ఆవాళ్ళు పంపించారండి అని చెప్పారు. అదేంటండి మనం పొద్దుట ఎక్కి సాయంత్రం దిగిపోతా ఉంటే తునే కదండి మనం వెళ్తుంటే కాశీ వెళ్ళలేదండి, ఏంటండి డబ్బాలేంటి తిండి ఏంటండి అడిగారు. అడిగి ఉషా మీరు అందరూ పెట్టేసుకున్నాక ఆ డబ్బాలు తెచ్చి నా దగ్గర పెట్టమన్నారు ఉషా. అందరు డబ్బాల దగ్గర పెట్టమంటారని పాపం వాళ్ళు అందరిని అడిగి అందరికీ పెట్టేసి అక్కడ ఉన్న వాళ్ళు అమ్ముకుని వాళ్ళు స్టూడెంట్స్ అయ్యి ఉన్నారన్నాను కదా వాళ్ళు కూడా ప్లేట్లు పెట్టేసి మొత్తం 4 డబ్బాలు తెచ్చి అక్కడ పెట్టారు ఉషా. పెడితే సామర్ల కోటలో పంచిపెట్టారు ఉషా, నిజంగా డబ్బాల్లో తీసి
నాన్నగారే పంచిపెట్టారా
వాళ్ళకి, అసలు వాళ్ళు కేకేసినట్టు వచ్చేసారు ఉషా భక్తులు, అది బయట జనం ఇంకా కిటికీ దగ్గర కూర్చున్నామ్మా మొత్తం 4 డబ్బాలు మిగిలిన అన్ని పంచిపెట్టారు ఉషా. పెట్టేసి ఆ చెయ్యి ఎంత చేయి కడిగారు అనుకున్నా, ఆ చెయ్యి కడుక్కోవటం చూడాలి ఎంత ముద్ద, అసలు నాన్నగారు చెయ్యి కడుక్కోవటం చూస్తే అసలు ఇంకా ఆ డబ్బాలు అప్పుడు ఇచ్చేసి ఇంకా నవ్వు అనమాట ఆయన, ఏంటండి ఇంత తిందండి అని చెప్పేసి మొత్తం అందరికి పంచిపెట్టారు, పంచిపెట్టేశారు ఉషా. నిజంగా కాశీ వెళ్ళినట్టే మరి ఆ తిండ్లు మనం ఏంటంటే ఇంకా మనకి ఇంకేంటి దొరకు అనుకుంటాం, అది మోసుకు పట్టుకెళ్ళిపోవటం, ఆ తినేయటం ఏంటో మన ధ్యాసం అంత కదా, మన అలవాట్లు మనవి ఉంటాయి కదా, ఎంత చేసిపోతాయో.
నాకు అదే అనిపిస్తుంది అండి, ఎంత విచిత్రం అంటే ఎక్కడైనా ఆహార నియమం చెబుతారు, సృష్టిలో మీరు ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఆహార నియమం ఉంటుంది,
అసలు లేకుండా ఉండదు
అసలు, అంటే పంచపక్ష ప్రమాణాలను పెట్టి.
అది కదా సో సార్ నాన్నగారు 2017 లాస్ట్ లో అనుకుంటా 2016లోనే 2 సార్లు వచ్చారు కదా గురు పౌర్ణమి, పుట్టినరోజు కూడా అక్కడే జరిగినాయి కదా నాన్నగారికి. అప్పుడు ఒకసారి అన్నారు భక్తులకి రేపు ప్రయాణంలోకి ఏం చేస్తున్నారండి అని అడిగారు, అడిగితే జయాలని చెప్పారు, పులిహార చేయించామని చెప్పారు. అదేంటండి పులిహార చేయించడం ఏంటండి, వేడి చేసేస్తుంది కదండి, పలావ్ చేయించండి, ఖర్చు ఎక్కువ అయితే నేను పెట్టుకుంటానన్నారు ఉషా. భక్తులకి ఏమంటున్నారు, ఏం పెడుతున్నారు, ఏ పూట ఆరా తీసేవారు కదా ఉషా, ఎవరు పట్టించుకుంటారమ్మా,
ఆహార నియమం
ఏ గురువు దగ్గర అయినా ఫస్ట్ ఆహార నేను
మనకి
ఫస్ట్ నాన్నగారు మనకి కడుపు నిండా మనం తిన్నామా, స్వీట్లతో సహా తిన్నామా, తాగామా, పడుకున్నామా, సౌకర్యంగా ఉందా, నిద్ర పట్టిందా లేదా, దాని తర్వాతే మనకి విద్య నేర్పించింది.
తర్వాతే ఉపదేశం తర్వాతే, ముందు ఇవన్నీ చూసుకునేవారు నాన్నగారు. ఎందుకు పక్కన లలితాశ్రమం ఉంది కదా, లలితాదేవి ఆవిడ ఉన్నారు కదా మనకి, అక్కడ నాన్నగారు ఆశ్రమం పక్కనే. ఓ రోజు వాళ్ళు పిలిచారమ్మా నాన్నగారిని, అప్పుడు మీరు అందరూ ఉన్నారు, మా భక్తులకి ఏం పెడతారని అడిగారు. ఏం పెడతారంటే అది ఏదో ప్రసాదం చేస్తామండి, ఏదో చేస్తామండి అంటేని, అలా కదండి ఏం పెడతారండి అని అడిగి మళ్ళీ అడిగారు. అయితే మైసూరు పాకం తెప్పిస్తామండి అన్నారు. మరి అందరికీ వస్తుందండి అని అడిగారు, మా భక్తులు అందరికీ ఉంటుందా అని అడిగారు.
అయ్యో
భక్తులు అందరికీ ఇస్తామండి అని చెప్పారనమాట. అంత అలాగే విశ్వాసంలో ఆ చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇద్దామన్నట్టుగా చెప్పేవారు అనమాట. మా భక్తులందరికీ సరిపోతుందండి, భక్తులు అందరికీ ఉంటాయని అడిగారనమాట. అలాగే మొత్తం భక్తులందరికీ మైసూరు పాకం పంచిపెట్టారు అక్కడ.
ఏం పెడతారు, అందరికి అందిందా లేదా. ఇప్పుడు ప్లేట్లో పెట్టించారనుకోండి, ఏం పదార్థాలు ఉన్నాయో కూడా ఆయన చూసి బ్లెస్ చేసి ఇచ్చేవారండి.
బ్లెస్ చేసి ఇచ్చేవారు. ఫస్ట్ లో ఉషా నేను మర్చిపోయాను చెబుతాం, ఫస్ట్ మేము 90లో నాన్నగారితో వెళ్ళాం చూడు, అప్పుడు పైకి స్కందాశ్రమాన్ని తీసుకెళ్లారు ఉషా నాన్నగారు.
ఓకే,
పైకి ఎక్కామన్నమాట. మధ్యలో కాసేపు ఆగి కూర్చుని మొత్తం భగవాన్ ఈ మెట్లు అయ్యి కట్టడం ఇవన్నీ భగవాన్ గురించి అంతా చెప్పుకొచ్చారనమాట. చెప్పుకొచ్చి స్కందాశ్రమం దగ్గరికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి కాసేపు కూర్చోమన్నారు. దండం పెట్టుకుని కాసేపు కూర్చుని వచ్చేస్తాం, బయట కూర్చున్నారు నాన్నగారు. నాన్నగారి దగ్గర మొత్తం అందరం అలా కూర్చున్నాం. ఉషా నిజంగా కాలు మీద కాలు వేసుకుని భగవాన్ కూర్చుంటారు చూడు రాయి మీద. సేమో ఇంక అసలు అదే ఫోటో అలా చూస్తా ఉంటే భగవాన్ ఒకసారి కనిపించేవారు, నాన్నగారు ఒకసారి కనిపించేవారు ఆ రూపంలో. ఆ ఫోటో కూడా చాలా అందంగా ఉంటుంది. అప్పుడు వెనకాల ఈ కుంజస్వామి ఆశ్రమానికి మళ్ళీ అన్నామలై స్వామి ఉన్నారు కదా, అప్పుడు ఆ అంధ్రాశ్రమానికి తీసుకెళ్లారు. అంధ్రాశ్రమాల్లో అన్ని ఆశ్రమాల్లో ఒక గంట స్వీట్ చెప్పారు, అన్నీ చూపించటం. అంతే, అంత తక్కువ మంది కదా ఉషా నాన్నగారితో తిరుగుతుంటే అంత ఆనందంగా ఉండేదో. మీరు ఇప్పుడు అలా తిరిగారు, అప్పట్లో మేము అలా తిరిగాం ఉషా, ఇప్పుడు మాకు అవకాశం లేదు చివరిలోని కాశీ
వచ్చామంటే అవకాశం ఇవ్వకుండా మరి పాత వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే మరి వీళ్ళు స్మృతులు ఉండాలి కదా,
మొత్తం అందరికి అవకాశం ఇవ్వాలి కదా. ముందు మేము అలా అనుకునేవాళ్ళం అసలు, నిజంగా చెప్తున్నాను నేను. ఏంటి కొత్త భక్తులు వచ్చాక మనల్ని అసలు లోపలికి రానివ్వట్లేదు అనుకునేవాళ్ళం. అప్పుడు అనిపించేది ఉషా, తర్వాత మాకే అనిపించేది, అందరి విషయమో నాకు అనిపించేది అదేంటి మరి ఇన్నాళ్ళు మనం ఉన్నాం కదా, ఇప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చారు, వాళ్ళు కూడా ఆయన అనుగ్రహాన్ని పొందాలి కదా, వాళ్ళు కూడా దగ్గరలో కూర్చుంటేనే కదా ఆయన అనుగ్రహం పొందుతారు అనే ఆలోచన వచ్చేది అనమాట. మధ్య మధ్యలో కొంచెం అనిపించింది ఒకసారి అని వెళ్తే బాగుండేది, కానీ ఒకసారి ఉండేది
కష్టం అనిపించాలి సహజం అంటే. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళాక ఆయనకు భిన్నంగా ఉండడం అనేది అసలు మనస్కరించదు.
అలా ఎప్పుడు వచ్చేదో మళ్ళీ చెప్పేవారు, దగ్గర ఉన్న వాళ్ళకే కాదు దూరాన్ని ఉన్న వాళ్ళు కూడా అనుగ్రహం ఉంటుంది అని చెప్పేసి అనేవారు. మళ్ళీ ఆ మాట గుర్తొచ్చేది, కానీ ఏంటంటే కొంచెం మనసు కొంచెం అనిపించేది అయ్యో ఒకసారి అవకాశం ఇస్తే బాగుండేది అని చెప్పేసి అలా అనిపించేది అనమాట. అంత దగ్గరగా కూర్చోవాలని, ఆయనతో ప్రయాణం చేయాలని.
అంటే మీరు పక్కన వచ్చినప్పుడు 10-15 మంది, 30 మంది, 100 మంది, 200 మంది అలా ఉన్నారు, మరి వేలు వేలు కదా అంటే.
అవునమ్మా అవును, మరి ఎవరు
100 మందిని,
అవును
100 మందిని ఒక్కొక్కరిని ఎంత ఎంత అలర్ట్ గా చూసుకున్నారో, వేల మందిని కూడా అంతే ప్రేమతో అంతే.
అవును
మరి రోజుకి 4 గంటలే కదా
అంటే, ఎక్కువే పనిచేసింది నాన్నగారు అనుగ్రహం అసలు 24 గంటలు మించిపోయి పనిచేసింది. అంత అనుగ్రహం కురిపించారమ్మా నాన్నగారు. ఇంకోటి ఎందుకు చెప్దాం అనుకున్నాను ఉషా, ఈ చిన్న చిన్న మటుకు కొంచెం ఇబ్బంది అనిపించేది ఆ దర్శనాలకు ఇవన్నీ, కానీ ఈ దర్శనం
చాలా మంది అంటే ఒకటంటే నిజమే మీరు అన్నది పాయింట్ చాలా ఇంపార్టెంట్. అంటే నాన్నగారితో నిరంతరం ఉండడం మనందరికి అలవాటు అయిపోయి
దగ్గరగా ఉండడం, ఆయన ప్రేమకు పాత్రలు అవ్వడం, ఆయన ప్రతిదీ అంటే పూసగుచ్చినట్టు మనం ఆయన చూసుకోవడం మనకి అలవాటు పడిపోయి, వేల మంది ఉన్నా కూడా మనకి అదే ఆ అలవాటు మీద అదే ఉంటే బాగుండని ప్రతి ఒక్కరికి అనిపించేసేది. ఇప్పుడు బయట అందరికి అందుబాటులో ఉండే ఆయన రూమ్ లోకి వెళ్ళారనుకోండి, రోజు అంతా అలవాటు పడిపోయిన వాళ్ళకి ఏంటంటే రోజు ఆయన కూడా త్రూ అవుట్ ఆయన పడుకునే వరకు ఆయన పక్కన ఉండాలని అనిపించేది.
అవును,
గదిలో ఎంత మంది పడతారు, మహా అయితే 50 మంది పడతారు, మిగతా వాళ్ళందరికి మీకు వచ్చిన బాధ వచ్చింది.
అవును సహజం, మా సహజం అది సహజం, కానీ మళ్ళీ మన అదే సప్పెట్టేసుకునేదా మనసే, మరి అదే సంతృప్తి పడకపోతే మళ్ళీ రాం కదా సంతృప్తి పడిపోయేది. ఈ కోరిక ఎలా తీర్చారంటే ఉషా నాన్నగారు శరీరం అయిపోయిన తర్వాత 3 సార్లు కల్లాకి వచ్చారు ఉషా. 3 సార్లు కూడా నన్ను ఆయనతోటే కార్లో, ఒకటి పెద్ద బిల్డింగ్ ఓపెనింగ్ కి తీసుకెళ్లారు, ఒకటి ఏమో ఉపన్యాసానికి తీసుకెళ్లారు, ఒకటి మధ్యదారిలో దింపేశారు. 3 ప్రయాణాలు చేశాను ఉషా. అది ఎరుపు కారు తెలుపు కారు ఉషా, 2 కార్లు ఉన్నాయి అక్కడ. గబగబా నాన్నగారితో చెప్పాను నేను ఇలా నేను మీతో వస్తున్నా నాన్నగారు అంటే, వద్దిగానమ్మమ్మని నా కారులోనే ఎక్కిదిగానే అన్నారు. సరే నాన్నగారు నా కారు ఎక్కిదిగాని అన్నారు కదా అని చెప్పేసి కల్లోనే ఉషా ఏ సరే అని చెప్పేసి నాన్నగారు కారులోనే కూర్చున్నాను, ఎక్కేశాను తెల్లకారు ఎక్కేశాను నేను. ఎక్కేసిన తర్వాత వాళ్ళు అన్నారు, 4 వచ్చారు ఉషా కార్ దగ్గరికి వచ్చి, అదేంటి మీరు ఈ కారు ఎక్కారేంటి, మేము కూర్చోవాలి ఇక్కడ, మీరు దీపండి అన్నారు. నాన్నగారు నేను వెనక కూర్చున్నాను కదా, వెనక తిరిగి చూశారు ఉషా. వెనక తిరిగి చూసేసరికి ఏంటి దిగిపోమ్మన్నా ఉండమన్నా నాకు అర్థం కాలేదు అనేసి నేను దిగిపోతున్నాను. దిగిపోతా ఉంటే మళ్ళీ అన్నారు వాళ్ళు, అక్కర్లేదులేండి ముందే కూర్చున్నారు కదా, మళ్ళీ ఏం దిగుతారు, మేమే ఆ కారు ఎక్కుతాం అనేసి నన్ను కూర్చోమనేసి వాళ్ళు ఆ కారు ఎక్కిపోయారు. ఇది కొత్త బిల్డింగ్ అమ్మ, ఎంత పెద్ద బిల్డింగ్ అంటే అది ఓపెనింగ్, నాన్నగారిది, నాన్నగారితో ఓపెనింగ్ అది, దానికి తీసుకెళ్లారు. ఒకసారి ఏమో సత్సంగం ఉషా, ఎంత జనం అంటే వేలు మీద ఉన్నారు. నేను ఎప్పుడు నాకు నాన్నగారు కల్లోకి వస్తే ఉషా మా మేడ మెట్లు ఎక్కించి సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ క్లాత్ ఎత్తానని చెప్పాను చూడు, అదే కల్లోకి వస్తుంది ఉషా. నాన్నగారిని ఆహ్వానించడం ఎప్పుడు కల్లోకి వస్తుంది, ఆహ్వానించి కూర్చోబెట్టడమే అట్లా కాలు దగ్గర అది వేయటం అంతే, 2 తులసి దళాలు తెచ్చి పాదాల మీద పెట్టడం అదే పూజ నాకు. అది అయిపోయిన తర్వాత ఆ పెద్ద సభది, పెద్ద వేల మంది ఉన్నారు అది సత్సంగం, అది అక్కడికి వెళ్ళి పెద్ద సింహాసనం మీద కూర్చున్నారు. ఎంతకంటే నాకు ఏం కావాలి అసలు, నాన్నగారు దగ్గర నుండి తీసుకొచ్చారు ఆ పెద్ద సింహాసనం మీద ఆయన కూర్చుంటే నేను చూశాను, నాకు ఇది చాలు అనుకున్నాను. కళ చెదిరిపోయింది, ఏంటి నాన్నగారు నా కోరిక ఇలా కళ్ళలో తీరుస్తున్నారా మీరు, మీరున్న నాళ్ళు మీతో ప్రయాణం చేయాలనుకున్నాను, ఇప్పుడు ఇలా కళ్ళలో తీరుస్తున్నారా అనుకున్నాను, తృప్తి పడ్డాను. 3వ సారి ఏమైందంటే మధ్యలో దింపేశారు ఉషా, ఆయన కనిపించలేదు నాకు, నేను దిగిపోయాను. ఏంటిది ప్రయాణం మధ్యలో ఎంతగా అయిపోయింది, నా సాధన చివరికి వెళ్దా, ఇందులోకి వెళ్ళిపోయింది ఉషా. మరేంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇంకా మరి ఏమో ఆయనకే తెలియాలి, మధ్యలో ఎందుకు దింపేశారు నన్ను, నా సాధన పూర్తవదా, మళ్ళీ జన్మ ఉందా నాకు, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఒక్కోసారి అనిపిస్తుంది మధ్యలో దింపేయటం ఏంటి, చివరికి తీసుకెళ్లేదు, 2 సార్లు తీసుకెళ్లారు అని చెప్పేసి ఆలోచన వస్తుంది. దానికి నాకు అందట్లేదు, సరే వదిలేసాను, ఆయనే చూసుకుంటారు కదా. ఒకసారి ఉషా కల్లోని 2 మాటలు చెప్పారు ఉషా, ఐ సే ఎంత గట్టిగానంటే అంత గట్టిగానే, ఐఆమ్ దట్, ఈ 2 మాటలు చెప్పారు ఉషా. నాకేమో తెలీదు ఎంత గట్టిగా చెప్పారు ఉషా. చెప్పిన తర్వాత నేను జిన్ను సత్సంగానికి వెళ్తే లీలాంటిని అడిగాను, అడిగితే చెప్పారు ఆవిడే. ఏమని చెప్పారో గుర్తులేదు ఉషా, దానికి అర్థం ఏంటో ఒకసారి చెప్తావమ్మా. ఐ సే
అంటే నేను చెప్తున్నాను,
ఐఎమ్ దట్ అంటే
ఐసే అంటే నేను చెప్తున్నాను అంటే ఈశ్వరుడే కదా, భగవంతుడే కదా, నాన్నగారు గురువు ఈశ్వరుడు జ్ఞాని అంతా ఒకటే కదా అంటే మన అంతర్యామ. ఐసే అంటే ఆయన, అంటే ఆయన ట్రూ సెల్ఫ్ తోటి ఆయన చెప్తున్నాను, నేను చెప్తున్నాను అని గట్టిగా స్పష్టంగా నేను చెప్తున్నాను. అంటే అది నేనయ్యి
ఉన్నాను కదా, అది నాకు లేదు.
నాన్నగారు ఏమంటున్నారు, అది నేనయ్యి ఉన్నాను అంటే అంతటా అంతటా ఏ చైతన్యం అంటే ఉందో, అందరి హృదయాల్లో ఏ అంతర్యామిగా ఉన్నానని కృష్ణుడు చెప్పాడు, అది నేనై ఉన్నాను అని ఆయన చెబుతున్నారు కదా, అదే మనం కూడా అయి ఉన్నాము అని చెప్పడం ఇక్కడ. అంటే అదే నేనై ఉన్నాను, అదే మీరై ఉన్నారు, అయాన్ దట్ అంతే. అంటే అయాన్ దట్ అందరికి కామన్ గా వర్తించేది అయాన్ దట్ అయాం అంటే ఆ లోపలున్న చైతన్య వస్తువే మనము అని చేత మధ్యలో దింపడం ఏమీ లేదు. అంటే గురువు ఎప్పుడు కూడా అంటే గురువు మన జీవితంలో ఎప్పుడు వస్తాడు అంటే మన రూపనామం నుంచి మనం విడుదలయ్యి లోపలున్న వస్తువు తాలూకు అనుభూతి మనం పొంది అక్కడ స్థిరపడాలి. అక్కడ సమక్షంలో అంటే మన రూపనామం దాటడానికి ఆయన రూపం ఆయన నామం ఆధారం చేసుకుని ఆయన చెప్పిన మాటలు ఆధారం చేసుకుని మనం ప్రయాణం చేస్తూ వెళ్ళాము. అంటే ఆయన మనల్ని పెంచి పోషించి పెద్దవాళ్ళని చేసి అంటే ఆధ్యాత్మికంగా చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు చదువులు అయిపోయిన తర్వాత మన దగ్గర ఉంటారు, వెళ్తారు అమెరికా, వెళ్తారు సంపాదించుకుంటారు, స్థిరపడతారు. అలా మనకి అవసరమైనంతసేపు ఆయన అలా అందుబాటులో ఉండి తర్వాత మనల్ని ఇండిపెండెంట్ చేసి వదులుతారు. అంటే మీ రూపనామం మన రూపనామం మనం దాటే వరకు మనకి బయట ఉన్న గురువు రూపం నామం విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టకూడదు ఏ లోపలున్న వస్తువు పొందే వరకు ఆయన విడిచిపెట్టే ప్రసక్తే లేదు. సో మధ్యలో విడిచిపెట్టడం అనేది జరగదు.
జరగదు ఎందుకు దింపేశారో నాకు డౌట్ అనమాట. నాకు మళ్ళీ ఏమో ఎన్ని జన్మలు ఉన్నాయో ఏంటి సాధన
అంటే అది కాదు. చెప్పన ఇప్పుడు కళ అంటే మనం మన కళ్ళతో మనం భౌతికంగా చూసిన నాన్నగారు మనల్ని గమ్యానికి చేరుస్తానని ఆయన హామీ
ఇచ్చారు.
మిమ్మల్ని విడిచిపెట్టకుండా మిమ్మల్ని మీకు అక్కడ చేర్చే బాధ్యత మీది. ఆహా అవసరమైతే ఒక్కడి కోసమైనా నేను మళ్ళీ వస్తానన్నా
చెప్పారమ్మా. అవును అవును
మీకు మనకి ఆయన మాట ప్రధానం, మీ కళ ప్రధానం కాదు.
కాదు అవును
ఒకవేళ మీరు ఆ కళ మీకు పీకుతూ ఉన్నా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆయన ఇండిపెండెంట్ చేసి తప్ప ఆయన అసలు శరీరం కూడా పట్టుకోలేదు.
అవును అవును
అని చెప్తే మీరు నిరంతరం ఆయన స్మరణలో ఉండి ఆయన నామం చేసుకుంటూ ఆయన్నే స్మరించుకుంటూ ఆయన స్మృతిలే తలపెట్టుకుంటూ ఈ నేనెవండి పుస్తకం, అసలు మరి నేనెవండి పుస్తకమే కదా మీ సత్సంగంలో చదివింది.
అవును అవునమ్మా.
మరి ఎన్ని సంవత్సరాలు మీరు నేనెవరిని పట్టుకుని చదివారు? మీకు ఫస్ట్ చదువుతున్నారు.
అందుకే కదా నాన్నగారు చెప్పారు నువ్వు చదివింది నీకు ఒత్తించదా, వాళ్ళకి చెప్పటం కాదు, నీ మనసుకి అర్థం అవ్వాలి, నీ మనసును చూసుకోమని చెప్పారు. అప్పుడు అర్థమైందమ్మా నాకు, అప్పుడు అర్థమైంది. అవును కదా నేను చెప్తాం కాదు కదా.
ఫస్ట్ నేనెవరిని చదివినప్పుడు మీరు అందరూ ఇలా వెళ్ళిపోయారని మీరు ఇబ్బంది పడ్డప్పుడు నాన్నగారు మీతో ఏమన్నారు?
ఆ సబ్జెక్ట్ అర్థం అవ్వాలమ్మా, అర్థం అవుతుంది, అది వినలేదని నువ్వు అనుకోవటం ఏంటి నువ్వు విన్నావా అన్నారు. వాళ్ళు వినలేదని నువ్వు అనుకోవటం ఏంటి నువ్వు విన్నావా అన్నారు. విన్నానన్నాను. మరి విన్నది అర్థమై విన్నావు కానీ అర్థం అవ్వాలి కదా. మరి అందుకే మనసుకు చెప్పారు అప్పుడు. నీ మనసుకు పట్టిందా? మరి నీ మనసును అడుగు, నీకు అర్థమైందా అసలు అని అడిగారు అప్పుడు. అప్పుడు వెనక్కి తిరుగు చూసుకున్నా తప్ప
అంటే నాన్నగారు ఎక్కడున్నారు? మన హృదయంలోనే ఉన్నారు. హృదయంలో ఉన్న నాన్నగారు అసలు అంటే మన మనసు కల్పన తప్ప ఆయన మనల్ని విడిచిపెట్టి ఒక్క క్షణం ఆయన లేరు.
లేరమ్మా, లేరు.
మనం ఉన్నామా లేదా ప్రశ్నించుకుంటే మనం లేదని తెలుస్తుంది.
అవును అవును అవును. సో ఆయనే ఉన్నారు, మనం లేదని. అవును
అంటే మన ఇంటికి కూడా ఆయన మనం లేదు
అని అన్నారు. నువ్వు అభివృద్ధిలోకి వస్తావు మణి అంటే ఏంటి అభివృద్ధి అంటే అని అప్పుడు ఏం పట్టించుకోలేదు నేను. మామూలుగా ఆశీర్వదించాను అంతవరకే. తర్వాత అనుకునేది అనమాట ఈ నామం జపం ఈ సత్సంగాలు ఇవన్నీ అయిన తర్వాత మైండ్ కొంచెం క్యూరిఫై అయిన తర్వాత అనిపించింది అనమాట ఇదైతే అభివృద్ధి.
అభివృద్ధి అంటే ఏముందంటే మన నుంచి మనం విడుదల చేస్తే ఏదైతే నేను అని అనుకుంటున్నామో దాని నుంచి విడుదలైపోవడం అది మెల్లగా జరుగుతోంది, అందరికీ జరుగుతోంది అంటే
మాది తెలుస్తాను.
మీరందరూ సత్సంగంలో నాన్నగారు మీకు స్పెసిఫిక్ గా చెప్పారు
ఎంతని వెనక్కి తీసుకెళ్ళగలుగుతుంది అంటే అది ఆయన అనుగ్రహమే.
అదొకటి స్పెసిఫిక్ గా నువ్వు అర్థం చేసుకోవాలి, నీకు అర్థం అవ్వాలి అన్నారు కదా. ఆ నేను అనే పుస్తకం మీరు రోజు చదువుకోండి, అప్పుడు తెలుస్తుంది. మరి ఆయన భిన్నంగా ఎప్పుడూ లేము,
ఎప్పుడూ లేవమ్మా శ్రావణం.
అని చేత మీరు ఆ మూడో కాల మర్చిపోండి,
మూడో కాల మర్చిపోను. ఏంటి ఆ రెండింటికంటే ఇది ఎక్కువ గుర్తొస్తుంది అంటే ఉషా నేను అనుకుంటాను, అదేంటి అది మంచి జరిగింది కదా మంచిది గుర్తు రాకుండా ఇది గుర్తొస్తుంది మధ్యలో తింటేస్తుంది గుర్తొస్తుంది అంటే అనుకుంటాను.
అది అసలు పూర్తిగా దాన్ని పక్కన పెట్టేయండి, హృదయంలోనే ఉన్నారు మనం కలిగిపోయి ఉన్నది ఆయన మనకి స్పష్టంగా అవగాహన అవ్వాలి. ఇంకా అక్కడి నుంచి మైండ్ అటు ఇటు అసలు వెళ్ళనివ్వకండి.
వెళ్ళనే ఉన్నమ్మా వెళ్ళనే ఉన్నా.
ఆయనలోనే మనం ఉన్నాము అంటే మనం ఉన్నామనుకున్నంత కాలం ఆయనలోనే మనం ఉన్నాము. మనం పోయినప్పుడు ఉన్నది ఆయన అనేది మనకి స్ఫురణకు
వస్తుంది.
వాసన అక్షయం అయిపోయే వరకు మనం ఉన్నామని అనిపిస్తుంది, పూర్తిగా అయ్యాక ఆయనే ఉన్నది రెండు లేదు అనేది మనకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది.
తెలుస్తుంది ఒక్కసారి ఎంత చేసినా ఉషా
అప్పుడు దాకా మనసు అది చూస్తుంది అలా అంటుంది అసలు దానికి అసలు ఎంటర్టైన్ చేయద్దానికి.
అవును అవును అసలు అది చేసుకోకూడదమ్మా, అది చేసుకోకూడదు అసలు. కానీ ఎప్పుడన్నా ఏంటంటే నాకు కొంచెం ఆ నటన అనేది కొంచెం నచ్చదు ఉషా, జీవితంలో నటించటం అనేది నాకు నచ్చదు కొంచెం. అది ఫస్ట్ నుంచి ఏంటంటే ఎలా ఓపెన్ గా ఎలా ఉండాలో అంతవరకు అలా ఉండటమే తెలుసు. అది కొంచెం నాకు మనసుకి ఇప్పుడు కొంచెం అర్థం అవుతుంది. అర్థమైతే నాకు ఏంటంటే కొంచెం తట్టుకోలేకపోతున్నాను, ఏం చేయాలంట.
అది సహజం, ఒకటే జ్ఞానండి. ఇప్పుడు మనం అలా ఉంటాం, ఇప్పుడు మీరు మీ స్వభావం అది కాబట్టి మీరు అలా ఉంటారు.
అవును
ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్ళు ఉంటారు
అది అర్థమవుతుంది. కానీ అది ఒక్కొక్కసారి కొంచెం మనసుకి కొంచెం ఎక్కడో బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఏంటి ఏంటి చెప్పారు కదా నాన్నగారు, సమాజమే నువ్వు బాగు చేయటానికి మన తరం కాదమ్మా నువ్వు మారకని చెప్పారు. ఇంకా దీని గురించి నేను పట్టించుకోవటం ఏంటంటాను, కానీ చిన్నగా కొంచెం అనిపిస్తూ ఉంటుంది ఉషా, కొంచెం మధ్య మధ్యలో కొంచెం అదొకటి కొంచెం తట్టుకోలేకపోతున్నాను. కానీ
అనిపించింది పక్కన పెట్టాలి, ఎందుకంటే మనల్ని మనం తప్ప మనకి ఇక్కడ వేరే పని లేదు అండి.
పని లేదు అవునమ్మా అవును.
దానికి అనుగుణమైన ఆహారం అంతా మనకి ఆయన స్వయంగా పెట్టి
వెళ్ళారు, ఇచ్చేసి వెళ్ళారు. అదే అనిపిస్తుంది, నిజంగా నాన్నగారు కూడా చెప్పారు కదా ఎవరినో ఉద్రహించడం కాదమ్మా నువ్వు చెప్పమ్మా.
వచ్చే మనం బాహ్యమైన ఆహారం మనం తీసుకోకూడదు.
అవును 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 అర్థమైంది.
భౌతికంగా పంచపక్ష పరిమాణాలు పెట్టారు, సబ్జెక్ట్ పంచపక్ష పరిమాణాలు పెట్టారు.
అయ్యో ఇంకంతకంటే ఎక్కువ పెట్టారు,
ఇదే తినాలి ఇంకేది తినకూడదు.
అవును అవును షా అవును అవునమ్మా అవును. బయట ఏముంది షాసలు
చెప్పకూడదు.
అవును అవునమ్మా ఆ గొంతుకు తిరిగే వరకునే బయట ప్రసాద ఇదంతానే ఆహారం అంతానే. ఇప్పుడు చెవులతో తిన్నాం అనుకో అది ఎంత చెడు తీసుకొస్తుంది, నోటితో తిన్నదైనా అంతే కదా. గొంతు దిగిన తర్వాత ఆ రుచి తెలియదు ఏమీ తెలియదు, దానికోసం ఇన్ని తెప్పలు అక్కర్లేదు మనకి.
అందుకే నేను అనేది ఏంటంటే నాన్నగారు సబ్జెక్ట్ ఆహారం ఆలోచించుకుంటే మనం ఆహారం తప్ప బాహ్యమైన ఏమీ మనసులోకి రానివ్వకండి.
అవునమ్మా అవును,
అంటే మనసులోకి వచ్చాక దానికి రకరకాల రియాక్షన్స్ వస్తాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్ని ఉంటాయి. అందుకే బాహ్యాన్ని ముందు మనం కట్ చేసేస్తే లోపల వర్క్ జరుగుతూ ఉంటుంది.
అవును అవును,
మన ప్రయత్నం వల్ల ఏంటంటే బయట లోపలికి మనం తీసుకోకుండా మనం దాన్ని కంట్రోల్లో అంటే బ్యాలెన్స్డ్ గా ఉండి అంటే బయటవి లోపలికి రాకుండా మనం కాపాడుకుంటూ ఉంటే
కాపాడుకుంటూ ఉండాలి.
లోపల వర్క్ గురువు ఎలాగో చేస్తూనే ఉంటాడు.
చేస్తూ ఉంటారన్నమాట. మనం మటుకు బయట లోపలికి వెళ్ళకూడదు, అది చూసుకోవాలమ్మా మనం. అవునమ్మా ఉష,
అంటే మీకు మధ్యలో జీవితంలో విపరీతమైన ఒత్తిడి వచ్చినప్పుడే నాన్నగారు మీకు అద్భుతంగా సలహా చెప్పారు.
అసలు అద్భుతంగా సలహా చెప్పారు. ఆయన అండతో హ్యాపీగా బతికేసాను ఉష, అసలు ఏమి అనిపించేది కాదు. ఆ మాటలు
జ్ఞాపకం చేసుకుని ఏది ఏది లోపలికి తీసుకోకుండా, అంటే మన ఉద్ధరింపుకు ఏదైతే అవసరమో అది మాత్రమే తీసుకుని మిగతా ఇగ్నోర్ చేసేయండి అండి.
అవును అవును ఉష, అవునమ్మా. నాన్నగారు ఏంటంటే ఎన్నిసార్లు మనకి అక్కడికి లంకల కోడేరు సత్సంగాలు జరిగినాయి, ఎక్కడైనా మీటింగ్లో చాలా రోజులు చెప్పేవారు ఉష. లంకల కోడేరుకి నాకు ఉన్న పరిచయం సత్యరాజ్ గారు నా మణి చేశారమ్మా, నా లంకల కోడేరుకి పరిచయం నన్ను. వాళ్ళ ద్వారాగా నేను లంకల కోడేరుకి పరిచయం అయ్యాను. ముందు పరిచయం చేసింది వాళ్ళిద్దరే లంకల కోడేరుకి అనేవారు అనమాట. అని ఇంక అసలు ఎప్పుడూ కూడా మమ్మల్ని అంత ప్రేమగా మమ్మల్ని నువ్వు అన్నట్టు అందరినీ చూశారు. ఎవరి కాళ్ళకి ప్రత్యేకం అనిపిస్తుంది అంతే
అంతే కదా.
పొంగిపోయేదాన్ని అలాగే ఇంకొకసారి అంటే వాళ్ళు అనుకుంటారు కదా నాన్నగారు నాతో కూడా ఎంత బాగా మాట్లాడారు అనిపించేది అనమాట. అప్పట్లో ఆనందం వేరు అసలు సార్, అంత ఆనందంగా ఉండేది. అది కంటిన్యూ అవుతున్నాం, అది అసలు మటుకు ఆనందం మటుకు చెదరదు. ఇంకొక పాట నాన్నగారు గురువు గారు పాడేస్తున్నా, ముగిందా? ఇది గోదానం అప్పుడమ్మా, మా గోదానం ఇచ్చుకున్నప్పుడు అన్ని రకాల దండలు తెచ్చుకున్నాను. నాకు దేవుడికి దండలు వేసుకోవటం ఇష్టం కదా. నాగా ముందు రోజు చెప్పారనమాట, దండలు అయ్యి తెచ్చుకోమ్మా గోవుకి దూడకి అని చెప్పారు. నేను భగవానికి నాన్నగారికి మొత్తం అందరికి అన్ని రకాల ఒకే రకం కాకుండా అన్ని రకాల దండలు తీసుకొచ్చాను ఉషా. గులాబీలు లిల్లీ పూలు కనకంబరాలు అన్ని తీసుకొచ్చాను. తీసుకొచ్చి అన్ని అక్కడ పెట్టిన తర్వాత ఈ లీల ఈవిడ బాలగారు ఉంటారు కదా వైజాగ్ బాలగారు, ఆవిడ పాట
పాడి
ఆ పాట నేను ఇప్పుడు పాడుతున్నాను ఉషా.
అలాగే అండి.
శ్రీ నాన్నకిదే పూజ పాద పూజ, మంచి మనసుతో చేసే మల్లెల పూజ. శ్రీ నాన్నకిదే పూజ పాద పూజ, మంచి మనసుతో చేసే మల్లెల పూజ. కలకాలం నాన్నకు కనకాంబరమాల, చెయ్యి వదల రాదని చామంతుల మాల. కలకాలం నాన్నకు కనకాంబరమాల, చెయ్యి వదల రాదని చామంతుల మాల. దయగల శ్రీ నాన్నకు దవనపు మాల, శ్రీ నాన్నకిదే మొగలి పూల మాల. శ్రీ నాన్నకిదే పూజ పాద పూజ, మంచి మనసుతో చేసే మల్లెల పూజ. గుండెలోన నాన్నకు గులాబీల మాల, సర్వాంతర్యామికి సంపెంగల మాల. గుండెలోన నాన్నకు గులాబీల మాల, సర్వాంతర్యామికి సంపెంగల మాల. మమతల మా నాన్నకు మందారమాల, మమతల మా నాన్నకు మందారమాల. మంచి మనసుతో చేసే మల్లెల పూజ, శ్రీ నాన్నకిదే పూజ పాద పూజ. మంచి మనసుతో చేసే మల్లెల పూజ, లీలా మానుషధారికి లిల్లీ పూల మాల. కనువిందు చేసేటి కమలాల మాల, లీలా మానుషధారికి లిల్లీ పూల మాల. కనువిందు చేసేటి కమలాల మాల, దివి నుండి దిగిన నాన్నకు దీపాల పూజ. దివి నుండి దిగిన నాన్నకు దీపాల పూజ, మంచి మనసుతో చేసే మల్లెల పూజ. శ్రీ నాన్నకిదే పూజ పాద పూజ, మంచి మనసుతో చేసే మల్లెల పూజ. గురుదేవా, అది ఉషా
డౌట్ ఉండండి, సంశయం లేకుండా ఉండండి,
అందరూ ఉన్నారమ్మా
ఉంటాము. ఓకే,
మనం ఆయనలోనే ఉన్నాం, మనగా మనకి మనం అందరం ఉన్నాం. ఓకేనా?
ఇది 100% 100%
చాలా సంతోషం అమ్మా. అసలు అందరికి నా నమస్కారం, అందరికి చాలా థ్యాంక్స్ నాకు.
థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆంటీ. ఓం శ్రీనారాయణ పరమాత్మనే నమః.